अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपु वराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः చెప్పనందరూ కూడా ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్యానుగ్రహంతో సాగుతున్న అపూర్వ భారత ప్రవచనంలో ద్రోణాచార్యుడు పదే పదే దుర్యోధనుడు దెప్పుతూ ఉంటే ఈ రోజుతో పాండవులైనా ఉండాలి నేనైనా ఉండాలి అని శపథం చేసి ఒక వ్యూహాన్ని పన్నాడు. దానికి పద్మవ్యూహము అని పేరు. ఈ పద్మవ్యూహానికి చుట్టూత రేకులుంటాయి, 18 రేకుల్లాగా, తామర పువ్వు రేకుల్లాగా. అష్టదళ పద్మమని, అష్టాదశ దళ పద్మమని, దశదళ పద్మమని పద్మవ్యూహాల్లో కూడా చాలా రకాలున్నాయి. 18 రేకులు కలిగిన తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి ఒక వ్యూహాన్ని ద్రోణాచార్యులు వారు తయారు చేశారు. దానికి మొట్టమొదటిగా తానుంటాడు. ద్రోణుణ్ణి దాటుకుని ఎవరైనా లోపలికెళ్ళాలి. ఆ తర్వాత ఒకవేళ ఎవరన్నా లోపలికెడితే తక్కినటువంటి వాళ్ళు ఎవరూ లోపలికి రాకుండా అడ్డం కొట్టడానికి కర్ణాదుల్ని పెట్టాడు. అటు ఇటు పారిశ్వాల్లో రేకులుగా కర్ణుణ్ణి, శకునిని, శల్యుణ్ణి, దుశ్శాసనుణ్ణి, అశ్వత్థామని ఇలా అందరినీ ఆయా స్థానాల్లో పెట్టాడు. కాకపోతే పద్మవ్యూహాన్ని పన్నిన తర్వాత అర్జునుడు ఎక్కడున్నాడంటే వాడు చీల్చి లోపలికి వస్తాడు. కాబట్టి అర్జునుడు ఇక్కడ లేకుండా చెయ్యాలి. ఎవరు చేస్తారనగానే సంసప్తకులు ఏమన్నారు, త్రిగర్తాధీశరులు, సుశర్మ గారు, ఆయన సైనికులు, మేము అర్జునుణ్ణి దూరంగా పట్టుకుపోతాం, 3 ఆమడల దూరం పట్టుకుపోతాం. ఆమడ అంటే 8 మైళ్ళు, సంస్కృతంలో యోజనం, తెలుగులో ఆమడ అంటే 24 మైళ్ళు పట్టుకుపోతాం. అంత దూరం నుంచి అర్జునుడు పద్మవ్యూహం దగ్గరికి వచ్చేలోపు మీరు తక్కిన పాండవులు చీల్చి చెండాడచ్చు, మీరిచ్చిన మాట ప్రకారంగా ధర్మరాజు గారిని బంధించవచ్చు అని ద్రోణుడికి నమ్మకం కలగజేశారు. అందుకే ద్రోణుడు ఈ పరమ పవిత్రమైన, అంత తేలికగా మానవ మాత్రుడు వెళ్లలేనటువంటి, పూర్వం ఒకనొకప్పుడు బృహస్పతి తయారు చేసినటువంటి పద్మవ్యూహాన్ని పన్నాడు. యుద్ధం ప్రారంభానికి ముందే అర్జునుడిని రెచ్చగొట్టి సంసప్తకులు పట్టుకుపోయారు. చిత్రం చెప్పమంటారా, ద్రోణాచార్యుడి యొక్క కుట్రెక్కడ, అర్జునుడు ఉన్నంత వరకు పద్మవ్యూహం పనలేదు. అర్జునుడిని సంసప్తకులు, సుశర్మ రెచ్చగొట్టి 3 ఆమడల దూరం పట్టుకుపోయాక అప్పుడు పన్నట్ట. ఎందుకంటే ఆయన ఉండగా అయితే ఎట్టి పరిస్థితుల్లో సంసప్తకుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి ఏ భీముడో పంపుతాడు. అందుకని అర్జునుడిని త్రిగర్త దేశాధీశ్వరుడు సుశర్మ తన సైనికులతో దూరం పట్టుకుపోయిన తర్వాత అప్పుడు పన్నాడు. ఇప్పుడు ఈ లోపలికి ఎలా వెళ్లాలో తెలియటం లేదు వీళ్ళకి. అందుకని ఎవరికి వాళ్లే కంగారు పడుతున్నారట. ఈ యుద్ధం చాలా విచిత్రంగా ఉంది. ఈ ద్రోణాచార్యుడు ఎంత కుట్ర పన్నాడు, మన గురువుగారు గురువుగారు అనుకుంటున్నాం. ఇంతకాలం భీష్ముడు మన మీద ఎంత దారుణమైన ప్రయోగం చేయలేదు, ఇప్పుడు ఈయనేమో పద్మవ్యూహం పన్నాడు. ముందున్నది ద్రోణుడు. ద్రోణుడిని జయించిన తర్వాత లోపలికి వెళ్ళగలిగితే కదా యుద్ధం సాగుతుంది. ద్రోణుడిని తట్టుకుని లోపలికి వెళ్ళడం అంత తేలిక కాదు. ఉన్న ఒక్క అర్జునుడు దూరంగా పోయాడు అని అప్పటికీ సాహసించి ధర్మరాజు మొదలైన వాళ్ళు వెళ్లారు. కానీ ఆ పూట ద్రోణాచార్యుడు విజృంభించి లోపలికి వెళ్ళకుండా చెతకొట్టి పారేయడం మొదలెట్టాడు. ఇప్పుడు లోపలికి ఒకసారి వెడితే చల్లా చెదరి సైనికులు, ఆ తర్వాత వీళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళగలిగితే యుద్ధం సాగుతుంది. లేకపోతే వీళ్ళు ఎలా ఉంటారు, కాసేపటికో కూసేపటికో ధర్మరాజుని బంధించేటటువంటి దుస్థితి దాపురిస్తుంది. అప్పుడు ధర్మరాజు బాగా ఆలోచించి అభిమన్యుడిని పిలిచి, నాయన మీ నాన్న తర్వాత మీ నాన్నంతటి వాడు నువ్వు, నీకు పద్మవ్యూహంలోకి వెళ్ళడం వచ్చు, నువ్వు సాహసించి ఈ ముందరున్నటువంటి మొనని చీల్చి చెండాడు, ద్రోణాచార్యుడు పక్కకి తెరలిపోయేటట్టు చూడు, అప్పుడు మేమంతా నీ వెనకొస్తాం, లోపలికి వెళ్ళాకే చితకొట్టేస్తాం మేము, ముందున్న భాగాన్ని చితకొట్టడమే కొంచెం కష్టం, ఎందుకంటే అక్కడ కొరవి తిప్పినట్టుగా తిప్పే ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు ద్రోణాచార్యుడు తన అస్త్ర విద్యతో, అది దాటుకుని లోపలికి వెళ్ళామా మేము విజృంభిస్తాం. నువ్వు లోపలికి వెళ్ళనగానే మా తండ్రి గారు నాకు చిన్నప్పుడు లోపలికి వెళ్లడం చెప్పాడు, బయటకు వచ్చే విధానం నేర్చుకునే లోపు మీరంతా అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు, దానివల్ల నాకు బయటికి రావడం తెలియదు. అయితేనేం, నీ వంటి మహానుభావుడు లోపలికి వెళ్ళమని చెబితే అధైర్యంతో ఆగుతానా, ఇప్పుడే లోపలికి వెడతానన్నట్ట. అప్పుడు భీముడేమన్నాడు, నువ్వు ఒక్కడివి లోపలికి వెళ్ళు, నీ వెనకతలు మేము వస్తాంగా, నేను ఈ సాత్యకి దృష్టజుమ్రుడు చొచ్చుకొస్తాం, మేమంతా వచ్చాక నీ శిగలో ఉన్న పువ్వు కూడా వాడదు, నీ తలలో ఉన్న పువ్వుని కూడా వాడకుండా చేస్తామని ధైర్యం చెప్పారు. దాంతో ఆయన లోపలికి వెడుతుంటే సారథి అప్పటికి అన్నట్ట, అంత తేలిక కాదు ఇది, లోపలికి వెళ్ళడం నీకు వచ్చు, బయటికి రావడం అంత తేలిక కాదు, చుట్టూ తిరగాలి, రకరకాల కుట్రలు ఉంటాయి లోపల, అందులో కర్ణుడు వంచకుడు, ద్రోణాచార్యుడు కూడా మీ నాన్న మీద ఉన్న ప్రేమ ఎప్పుడో విడిచిపెట్టేశాడు, ఒక్కసారి గురువులు గనక వంచనకు దిగితే ఈ సృష్టిలో ఎవరు ఆగలేరు, జాగ్రత్త అని చెప్పినా వీళ్ళు నాకు లెక్క, ఎటొచ్చెటుపోయినా మా నాన్న మా పెదనాన్న చేసిన ప్రతిజ్ఞ వల్ల వీళ్ళని ఇంతకాలం ఉపేక్షించాను అని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం కాదు, ఇక్కడే ఒక చిన్న పొరపాటు మాట మాట్లాడాడు అభిమన్యుడు. ఇంద్రుడు ఉపేంద్రుడు యుద్ధానికి వచ్చినా జయించగలను, వాళ్ళంతా పక్కన పెట్టు, మా నాన్న మా మేనమామ కృష్ణుడు వచ్చి నా మీద పడితే కూడా చీల్చి చెండాడతాను అన్నట్ట. అది అక్కడన్న మాట. అసలు ఆ మాట సాధారణంగా అనకూడదు, ఎందుకంటే తండ్రి అంటే భక్తి, కృష్ణుడు అంటే ఆయనకి భక్తి. ఇదే పోయే కాలపు మాటలంటారు. ఎప్పుడు అభిమన్యుడు వినయంతో ఉండే మహాత్ముడు తెలిసిన, మహాభారతంలో అత్యంత వినయానికి ఎవరైనా ఉన్నారా అంటే ప్రతీక అభిమన్యుడు. కృష్ణుడంటే ప్రాణం, అందుకే చీటికి వాటికి అర్జునుడు నా కుమారుడు అని ఎప్పుడు చెప్పలేదు చూడండి, హరిమేనల్లుడు అంటాడు. అటువంటి వాడేమిటి, యుద్ధానికి వెళ్లే ముందు అన్నాడు ఏ త్రిపురాసుర వైరితో అయినా యుద్ధం చేస్తాను, అంతెందుకు కృష్ణార్జునుడు నా మీదకి వచ్చినా వాళ్ళని చెండాడే పరాక్రమం ఉందన్నట్ట. ఆ మాట అనగానే సారథికి లోపల అనుమానం వచ్చింది, ఏమిటి ఈ పోటీ ఇలా మాట్లాడాడు అని. అంటే భగవంతుడు చేసే లీలలు ఎటువంటివంటే, మనకి ప్రాణాపాయ స్థితి రావాలంటే మనలో కొంత అధర్మం రావాలి, అధర్మం వస్తే అప్పుడు మనకి పోయే కాలం వస్తుంది. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, ముందు పిచ్చవాగుడు వాగనిస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, భారతం ఇక్కడ ఒక గొప్ప శ్లోకం చెప్పింది, మనిషికి పోయే కాలం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే వాగుడులు బట్టి తెలుస్తుంది. మహాత్ముల మీద దాడి చెయ్యడం, వేదముల మీద దాడి చెయ్యడం, నోటికొచ్చినట్టు ఇతరులను తిట్టడం, ఇంక రెచ్చిపోయి తిట్టడం అనమాట, రెచ్చిపోవడంలో కూడా వెనక ముందు చూడకుండా ఉంటే ఇక అక్కడి నుంచి పతన అవస్థ మొదలవుతుంది. అందుకే నేను మొన్న అమెరికాలో అవధానం చేసినప్పుడు ఒక పద్యం చెప్పాను, అద్భుతమైన పద్యం, అనుకోకుండా భగవంతుడు నా చేత పద్యం చెప్పించాడు. పరు కీర్తిల్ సహియం పలేక సమరావష్టంభము భూని మూర్ఖరతిన్ వావిడి ప్రేలు నట్టిజను ఉగ్రక్రోధ సంరంభయై సిరివీడున్ తన కోడలిన్ గలిసి నిస్త్రింశ స్వభావముచే. నరుడెప్పుడూ కూడా ఇతరుల యొక్క కీర్తిని సహించాలి. పరు కీర్తిన్ సహింపలేక, ఈ పద్యానికి అర్థం తెలుస్తుంది కదా, ఇతరుల యొక్క కీర్తిని సహించలేక. సమరావష్టంభముంబూని, యుద్ధ గర్వాన్ని వహించి, ఒక ఆయనకి ఎవరికో మంచి పేరు వస్తుందండి, అది ఎవరికైనా అవ్వచ్చు, ఈ సృష్టిలో ఒక ఆయనకి చాలా పెద్ద పేరు వస్తుంది, ఎక్కడ చూసినా ఆయన ఈ మధ్యన ఎక్కువ కనబడుతున్నాడు, అది తట్టుకోలేక అహంకరించి గర్వంతో యుద్ధానికి వెళ్లేటటువంటి వాడున్నాడే మూర్ఖత్వంతో అలా మూర్ఖత్వంతో గర్వంతో యుద్ధానికి వెళ్లేవాడు. వా విడిచి అంటే నోరు విడి పారేసుకుని, వా విడిచి విడుచుట అంటే నోరు పారేసుకున్నట అని అర్థం అనమాట. వావిడిచి గర్వంతో పేలేటటువంటి జనుణ్ణి చూచి కోపం తట్టుకోలేక లక్ష్మీదేవి ఏం చేస్తుందట, సిరివీడు తన కోడలింగలిసి, లక్ష్మీదేవి తన కోడలతో కలిసి ఆ దుర్మార్గుని విడిచిపెట్టేస్తుందట. ఒరే నువ్వు ఇంతకాలం నాతో నా కోడలతో కలిసి సుఖంగా ఉన్నావురా, ఇప్పుడు పెద్దవాళ్ల నోటుకొచ్చినట్టు తిడుతున్నావు, ఇక నీ దగ్గర ఉండనంటుందిట. నిస్త్రిశ్చ స్వభావముచే, క్రూర స్వభావం వల్ల ఏమవుతుందన్నమాట, నిరయస్థుండగు జీవి నరకం పాలవుతాడు. క్రూర స్వభావం వల్ల లక్ష్మీ విడిచిపెడుతుంది, సరస్వతి విడిచిపెడుతుంది, చివరికి నరకంలో పడిపోతాడు వాడు. కాబట్టి యుక్తముగు వాణింపు నిరాణింపుమా, ఈ రోజు నుంచి పవిత్రమైన వాక్కుతో రాణించరా బాబు అని ఒక ఆయన ప్రశ్న అడిగితే సమాధానంగా ఈ పద్యం చెప్పాను మొన్నే మే నెలలో. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, మన వాక్కులు తేడా రావడం మొదలు పెట్టిందంటే, తేడా ఎవరి మీద రాకూడదు, మహాత్ములు తిట్టడం మొదలు పెట్టామంటే, ఇప్పుడు సద్గురువుల్ని నిందించకూడదు, వేదాలను నిందించకూడదు, మాబోటి వాళ్ళం ఎన్నో యుగాలు కష్టపడి ఇవాళ పురాణం చెబుతున్నామంటే ఇది ఈ యుగంలో తపస్సు అనుకోకండి మీరు, కొన్ని కోట్ల యుగాల తపస్సు ఇది. అలా చేయగా చేయగా వస్తాయి. ఇటువంటి వాడి మీద నోరు పారేసుకున్నారంటే, పిచ్చబాగుడు వాగడం మొదలు పెట్టారంటే ఇక అక్కడి నుంచి పతన అవస్థ మొదలవుతుంది. మహాత్ముడు అభిమన్యుడు లేకపోతే ఆయన అర్జునుడు కృష్ణుడు నా మీదకి వస్తే వాళ్ళు కూడా జయిస్తారని అండమేమిటి చెప్పండి. అంటే ఇతనికి ధర్మశక్తి ఉన్నది, ధర్మశక్తి ఉంటే చావు రాదు, చావు రావాలంటే ధర్మం పోవాలి, ధర్మం పోవాలంటే ముందు నోరు తోలాలి, మాట తోలాలి, అందుకని ఇంత పని చేసేట భగవంతుడు. ఇదే కాదు, వీరు భారతంలో ఎక్కడికక్కడ చూడవలసింది ఒకటే, శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాళ్ళు నారాయణ గోపాలురు, వాళ్ళు కూడా కృష్ణుడికి వ్యతిరేకంగా అటువైపు వెళ్ళగానే కృష్ణుడి మీద పగబట్టారు, దాంతో ఏమైంది, కృష్ణుడిని తిట్టారు, చచ్చిపోయారు. చచ్చి కూడా కృష్ణుడితో చచ్చిపోవడం వల్ల, కృష్ణుడు ఎదురుగుండా చావడం వల్ల, సాక్షాత్తు కృష్ణస్వరూపుడైన నరుడి చేతులు చావడం వల్ల స్వర్గానికి వెళ్ళారు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఏమంటుంది భారతం, ఇవాళ నీకున్న ప్రేమ ఎల్లవేళలా ఉండదు, మనిషి ఎప్పుడు ఎలా మారతాడో తెలియదు. కృష్ణుడితో సమానమైన రూపం కలిగిన నారాయణ గోపాలురే ఆయన మీద కక్షపడితే, కృష్ణుడి యొక్క యాదవ సేనాధిపతి కృతవర్మ కౌరవుల వైపు చేరడం ఏమిటి, మరి ఆయన అక్షోహిణి సైన్యంతో వెళ్ళాడు లేదా, అటువంటి వాడు యాదవ సేనాధిపతే అటు వెళ్ళిపోవడం ఏమిటి. భగదత్తుడు పాండురాజు గారికి ఆత్మీయుడు, వాడు పాండవుల మీద కక్షగట్టి నిన్న తెచ్చాడు అర్జునుడి చేతిలో, వాడు వెళ్లడం ఏమిటి. కాబట్టి మానవులు ఇవాళ ధర్మంగా ఉన్నంత మాత్రం చేత రేపు ఇలా ఉంటారనడానికి వీల్లేదు. ఇవాళ ప్రేమ వచ్చింది, పీకదాకా పెట్టారు, రేపొద్దు నెల వస్తుందో, అలా మారకుండా ఎప్పుడూ ఒకే ధర్మంతో ఉండండి. మాట వరసకి ధర్మం విడిచిపెట్టి సత్యం విడిచిపెట్టి నోరు తూలారంటే, మాట దారంటే ఇక ప్రమాదం వస్తుంది. అందులో ఇంకొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడాలి, మహాత్ములతో మాత్రం ఆచితూచి మాట్లాడకపోతే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అందులో ఎక్కువ పరిచయం పెరిగే కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. పరిచయం వల్ల కూడా సులకన ఏర్పడుతుంది. ఇప్పుడు మీరంటే మహాత్ములు కాబట్టి సరిపోతుంది, కానీ ఆ ఏముందండి మన పద్మాగర్ గారేగా సంవత్సరంలో 2 నెలల మన దగ్గరే ఉంటాడు, వీడి మొహం వీడికే వచ్చాను అనే ఊహ ఇంకా మీరు రాలేదు, కానీ అలా రావడం మొదలెడితే ఇక పతనమే. ఎక్కువ వస్తే మహాత్ములకు వచ్చే ఇబ్బందులు అది. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఏడాది వచ్చాక 2 ఏడాది రావడం మానేయడానికి అది కూడా కొంత కారణం అవుతుందిట. పాపం వాళ్ళు అమాయకులు అవుతారు, పరిచయం పెరుగుతుంది, ఏదో ఒకటి అంటారు, అన్న దగ్గర నుంచి పతనం మొదలవుతుంది, దాంతో వాడికి కొంచెం ప్రమాదం వస్తుంది అని గ్రహించి జాగ్రత్తగా ఉంటారట. ఎందుకు చెప్తున్నానంటే, అభిమన్యుడు అంతటి వాడు ఆ మాట అన్నాడు ఇప్పుడు అని లోపలికి వెళ్ళాడు. ఏం పరాక్రమవంతుళ్ళండి ఆయన, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు అది వేరే విషయం, కానీ మహాపరాక్రమవంతుడు, అర్జునుడిని మించిన వాడు అభిమన్యుడు అంటే, అనేక శక్తులు కలిగిన వాడు, వెళ్లి వెడ్డంతో మెరుపు మెరిసినట్టు విరుచుబడిపోయాడు. ద్రోణాచార్యుడి యొక్క ధనుస్సుని ఖండించాడు, ఆయన రథం కూల్చేశాడు, అడ్డుపడిన వాళ్ళని చెతక్కొట్టి పారేశాడు, లోపలికి దూరిపోయాడు. మహావేగంగా లోపలికి దూరిపోవడంతో ఆయన దగ్గర కొరవి తిరిగినట్టుగా గుండ్రంగా తిరిగే ఒక శక్తి ఉందిట, అలా గిర్రమం తిరుగుతూ కర్ణుడి యొక్క ధనుస్సు ఎరగొట్టాడు, వాడి రథం పడగొట్టేశాడు, దుర్యోధనుడి యొక్క కిరీటం పడగొట్టేశాడు. దుర్యోధనుడి కిరీటం అప్పటిదాకా భారత యుద్ధంలో ఎవరూ పడగొట్టలే, ఈయన పడగొట్టాడు. దుశ్శాసనుడిని వెరగొట్టి పారేశాడు. అశ్వత్థామ మీదకి దూకాడు, అశ్వత్థామ అదిరి పారిపోయాడు. కృపాచార్యుడు యొక్క విల్లు విరగొట్టాడు. ఆయన నెత్తి మీద ఉన్న టోపీ తలపాగా ఉండేదట, అది పడగొట్టేశాడు. ఆయనకు వస్త్రాపహరణం చేశాడు. శల్యుడి మీదకి దూకాడు, శల్యుడు అడ్డం కొడుతూ ఉంటే శల్యుడు కొడుకు అడ్డం వస్తే శల్యుడు కొడుకుని రెండు బాణాలతో తలకే నరిగి అవతల పారేశాడు. మధ్యాహ్న సమయానికి మధ్యంతన మార్తాండు అయిపోయాడు ఈయన, అంతకంతకి చెత కొట్టాడు. తీవ్రమైన ఒక బాణంతో దుశ్శాసనుడు రొమ్ములో కొడితే వాడు కింద పడిపోయాట. పడిపోగానే కత్తి తీసి తల నరకబోతుంటే సారథి అన్నాడు, వీణ్ణి మీ పెదనాన్నగారు భీముడు చంపాలన్నట్ట. దాంతో వాడిని వదిలేశాడు. ఇప్పుడు దుర్యోధనుడి మీదకు దూకాడు. అమాంతంగా దుర్యోధనుడి రథం మీదకి లంఘించి వాడి సారథిని చంపి దుర్యోధనుడు దుట్టుపుచ్చుకున్నాడు. గదెత్తి నెత్తి మీద కొట్టబోతుంటే మళ్లీ సారథి రథంలో ఉన్నవాడు, నువ్వు వెనక్కి వచ్చి రథం ఎక్కు, ఆ దుర్యోధనుడు నువ్వు చంపకూడదు, మళ్లీ భీముడు చంపాలన్నట్ట. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే అభిమన్యుడు చౌక మూలకారకులు ఒక విధంగా అర్జునుడు భీముడు. ఎప్పుడో ఆ రోజే యుద్ధం అయిపోయేది, చంపి పారేసేవాడే. కానీ చంపడానికి శపథం చేశారుగా వాళ్ళు, ఒకవేళ నేను చంపితే మా నాన్నగారు భీముడు వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. మేము దుర్యోధనుడిని చంపాలనుకున్నాం, దుశ్శాసనుడిని చంపాలనుకున్నాం, కర్ణుడిని చంపాలనుకున్నాం, కానీ మా అబ్బాయి చంపాడు, ఇక మేము ప్రతిజ్ఞ చెల్లించుకోలేము, కాబట్టి అగ్నిలో దూకుతా ఉంటారు వాళ్ళు. మా తండ్రుల చౌకు నేను మూల కారకుండి కాకుండా రక్షించావు సారథి అని వెళ్లి వెనక్కి వచ్చాడు. దాంతో వాడు వణికిపోయి, కర్ణ కర్ణ నువ్వు చూస్తూ ఉండగా నన్ను చంపినంత పని చేశాడు వాడు ఆ అభిమన్యుడు, వెళ్ళు అనగానే కర్ణుడు విజృంభించాట. నాలుగు బాణాలతో కర్ణుడు ధనుసు విరగొట్టాడు, పైనున్న జెండా విరగొట్టాడు, వాడు సూతుని చంపేశాడు, గుర్రాలు కూలి చేశాడు, వాడికి ఉన్నటువంటి రథచక్రాలు విరగొట్టేశాడు. దాంతో కర్ణుడు, ద్రోణాచార్య నీకు పుణ్యం ఉంటుంది, ఇంకా నేను కొద్ది రోజులు యుద్ధం చెయ్యాలనుంది అని పరుగో ఒకటే పరిగెత్తుకుపోయాట. కర్ణుడు వెరచరచి ధరణి అదృవ పరిగెత్తే అన్నాడు తిక్కన గారు. ఇక్కడ భూమి అదిరిపోతూ ఉండగా విరిగిపోయిన రథంలోంచి దూకి పరిగెట్టాడు. ఆ పరిగెడుతూ ఉంటే చూడడానికి ఎలా ఉందంటే, ఎందుకు పనికిరాని పిరికివాడైనటువంటి ఉత్తర కుమారుడు కూడా వీడి ముందు బలాదూరు అన్నట్టుగా ఉన్నట్ట. ఉత్తరుణ్ణి మించిపోయి పిరిగితనంతో పారిపోయాట. ఆ తర్వాత ఈలోపు ఏం చేశాడు ద్రోణాచార్యుడు, ఈ మన దగ్గర నుంచి వెనక్కి వచ్చాడు. ఇవాళ అభిమన్యుడు విజృంభిస్తున్నాడు, ఈ దెబ్బకి మన వాళ్ళు ఎవరు తట్టుకోలేరు, రాజుగారు ఎక్కడ తెస్తారు అనేది ద్రోణాచార్యుడు వెనక్కి తిరిగి వచ్చి ఆయన మీద పడ్డాడు. ఒక్కసారిగా 9 మంది మీద పడ్డారట. ఎవరెవరు వరసగా కొత్తగా రథం తీసుకుని కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, తర్వాత బాహ్లికుడనేటటువంటి వీరుడు, శల్యుని యొక్క సేనాధిపతి, ఎంతమంది 9 మంది చుట్టుముట్టేశారట. ఇప్పుడు చూడ్డానికి అభిమన్యుడు ఎలా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఒక చమత్కారం చేశారు వ్యాసుల వారు. శ్రీకృష్ణుడి మేనల్లుడు శ్రీకృష్ణుడిలా కనబడ్డాట. అంటే కృష్ణుడు ఎంతమంది ఉంటే అన్ని రూపాలు చూపిస్తాడు కదా, అనేక రూపాలు, అలాగ అన్ని రూపాలతో కనబడుతున్నట్ట. కొరివి తిరిగినట్టుగా గిరగిరగిరగా తిరిగిపోవడం, వాళ్ళని బాధిపారేయడం, ఈ విధంగా వెనక ముందు చూడకుండా మీదకు వస్తున్నటువంటి అభిమన్యుడిని చూచి ఒక్కసారిగా లక్ష్మణ కుమారుడు మీదకొచ్చాడు. ఇక లక్ష్మణ కుమారుడికి వీడికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. దాంతో ఈ మహాత్ముడు అభిమన్యుడు గదబుచ్చుకుని లక్ష్మణ కుమారుడు మీదకు దూకి, ఒరేయ్ మీ నాన్నని చంపలేకపోయినా నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను అని వాడి నెత్తి మీద ఉన్న టోపీ తీసి అవతల పారేసి గదతో వాడి నెత్తి మీద ఢామ్మను దెబ్బకొట్టాడు. దెబ్బతో దుర్యోధనుడు కొడుకు లక్ష్మణ కుమారుడు లక్షణంగా ఉండేవాడు, ఎంత లావుగా శుభ్రంగా తెగ తినేసి చూడ్డానికి ఓ 10-15 వరాహాల యొక్క ప్రమాణంతో ఉండేవాట. వాడి తలకాయ నుజ్జునుజ్జు అయిపోయింది, అసలు తలకాయ లేదు వాడికి. తస్య చేయ శిరో నాస్తి, వాడికి తలకాయ లేకుండా వెలగపండు మిగల ముగ్గినటువంటి దాన్ని ఏనుగు తొక్కితే ఎలా ఉంటుందో అలా అయిపోయాట వాడు. అభిమన్యుడి యొక్క గదాగతానికి వాడి తలంతా ముద్దయిపోయింది దెబ్బతో. దుర్యోధనుడు తట్టుకోలేక, ఈ దుర్మార్గుడు మన వాళ్ళని చంపేస్తున్నాడు, ద్రోణాచార్యుడికి సిగ్గులేదు, అర్జునుడి మీద అభిమానంతో వీడిని ఉపేక్షిస్తున్నాడు అంటే ద్రోణుడు తెల్లబోయి, వాడు నిన్ను చంపడం ఏమిటి, నువ్వేమో వాడి మీద పడడం ఏమిటి, యుద్ధాన్ని మీరు తెచ్చుకోవడం ఏమిటి, మధ్యలో నా మీద పడిపోతావు, మిగతా వాళ్ళెవ్వరూ నీకేం కనబడరా, ఏం వచ్చినా నన్ను నా కొడుకుని తిడతావా, అందుకేరా మాలాంటి వాళ్ళం నీలాంటి వాడి దగ్గర ఉద్యోగం చేయకూడదు, సిగ్గులేక ఈ విప్రులం అంతా నీ వెంట పడ్డాం, అందుకే మేము లోకు అయిపోయాం అని పాపం పోతే పోతాను ఈ దుర్మార్గుని చంపుతానని మీదకు వచ్చాట. ఏం యుద్ధం చేశాడండి ఆ పూట అభిమన్యుడు, అసలు ద్రోణాచార్యుడికే మతిపోతోంది, ఇటువంటి యుద్ధం ఎంతో పూర్వం అర్జునుడు ఎప్పుడైనా చేశాడా, వీడొక్కడు ఈ పూట పాలార్చేస్తున్నాడు, ఎంత పట్టుదలతో యుద్ధం చేద్దామన్నా తట్టుకోలేకపోతాం అన్నట. కర్ణుడు అప్పటికి 12 సార్లు రథం కోల్పోయాడు, వాడి ధనుస్సులు ఎన్నుంటే అని విరగొట్టేస్తున్నట్ట. చివరికి కర్ణుడు రహస్యంగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, ద్రోణాచార్య, ఇక నా వల్ల కావడంలా నేను అర్జునుడితో ఎన్నోసార్లు పోరాడాను, కానీ ఈ యుద్ధం అలా లేదు, అర్జునుడికి వీడికి ఏం పోలిక లేదు, వీడి విజృంభణ ముందు అర్జునుడి విజృంభణ 100వ వంతు లేదు, ఈ ఒక్క పూట నేను బతుకుతానా లేదా అని అనిపిస్తోంది, ఏలా గరుచుకున్నాను అంటే ఏమిటో తెలుసా, అతి కష్టం మీద ఒగ్గబొట్టు బతుకుతున్నాను నేను, మరీ పారిపోతే దుర్యోధనుడు నన్ను ఏమన్నా అంటాడేమో, అందుకని సిగ్గుపడుతున్నాను, పారిపోలేను, ఉండలేను, నేను చచ్చిపోతానేమో, గురువు గారివి నువ్వు, నిన్ను శరణు పెడుతున్నాను, రక్షించన్నట్ట. ఇదంతా మన ధృతరాష్ట్రుడు అన్నాడు. ఒక్క కుర్రాడు ఇంతమందిని చావగొడుతున్నాడా? ఇమ్మెయి బాలుడొక్కరుడ ఇందర తోలి వధించనన్ననే నమ్మగ నేరనయ్యద వినంకడు నక్కజమట్టులేల చెత్తమ్మున. సంజయ, నువ్వు నిజమే చెబుతున్నావా? ఇది ధృతరాష్ట్రుడికి అనుమానం. ఒక్క కుర్రాడు నూనూగు మేసాల నూత్న యౌవనం కలిగిన వాడు, అటువంటి వాడు ఇంతమందిని చావగొడుతున్నాడా? ఓ పక్కన జనాలు చంపివారేస్తున్నాడా? అక్షౌహిణి సైన్యం చచ్చిపోయిందిట అభిమన్యుడి చేతిలో ఒక్కరోజులు. ఒక పూటలో ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని ఏర్చి పారేశాడు ఆయన. పండుటాకులు ఎగరగొట్టితే గాలి ఎలా ఉంటుంది, అలా ఎగిరిపోతున్నారట సైనికులు. పెద్ద తుఫాను గాలి వచ్చింది, రాలిపోయిన ఆకుల గొట్టుంది, ఆ గొట్టంతా ఈ తుఫాను గాలికి ఏమవుతుంది, గలగలా గలగలా కొట్టుకుపోతుంది. ఒక పెద్ద తుఫాను గాలి ప్రభంజనం పండుటాకుల గొట్ట ఎగరగొట్టినట్టుగా కౌరవ సైన్యాన్ని తోలగొట్టేస్తున్నాడని చెబుతున్నావు నువ్వు. ఒక కుర్రాడు ఇంతమంది చంపడం ఏమిటి, నేను నమ్మలేను. కానీ నువ్వు చెబుతూ ఉంటే నమ్మక తప్పడంలా, ఎందుకంటే నువ్వు అబద్ధమాడవు, వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో చూసి చెబుతున్నావు. ఇప్పుడు నాకు అర్థమైంది, విను ధర్మం అధర్మము నోర్వకున్ని అన్నట్ట. అసలు రహస్యం ఇప్పుడు నాకు అర్థమైంది, ధర్మం అధర్మాన్ని నాశనం చేస్తుంది. అధర్మం అక్షౌహిణి సైన్య రూపంలో ఉంటే ధర్మం అభిమన్యుడి రూపంలో వచ్చి నాశనం చేస్తోంది. ఏమిటి, చాలా చిత్రంగా ఉంది ఇది. అవును, ఒక్క కుర్రాడు లోపల గడితే మరి మిగతా సాయం చేయడానికి భీముడు కాని లేక దృష్టజ్యుమ్నుడు కాని అర్జునుడి యొక్క శిష్యుడు సాత్యకి కాని ఎవరు రాలేదా అంటే అదే చెబుతున్నా విను. ఒక్కసారి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సాయం చేయడానికి భీముడు, ధర్మరాజు, ఈ శ్రీకృష్ణుడి తమ్ముడు సాత్యకి వీళ్ళంతా ప్రయత్నించారు లోపలికి రావడానికి. ఆ సమయంలో నీ అల్లుడు సైంధవుడు విజృంభించా మన దగ్గర అడ్డం పడ్డాడు. వాడొక్కడు ధర్మరాజుని 70 బాణాలతో కొట్టాడు, భీముణ్ణి 90 బాణాలు వేసి పడగొట్టాడు, సాత్యకిని పారదొలోలాడు, దృష్టజ్యుమ్నుడు విరగొట్టేస్తున్నాడు. లోపల వాడు విజృంభిస్తున్నట్టు వీడు విజృంభిస్తున్నాడు, జనాలు చంపలేకపోయినా లోపలికి మాత్రం వెళ్లకుండా చూస్తున్నాడు. అనగానే వీడు మళ్లీ తలపోయి, ఏటి మాల్లుడు సైంధవుడు ఇంతమంది పాండవ వీరులు లోపలికి రాకుండా ఎలా అడ్డం కొట్టాడన్నట్ట. దానికి ఒక కారణం ఉన్నది. ఒకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు నీ అల్లుడు ద్రౌపదిని అపహరించాడు. అప్పుడు పాండవ మనం అరణ్యపురంలో చెప్పుకున్నాంగా, సైంధవుణ్ణి పాండవులు చితక్కొట్టేశారు, భీముడు వాడు తల గొరిగాడు, చుట్టూ పంచశిఖలు పెట్టాడు, దాంతో వాడు సిగ్గుపడి శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు వరమిచ్చాడు. ఏమని వరమిచ్చాడు, వీడేమని కోరాడో కూడా చెబుతున్నారు విను. వాడు శివుడి కోసం తపస్సు చేసి, నేను పాండవుల్ని యుద్ధంలో జయించే వరమిమ్మంటే శివుడు అది నాకు కుదరదు, పాండవుల్ని యుద్ధంలో నేనే జయించలేను, నువ్వేం జయిస్తావురా, కానీ నువ్వు కోరుకున్న ఒక్కరోజు అర్జునుడు తప్ప తక్కిన నలుగురిని జయిస్తావు సైన్యంతో సహితంగా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒకరోజు విజయుడు తప్ప తక్కిన పాండవులు నలుగురిని జయించే శక్తిస్తున్నానని వరమిచ్చాడు. ఆ వరాన్ని సైంధవుడు ఈ రోజు ఉపయోగించుకున్నాడు, టైం వచ్చింది గనక. అందుకే ఎప్పుడైనా మనకి సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు అంటారు ఎవరైనా అడ్డుపడితే, ఆ ఒక్కరోజు వాడు అడ్డుపడ్డాట. దానివల్ల పాండవులు ఎవరు లోపలికి వెళ్లేకపోయారు. అప్పుడు తెల్లబోయి ధర్మరాజు వ్యాసుని తలుచుకుని, ఈ దుర్మార్గుడు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వడం లేదేంటంటే, ఇది ఈశ్వరుడు వాడికి ఇచ్చిన వరం, ఈ రోజు సూర్యాస్తమయం దాకా మీరు ఎంత గింజుకున్నా వాడు మిమ్మల్ని పడగొడతాడు, మీరు స్పృహ తప్పిపోతూ ఉంటారు, మళ్లీ లేస్తారు, యుద్ధం చేస్తారు, కానీ వాడు మిమ్మల్ని ఏం చేయలేకపోయినా లోపలికి మాత్రం వెళ్లనివ్వలేడు, మీరు కూడా వాడిని ఏం చేయలేరు అన్నట్ట. దానివల్ల ఏమైపోయింది, మాట వరస కూడా ఒక్కడు కూడా అభిమన్యుడికి సాయం లోపలికి వెళ్ళలేదు. అంతమంది ఏమో చుట్టేశారా, అప్పటికింకా 7 అక్షౌహిణీల సైన్యం ఉంది, 4 అక్షౌహిణీలు పోయింది, గాని ఆ 7 అక్షౌహిణీలు ఒక అక్షౌహిణీ సైన్యాన్ని నిలబడగొట్టాడు, అంటే మిగిలింది కేవలం 6. ఇంత సైన్యం లోపల ఉన్నది, బయట మాత్రం ఒక్క సైంధవుడు ఉండి వీళ్ళని ఆపుతున్నాడు. ఇంత సైన్యంతో ఒక్క అభిమన్యుడు యుద్ధం చేశాడు. ఈలోపు కర్ణుడు, గురువుగారోయ్ గురువుగారోయ్ నన్ను చూడండి, ఇక నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించండి అని మళ్లీ కాళ్ళు కట్టుకున్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ అర్జున పుత్రుణ్ణి ఈ సృష్టిలో ఎవరూ చంపలేరు, ఎప్పటి వరకు, చేత ధను ఉండన వీరు చెనయ్య వశమే, చేతిలో ధనుస్సున్నంత వరకు అతణ్ణి నువ్వు నేను కాదు కదా, త్రిపురాసురులను సంహరించిన ఈశ్వరుడు కూడా ఏమీ చెయ్యలేడు, చేతిలో ధనుస్సు మనం విరగొట్టలేం, కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు ఇప్పుడు పారిపోయినట్టు నటించు, మేమంతా వాడితో యుద్ధం చేస్తూ ఉంటాం, నువ్వు రహస్యంగా దూరంగా వెళ్లి వెనక నుంచిరా, పాపం వాడికి వెనక్కు చూసుకుని అలవాట్లేదు. ఎంతసేపు ముందు యుద్ధమే తప్ప వెనక చూపు ఉండదు. అర్జునుడికి వీడికి తేడా అక్కడుంది అనమాట. అర్జునుడైతే యుద్ధం చేస్తూనే వెనక వైపు కూడా ఒక దృష్టి పెడతాడు. కుర్రాడు కదా, పద్మవ్యూహంలో వెనక్కి చూసుకోవాలనే ఊహ అర్జునుడు ఇతనికి చెప్పలేదు. వెనక నుంచి రహస్యంగా నువ్వు వాడు ధనుస్సు ఎరగొట్టేయి, ధనుస్సు ఎరగొట్టావా వాడిని మనందరం కలిసి కొల్లబడి చంపేద్దాం. గురువు గారు మొట్టమొదటి క్లూ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే అధర్మం ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. నిజంగా ఇదే భీష్ముడైతే చెప్పడు పొరపాటు కూడా, కానీ దుర్యోధనుడికి చాలా ప్రీతి కలిగించడానికైతేనే, కర్ణుడు వచ్చి గురువు గారు రక్షించండి అనడం వల్ల అయితేనే ఏమన్నాడు, అర్ధచంద్రాకార బాణంతో వెనక నుంచి వాడు ధనుసు ఎరగొట్టావా, మనం తర్వాత చూసుకోవచ్చు, అది కూడా తర్వాత చూసుకోవచ్చు, మేమంతా ముందు నుంచి వాడి సంగతి చూస్తాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పూట వాడి చేతిలో ధనుస్సు ఇంకొక 2-3 గంటలుందా మనందరం మంట అయిపోయినట్టే, మనల్ని నాశనం చేస్తాడు, మనకి తంటా తెచ్చి పెడతాడు అనగానే ఈలోపు కర్ణుని చూసేటవాడు, ఒరే ఈ కర్ణ ఏమిటి గురువు గారి దగ్గర గుసగుసలాడుతున్నావు చావు అని మహావేగంగా బాణం వేసేట. ఆ బాణం చెవి పక్క నుంచి దూసుకుపోయింది. వాడు కీచు బాధని పరిగెత్తుపోయాడు ఒక దెబ్బకి. ఈ బాణం గనక చెవికి తగిలింటే చెవి ఎగిరిపోయేది. వాడు హడిరిపోయి దూకేశాడట. పక్కపక్కనవి, ఏమిరే కర్ణ ఇటు లేటికి పారేదు, ఓ కర్ణ పారిపోకు, మా నాన్నగారు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేయటం వల్ల బతికిపోయావు అని నవ్వి వెనకాతల వీపు మీద 2-3 దెబ్బలు తగిలేలా చేసి మళ్ళీ మిగతా వాళ్ళతో యుద్ధం మొదలెట్టేట. ఇప్పుడు ఏం చేశాడు కర్ణుడు, పారిపోయినట్టే పారిపోయాడు. అనవిని సూతసూనుడు భయం బెదగూరిన వాడ పోలెనై వెనుక కొదింగి ఆ రథికి వీరు పిరిందికి చుట్టి వచ్చి వంచనకు సహాయులై అతటి సైనికులన్న రపుత్రు బిట్టు మార్కొని పెనగంగ చేరి అలఘు ప్రదరంబున విల్లు దృంచినన్. ఇప్పుడు వీడు భయంతో పారిపోయిన వాడు పారిపోయినట్టే వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ వెనక్కి సైనికులు వెనకాతలు నక్కి నెక్కి వస్తూ ఉండడం వల్ల, గుంటనక్కలు వస్తూ ఉండడం వల్ల అభిమన్యుడు చూసుకోలేదు. ఈలోపు ముందున్న వాళ్ళు ఏం చేశారట, అభిమన్యుడు పొరపాటున కర్ణుడు వెనకాతలు వస్తున్నట్టు చూశాడా, ఇవాళ కర్ణుడి యొక్క కర్ణములు దిగిపోతాయి, వీడు విజృంభిస్తాడు, కాబట్టి మనందరం వాడి లక్ష్యం మన మీద ఉండేలా చూసుకుందాం, విజృంభించండి అన్నాడు ద్రోణాచార్యుడు. దాంతో ఏకకాలంలో మొత్తం సైనికులంతా మీద పడిపోయారు. ఈ మందతో యుద్ధం చేస్తూ ఉండగా వీడు వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చి అభిమన్యుడు చూడకుండా బలమైన అర్ధచంద్రాకారపు బాణాన్ని ధనుస్సుకి ఎక్కుపెట్టి వేగంగా విడిచిపెట్టాడు. ఇది వచ్చి ధనుస్సు మధ్యకి తగిలింది. ధనుస్సు పళ్ళను విరిగిపోయింది. అభిమన్యుడి చేతిలో ఉన్న విల్లు విరిగిపోయింది. అలా విల్లు విరిగేలోపు గురుడత్స్యంబులగూల్చను సరభసముఖ కృపుడు చంపే సారథి ఇమ్మై నరసుతుడు అనాయుధుండును విరధుండును నగుట తూచి వెరపేది వడిన్. ఈలోపు గురువుగారు గుర్రాలు కూల్చేశాడు, కృపాచార్యుడు సారథిని చంపేశాడు. ఈ విధంగా ఏకకాలంలో ఆయుధం లేదు, గుర్రాలు లేవు, సారథి లేదు, విరధుడైపోయాడు. దాంతో అందరం మీదకు దూకి పడిపోయారట. పడిపోయిన ఆయన ఏం రెచ్చిపోయాడు, ఒరే నాకు రథం అక్కర్లా, ఆయుధం అక్కర్లా, అయినా మిమ్మల్ని విడిచిపెట్టను అని కత్తి డాలు ఉన్నాయి రథంలో, అవి పుచ్చుకుని ఇతనికి ఆకాశగమనం అని ఒక విద్య వచ్చు, దాంతో రివ్వున పైకి లేచిపోయాడు. లేచి అశ్వత్థామ మీదకు దూకపోయాట. అశ్వత్థామ ఎందుకైనా మంచిదని రథంలోంచి కిందకు దూకేశాడు. ఈలోపు గురువు గారు అడిలిపోయి ఈ కత్తితో నా కొడుకు తలకే నరుగుతాడని ఆ పైకి ఎగిరి కత్తి పుచ్చుకుని కిందకి దూకేలోపు తీవ్రమైన 4 బాణాలతో కత్తి నరిగేశాడు. ఈలోపు కర్ణుడు డాలు ఎరగొట్టేశాడు. దాంతో చేతిలో కత్తి లేదు, డాలు లేదు, అయినా విడిచిపెట్టకుండా అక్కడున్న పెద్ద రథచక్రం ఒకటి ఉన్నది, ఆ రథచక్రాన్ని గిరగిర గిరగిరా తిప్పి దానితోటి దుర్యోధనుడి కొడుకుల్లో 14 మంది ఉంటే వాళ్ళని చంపి పారేశాడు. దుశ్శాసనుడి కొడుకులు 4 పీకేశాడు. ఆ తర్వాత అక్కడితో చక్రాన్ని ఎరగొట్టేశారు మిగతా వాళ్ళు. దాంతో ఈయన విజృంభించి కర్ణుడి రథంలోకి దూకి అందులో గప్ తీసుకుని దాంతో అశ్వత్థామ మీదకి దూకాడు. అశ్వత్థామ రథంలోంచి కిందకు దూకి పారిపోయాట. దాంతో ఆ గద పుచ్చుకుని గుర్రాలని రథాన్ని నుగ్గు నుగ్గు చేసి అది పుచ్చుకుని ద్రోణాచార్యుడి మీదకు దూకాడు. ద్రోణాచార్యుడి మీదకు దొగ్గానే ఈలోపు దుశ్శాసనుడు కొడుకు, ఏ ద్రోణాచార్యుడు కాదు నాతో యుద్ధానికి రా అని దుశ్శాసనుడు ఒక కొడుకున్నాడు, వాడి పేరు చెప్పాల, కేవలం దుశ్శాసన సూతుడు అన్నారు. వాడో గద పుచ్చుకుని మీదకు దూకాట. ఈ ఇద్దరు గదాయుద్ధం ఘోరంగా చేశారు. ఇంకొక గంటలో సూర్యాస్తమయం అవుతుందనగా ఇద్దరు ఘోర యుద్ధం చేస్తూ ఉండగా ఈ దుశ్శాసనుడు కొడుకు అభిమన్యుడి యొక్క మెడ మీద ఒకటి కొట్టాడు. అభిమన్యుడు వాడి నెత్తి మీద కొట్టాడు. దెబ్బకి వాడు చచ్చిపోయాడు. ఈ దెబ్బకి ఈయన కొంచెం కళ్ళు తిరిగి కింద పడ్డాట. అభిమన్యుడు కింద పడ్డంతో పడ్డాడు మళ్లీ లేచాడంటే విజృంభిస్తాడని ఒక్కసారిగా కర్ణుడు, దుశ్శాసనుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వీళ్ళందరూ బల్లెలు కత్తులు పుచ్చుకుని మీదకు దూకి ఒళ్లంతా కొళ్ళ పొడిచి పారేశారు. ఒక వనగజ మంబుజాకరమవారణదొచ్చి ఓ మంచి మదించిన ఏనుగు తామర పువ్వుల కొలనులో దూకిందిట. దూకగానే దాని కర్మగాలి బురదలో దాని కాలు ఇరుక్కుపోయిందిట. కాలు ఇరుక్కుపోవడంతో బోయవాళ్లు మెదకు దూకి దాన్ని ఎడాపెడా కత్తులతో పొడి చంపేసినట్టుగా మహావీరుడైన అభిమన్యుడు స్పృహ తప్పి కింద పడుండగా మెదకు దూకి శరీరంలో వేలుడు ఖాళీ లేకుండా పొడి చేశారట. కనీసం వేలుడంత సందు లేకుండా పైనుంచి కింద దాకా కొళ్ళబొడి చంపేశారు. ఈ విధంగా ఆయన పడిపోతే ఆ దృశ్యం ఎలా ఉందంటే మహాసముద్రంలో ఉంది చచ్చిపోయిన సైనికుల యొక్క కళేబరాలు. చచ్చిపోయిన సైనికులు వీడి చేతిలో చచ్చిపోయిన వాళ్ళు అక్షౌహిణి సైన్యం ఉన్నారు. ఇంకా గుర్రాలు ఏనుగులన్నీ ఉన్నాయి. ఆ పీనుగులన్నీ కెరటాల్లా కనబడుతూ ఉంటే అదొక సముద్రంలో ఉందిట. ఆ సముద్రంలో పడుకున్నటువంటి ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి శ్రీకృష్ణుడిలో ఉన్నట్ట. సోభిల్లెనమ్మురారి అల్లుడందు. అసలు తిక్కన గారు ఎంత బారాశారండి. ఈయన శవాలనేటటువంటి సముద్రంలో నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు? యోగ నిద్రపోతున్నట్టుగా ఉన్నట్ట. ఆ చెయ్యి అనుకోకుండా చచ్చిపోయే ముందు తల కిందకు వచ్చింది. తల కింద చెయ్యి పెట్టుకుని నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. అప్పుడు చూడ్డానికి పాల సముద్రంలో యోగ నిద్రకి ఇవాళ నుంచి యోగ నిద్ర కడతాడు తెలుసుగా మీకు. ఇవాళ శయన ఏకాదశి. మీకు తెలియకుండా ఆ ఘట్టంలో అదే పద్యంలాగా అనిపించేటటువంటి కథ వచ్చింది మనకి. శుక్ల ఏకాదశి నాడు, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు చేతిని తల కింద పెట్టుకుని పాల సముద్రంలో నిద్రకు ఉపక్రమిస్తాడు. అలా నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి మురారిలాగా శోభిల్లాట. ఆ శోభిల్లిన వాడు ఎవరు? ఆ మురారి అల్లుడు అందు. మురారి యొక్క అల్లుడు మురారిలాగా శోభిల్లాడు. ఈ విధంగా ఘోరంగా పడిపోగానే నీ సైనికులు ఎంతయు సంతోషిల్లుచునాచ్చిరపుడు దుఃఖితులై కుంతీ సూనుల వారు దేన దశా సంగతులైరి బాష్ప జలములు దొరగన్. ఓ పక్కన సైంధవుడితో యుద్ధం చేస్తూ రథాల మీద నుంచి ఇదంతా చూస్తున్నారు పాపం పాండవులు, వాళ్ళ సైనికులు. వాళ్ళేమో బాబో బాబో మా అభిమన్యుడు కూలిపోయాడని ఏడుస్తున్నారు. చచ్చాడో ఇంకా బతికాడో లేదు, పొడుస్తూ ఉంటే తెలుస్తోంది. అయినా ఇంకా బతికాడేమో, ప్రాణం ఉందేమో అని ఆశ. వెళ్లడానికి లేకుండా ఈ సైంధవుడు అడ్డంగా ఉన్నాడు. అందుకని వాళ్ళు అరుస్తూ ఉంటే నీ సైనికులు అంటే ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడుగా సంజయుడిది. సంజయుడు ధృతరాష్ట్రుడితో నీ సైనికులు మాత్రం ఎంతో సంతోషంతో ఎగిరి పట్టపగ్గాలు లేకుండా రథాల మీద ఎగిరి గంతులేశారు. లక్ష్మణుడు తెచ్చాడు, ఇటు దుశ్శాసన కుమారుడు తెచ్చిపోయినా వీడు తెచ్చినందుకు వాళ్ళకి ఆనందంగా ఉందిట. ఆ సమయంలో ఆకాశవాణి చాలా ఆశ్చర్యంగా పెక్కండ్రుగూడి ఇమ్మెయ్యి ఒక్కని వధించుటోహో అధర్మమ్మని. ఇంతమంది కలిసి ఒక్కడి మీద కుళ్ళబొడిచి చంపడం వంటి పాపం మరొకటి లేదు. ఈ పాపం అంతా రేపు మీరు అనుభవిస్తారు అని ఆకాశవాణి పైనుంచి పెద్ద పెట్టును అరిచి అదృశ్యమైపోయింది. అంటే మనిషి కనబడ్డు, ఒక పెద్ద కంఠం వినబడింది అనమాట అదృశ్యవాణి. చూడ్డానికి అది ఎలా ఉంది? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చి అరిచి మాయమయ్యాడా అన్నట్టుగా కంఠం ఓసారి మోగి మాయమైపోయింది. అయినా దుర్యోధనాదులు అది పట్టించుకోలేదు. వాడు చేతుల్లో చెయ్యేసుకుని ఈ దెబ్బతో అర్జునుడు కుంగి నశించిపోతాడు అనుకున్నారట. వెంటనే సూర్యుడు అస్తమిస్తున్నాడు, కాసేపట్లో యుద్ధం ఆపేయండి అన్నాడు ధర్మరాజు. అటువైపు ద్రోణుడు కూడా ఇప్పటికే వాళ్ళు బాధలో ఉన్నారు, ఇప్పుడు యుద్ధం కూడా మంచిది కాదు, మన దారిని మనం పోదాం అన్నారు. రోజు కంటే ఒక అరగంట ముందు ఆపేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడప్పుడు ఒక్కోసారి కొంతమంది ఉపన్యాసాన్ని మధ్యలో ఆపేసిపోయినట్టుగా యుద్ధం ఆపేసి వెళ్ళిపోయారట వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. కుప్పకూలిపోయినటువంటి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గొల్లును గోలబెట్టి తట్టుకోలేక శిబిరానికి వెంటకు వచ్చేశాడు. ఇంకెక్కడనే ఉండలేను అని ఏడుస్తూ వెనక్కి వచ్చేశాడు. సభ ఏర్పాటు చేశాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ పూట ధర్మరాజు గారు వణికిపోయాడు. రెండు కారణములు, పరమ పవిత్రుడు సుకుమారుడైన అభిమన్యుడు ఒక్కడు యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు. ఆ చావడానికి నా దరిద్రపు తెలివితేటలే మూల కారణం. నాయనా వెళ్ళు ఆ పద్మవ్యూహంలో కన్నాను, నేను అతన్ని వెళ్ళమనకపోతే చావకపోయేవాడేమో. సరే చచ్చిపోయాడో ఒక ఎత్తు, ఆ కుమారుడు పోయినందుకు మనం దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న సమయంలో ఇప్పుడు అర్జునుడు వస్తే అతనికి ఏం సమాధానం చెప్పాలి? నీ కొడుకుని నేను పంపించానని ఎలా చెప్పను అని ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా నీలమేఘఛాయ శరీరుడు వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చిరా గాని అందరూ పాదాల మీద పడ్డారట. ఆయన ధర్మరాజు గారిని ఓదార్చి, నాయన నీ కుమారుడు చచ్చిపోయాడని ఎందుకు ఏడుస్తావు? వాడు ఏమన్నా కొడుకు అనుకుంటున్నావని ఇంకాను, నీ దృష్టిలో వాడు చిన్నపిల్లాడేమో. పలువురు వీరులందుని మే బల్లిదుడాతడు పిన్నబాలుడే. వాడు చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నీ దృష్టిలో చిన్నపిల్లవాడేమో, కాని వాడు సామాన్యుడు కాదు. ఇవాళ ఆతడు చూపించిన పరాక్రమం ఉత్సాహం ఇన్నాళ్లలో నీ తమ్ముడు చూపించగలిగాడా? ఈ యావత్ ప్రపంచంలో రుద్రుడో లేక కృష్ణుడో చూపించినంత ఉత్సాహాన్ని చూపించాడు. వాడు ఎంతమందిని చంపాడో తెలుసా? మీ సోదరుల యొక్క ప్రతిజ్ఞ లేకపోతే ఈ రోజుతో కౌరవ సైన్యం సమాప్తమైపోయేది. మీకోసమని దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి చంపకుండా వదిలిపెట్టబట్టి నీ కుమారుడు మరణించాడు. ఏడవకు నువ్వు, ఇది సృష్టి రహస్యం. పుట్టడం, పెరగడం, చావడం ఇది ప్రకృతి యొక్క రహస్యం. దీన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ చావు ఆగుతుందా? వాళ్ళకపోతే రేపైనా నువ్వు చచ్చిపోక తప్పదు, అందరం ఏదో ఒకనాడు వెళ్ళిపోతాం అనగానే, అసలు ఈ మృత్యు ఎలా పుట్టింది తాతగారు అని అడిగట్టిన వినయంగా. ఈ మృత్యువు ఎలా పుట్టిందని అడిగట్ట దుఃఖం తట్టుకోలేని ధర్మరాజు. ఆ ధర్మమూర్తితో వేదవ్యాసులో అద్భుతమైన కథ చెప్పాడు. ఒకనొకప్పుడు సృష్టి ఆరంభకాలంలో అప్పటికి ప్రజల్ని చంపే మృత్యువు లేదు. భూమి మీద మానవులు పుట్టడం, జీవులు పుట్టడం తప్ప చావు లేదట. రకరకాల ప్రాణులు, ఏనుగులు పుట్టాయి, గుర్రాలు పుట్టాయి, మనుష్యులు పుట్టారు, దేవతలు పుట్టారు, ఎవరికి చావు ఉండేది కాదు. దాంతో మనిషి మీద మనిషి కప్పడిపోవడం మొదలెట్టారు. ఎందుకని? జనం పెరుగుతున్నారు, చచ్చేవాళ్ళు లేరు. అందువల్ల ఏమైపోయింది? ఇప్పుడంటే పురాణంలో పాపం వెనకాతలను వాళ్లే నిలబడుతున్నారు, కానీ ఆ రోజుల్లో అందరూ నిలబడవలసి వచ్చేది. కూర్చోవడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది, అంత జనం పెరిగిపోయారు. ఈ జనం విపరీతం అయిపోవడంతో వాళ్ళకి తిండి సమస్య వచ్చింది, జల సమస్య వచ్చింది, నీళ్లల్లో, ఒడ్డు మీద, అడవుల్లో, కొండల్లో, అన్ని చోట్ల ఈ జనం పెరిగిపోయారు, ప్రభంజనం అయిపోయారు. దాంతో కొంతమంది భూలోకవాసులు, మహర్షులు వెళ్లి, బ్రహ్మదేవ జనాన్ని సృష్టిస్తున్నావు కానీ వాళ్ళని మాత్రం ఎక్కడి నుంచి ఉపసంహరించడంలా, వాళ్ళకి చావు లేకుండా చేశావు. దాంతో లోకంలో వేలుడు కూడా సందు లేకుండా జనం పుట్టుకొస్తున్నారు. ఈ జనాభా అంతటికీ తిండి సమస్య వస్తోంది, భూమి మీద నివాస సమస్య వస్తోంది, ఎలా వీళ్ళు బతకడం అనగానే, అమ్మా ఇంత జనం పెరిగిపోయారా, నేను చూసుకోలేదే అని బ్రహ్మదేవుడు ఒక్కసారి అని ఆగ్రహించాడు. ఆగ్రహించడంతో ఆయన నుదుటి నుంచి ఒక అగ్ని పుట్టింది. ఈ అగ్ని వచ్చి మొత్తం ప్రజలందరినీ కాల్ చేయడం మొదలెట్టింది. అలా కాల్ చేస్తూ ఉంటే ఋషులు కంగారు పడి, అనవసరంగా ఈయన దగ్గర చెప్పాము రా బాబు, ఈయన మొత్తం తగలబెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఈ భయంకరమైన బ్రహ్మ క్రోధాగ్ని ఎలా ఉపసంహరింపబడుతుందని భావించి రుద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. అప్పుడు శివుడు కావాలని బ్రహ్మముఖం నుంచి నీలలోహిత వర్ణుడే పుట్టుకొచ్చాడు. ఒక నల్లని విచిత్రమైనటువంటి రంగులో పుట్టుకొచ్చాడు. అది పూర్తిగా నీలమ అంటే నీలం కాదు, తెలుపు అంటే తెలుపు కాదు, నీలలోహితం అంటే ఆల్ట్రా వైలెట్ అని అర్థం అనమాట ఇంగ్లీష్ లో. అటువంటి విచిత్రమైన రంగుతో బ్రహ్మ శరీరం నుంచి పుట్టుకొచ్చాట. నా శరీరము నుంచి పుట్టిన పుత్ర నీవెవరివి అంటే, నేను సమస్త లోకాలని సంహరించేటటువంటి వాణ్ణి, లోకాలకి అధిపతిని, ఈశ్వరుడు అంటారు నన్ను. కావాలని నీ నుంచి నీకు పుత్రుడిగా పుట్టాను, నేనిప్పుడు రుద్రుణ్ణి అని ఏడ్చాట. వెంటనే బ్రహ్మ మారుద అంటే ఏడవకు అన్నట్ట. ఏడవకు అనడం వల్ల అప్పటి నుంచి ఆయన రుద్ర అయ్యాడనమాట. అంతటి పరమాత్ముడు కావాలని కొడుకుగా పుడితే కొడుకు మాట కాదంట కదా బ్రహ్మ. అనవసరంగా బ్రహ్మగారిని ఏమనడానికి లేదు, సృష్టికర్త. అప్పుడప్పుడు భగవంతుడు ఇలాంటి లీలలు చేస్తాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మపుత్రుడిగా పుట్టి నన్ను రుద్రుడు అని పిలిచావు కదా, అయితే నా కోరిక చెల్లించన్నట్ట. నీవు ఏమడిగినా ఇస్తానన్నాడు బ్రహ్మ. ప్రపంచ ప్రళయ కాలంలోనే నుదుటి నుంచి అగ్ని పుట్టించి నేను లోకాలను తగలబెడతాను. నా పని నువ్వు చేసావేమిటి? ఇప్పుడు క్రోధాగ్నిని నువ్వు ప్రజ్వరెల్ల చేశావు. నీకొచ్చిన కోపం వల్ల నీ నుదుటి నుంచి ఒక తీవ్రమైన అగ్ని బయటకొచ్చింది. ఈ అగ్ని లోకములన్నిటినీ దహనం చేస్తోంది, దీనివల్ల సృష్టి నాశనం అవుతుంది, అకాల ప్రళయం రాకూడదు సుమా, ఉపసంహరించ అగ్ని అన్నట్ట. మహాత్ముడవి నాకు కొడుగ్గా పుట్టి నన్ను అర్థిస్తే కాదంటానా అని అగ్ని మొత్తం వెనక్కి లేగాడు ఆయన. ఆ అగ్ని ఐదు భాగాలు చేశాడు. ఒక భాగం సముద్రంలో వేశాడు, అది ఈనాడు మనం బడబాగ్ని అంటున్నాం. ఇప్పుడు అల్పపీడనం, అధిక పీడనాలు వస్తున్నాయంటే సముద్రంలో ఉన్న అగ్నే మూల కారణం. ఇంకా రెండవది మనుషుల కడుపులో ప్రవేశపెట్టాడు, దీనికే దహ్రం. రోజు దహ్రం విపాకం అని చదువుతున్నారు. దహ్రం అంటే ఏంటనుకుంటున్నారు? జఠరాగ్ని. కడుపులో మనం తిన్నది జీర్ణమవడానికి పనికొచ్చే అగ్ని, సూక్ష్మంగా ఉంటుంది, అణువులో ఉంటుంది లోపల. ఈ అగ్ని ఒక్క భీముడికి మాత్రం పొట్టన వేలంత ఉంటుంది, ఇంకెవ్వరికి అలా ఉండదు. అందుకే భీముడికి ఎప్పుడు పొట్ట రాకపోవడానికి గల కారణం, ఎంత తిన్నా అరగడానికి మూల కారణం అది. మనందరికీ రేణువు కంటికి కనపడదు, ఇసుక రేణువు కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆ పిసరతోటే మనం ఇంత తినగలుగుతున్నాంట. మహానుభావులు కొందరు అతను ఇడ్లీ తినగలుగుతున్నారంటే, నా పోటీ వాడు ఒక ఇడ్లీ తినగలుగుతున్నాడు అంటే ఈ లోపల నీ జఠరాగ్ని అనమాట. ఇది ఎంత గొప్పదైతే వాడికి అంత జీర్ణశక్తి ఉంటుంది. కలియుగంలో మనకి జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది, అందుకే అది ఇంకా సూక్ష్మమైపోతుంది. అందుకే కలియుగంలో ఏం తిన్నా పట్టల, ప్రతి వాడికి అనారోగ్యమే, ఎందుకంటే అన్నీ కాలుష్యం గనక. భగవంతుడైన బ్రహ్మ నుంచి వచ్చిన అగ్ని కూడా మనల్ని రక్షించలేకపోతుంది. ఒకటి బడవాగ్ని, ఒకటి జఠరాగ్ని, మూడవది ఏమైందనమాట దావాగ్నిగా మార్చాడు, అడవులు తగలబెట్టే అగ్ని అనమాట. నాలుగవది గార్హస్థ్యాగ్ని, ఇళ్లలో మనం గృహస్థులం వాడుకునేటటువంటి గార్హస్థ్యం, ఇళ్లలో పూర్వం నిత్యాగ్నిహోత్రం చేసేవారు, ఆ యజ్ఞంగా మార్చాట. ఇంకా ఐదవది ఏం చేశాడు, రుద్రుడి యొక్క మూడవ కంటిలో ప్రవేశపెట్టాడు. ఈ ఐదవ అగ్ని రుద్రుడి మూడవ కంటిలోకి వెడుతూ ఉండగా అప్పుడు తమాషా జరిగింది. ఆ మూడవ కన్ను ప్రాంతం నుంచి బ్రహ్మగారి యొక్క నుదుటి మధ్యలో నుంచి ఒక భయంకరమైన నల్లని స్త్రీ పుట్టింది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు, ఎవరిది అన్నాడు. అప్పుడు రుద్రుడు ఏమన్నాడో తెలుసిన, నువ్వు అగ్నిని ఐదు భాగాలు చేశావు, ఐదవ భాగం నా నుదుట్లోకి ఎడుతోంది, నా నుదుట్లోకి ఎడుతున్న అగ్నిలోంచి కొంచెం శక్తిని నీ కనుబొమల మధ్యలో ప్రవేశపెట్టాను, నీ కనుబొమల మధ్య నుంచి నీవే సృష్టించిన అగ్ని నుంచి ఈ అమ్మాయిని సృష్టించాను, ఇది ఒక స్త్రీ అన్నట్ట. చూస్తూ ఉండగా ఆ అగ్నిలోంచి ఒక నల్లని స్త్రీ పుట్టింది, భయంకరంగా ఉంది, భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయేంత కేకలతో పుట్టింది అది. అది అరుస్తూ ఉంటే భూమి దద్దరిల్లిపోతుంది, ఆకాశం దద్దరిల్లిపోతుంది. అది నల్లగా ఉన్నది, విశాలమైన కళేబరంతో ఉంది, నల్లని బట్టలు కట్టుకుంది, కనుగుడ్లు మాత్రం చాలా ఎర్రగా ఉన్నాయి. అప్పుడు దానికి బ్రహ్మదేవుడు మృత్యువు అని పేరెట్టాడు. అలా పుట్టుకొచ్చింది ఆ మృత్యువు, మనల్ని చంపే మృత్యువు. అది స్త్రీ గనక మృత్యుదేవత. ఆ దేవత పుట్టి, రుద్రుడి సన్నిధానములో బ్రహ్మదేవ నన్ను సృష్టించావు, నేనెవరిని, నా పేరేమిటంటే, ఓ నీకు ఈ రోజు నుంచి మృత్యు అని పేరెట్టా, నీ నామధేయం మృత్యు అన్నాడు. ఈ పేరు మన పిల్లలు ఎవరు పెట్టుకునే, ఆ పేర్లు ఈ పేర్లు రామకృష్ణ పెడతారు, ఏదో హరిహర ఇలాంటి పేర్లు పెడతారు, కానీ మాట వరసకు కూడా బ్రహ్మదేవుడి కూతురే ఆవిడ కూడా అయినా మృత్యు శబ్దం పెట్టుకోరేమటం మరి. ఇంకా రావణాసురుడి పేరు కూడా పెట్టుకున్నారు కొంతమంది, దుర్యోధన రావు అని పేరెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కర్మయోగం వల్ల దుశ్శాసన రావు అని పేరెట్టుకునే వాళ్ళు ఉన్నారు, మృత్యు అని మాత్రం ఎందుకో పేరెట్టుకోరు. ఎవరన్నా ఈసారి కొంచెం ప్లాన్ చేయండి, ఇప్పుడు మృత్యుదేవత అని నీకు పేరు పెట్టాను అనగానే తండ్రి కింగ్ కర్తవ్యం అన్నది, ఈ భూలోకంలో నేను సృష్టి చేస్తున్నాను, వీళ్ళంతా ఇక్కడే తెగ పెరిగిపోతున్నారు, ఈ పాపాత్ముల యొక్క భారం భూమి తట్టుకోలేకపోతుంది, భూమి మీద ఉండడానికి జనానికి స్థలం ఉండడం లేదు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు, నేను వాళ్ళకి నుదుట ఆయువు లిఖిస్తాను, ఆయువు పూర్తవగానే వాళ్ళ ప్రాణం తీసేసి వాళ్ళందరినీ నరకము స్వర్గము మొదలైన లోకాలకి వారి వారి కర్మలను బట్టి పట్టుకుపో అన్నాడు ఆయన. అనగానే మృత్యుదేవత తెల్లబోయి, ఇదే అండి మీరు నాకు ఇచ్చే పోస్టింగు అంది, అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చారా, ఈ గుంటూరులో వాళ్ళందరికీ పద్మాగర్ గారు ఉపన్యాసం వినడం అనే పోస్టింగ్ ఇచ్చారు, ఆయనకేమో ఉపన్యాసం చెప్పమన్నారు, ఇలా అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి కొందరికేమో పులిహార పంచిపెట్టమన్నారు, పంచిపెడుతూ కాస్త తినమన్నారు, ఇలాంటి మంచి మంచివి ఇచ్చి నాకు మాత్రం దరిద్రపు ప్రాణం తీసే ఉద్యోగం ఇస్తావా, చిచ్చి చిచ్చి ఈ ఉద్యోగం నేను చేయలేను బాబోయంది. అదేం తప్పు కాదమ్మా, ఈ జనం పెరిగిపోవడం వల్ల ఇబ్బంది వస్తోంది, అందరినీ నేను తగలబెట్టడం బాగుండదు, పైగా నేనే వాళ్ళ నుదుట రాస్తాను, ఇదిగో ఈ వ్యక్తికి 100 ఏళ్ళు, ఇప్పుడు హరిప్రసాద్ గారికి 101 ఏళ్ళు అని రాశాడు ఆయన నుదుట, ఈ 101 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలి, సుఖంగా పద్మాకర్ గారు లాంటి ఎంతో మంది వ్యక్తుల చేత అనేక ధర్మకార్యాలు చేయించాలి, ఇంకోటికి ఇంతాయు ఇలా రాశాడు. ఆ రాసిన ప్రకారం నువ్వు ప్రాణం తీస్తే నీకేం పాపం, ఏం పాపం లేదు. తర్వాత నువ్వు కూడా ఏం చేయాలి, ఎవరన్నా పాపాత్ములుంటే వాళ్ళ నరకానికి పట్టుకెళ్ళు, పుణ్యాత్తులుంటే వాళ్ళ స్వర్గానికి పట్టుకెళ్ళు, ఇంకా పుణ్యాత్తులు నిరంతరం పురాణం వినేవాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని వైకుంఠం వంటి లోకాలకి పంపించు అనగా, అలాగేనని అక్కడి నుంచి పారిపోయి అడవిలో దాక్కుని నంద కౌశికి అని పేరు కలిగినటువంటి నదీ తీరంలో కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే మళ్లీ బ్రహ్మగారు, ఇదేమిటిది, ఎక్కడి నుంచి ఈ చావులు వినపడ్డం లేదు అన్నట్ట. నారదుడు వచ్చి, ఏం చావులు వస్తాయండి, నువ్వు ఉద్యోగం ఇచ్చినా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినా జాయిన్ అవ్వలేదు ఆవిడ, డ్యూటీలో సంతకం పెట్టలేదు, బయోమెట్రిక్ అని వచ్చింది మధ్యన, ఈ ఫింగర్ ప్రింటింగ్స్ అవి తీసుకుంటుంది అనమాట, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు పూర్వంలో సంతకం కాకుండా వేళ్లు నొక్కాలన్నమాట. ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా ఆవిడ ఎక్కడికో పోయింది అన్నట్ట. వెంటనే ఈయన తెల్లబోయి, నేను ప్రజల ప్రాణాలు తీయమని ఆజ్ఞాపిస్తే నా కూతురు నా మాట కాదని ఎక్కడికో పోయిందా, ఎక్కడికి వెళ్ళింది అని మళ్లీ నారదాదుల్ని వెంట పెట్టుకుని నందా కౌశికి నదీ తీరాలలో తపస్సు చేస్తున్నటువంటి మృత్యుదేవత దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ రక్త తథా పింగ రక్త జహ్వాస్య లోచన మృత్యో ఇతి మహీపాల జహిచేమా ప్రజాయతి. నల్లని రంగుతో ఎర్రని నేత్రాలతో భయంకరమైన రక్తవర్ణంలో ఉన్న నాలుగుతో, నాలుగు కూడా
బాగా కొంతమంది చూసారా కారాకిళ్ళి వేసి వేసి దరిద్రం అయిపోతుంది వాళ్ళ నాలుక, మేకల్లా నవిలేస్తారు కదా అప్పుడు ఆ నాలుక కిళ్ళీలు వేసి ఎర్రగా అయిపోయి బయటకు వస్తూ ఉంటే జుగుప్సగా ఉంటుంది. అటువంటి నాలుకతో లాలాజలం కారుస్తూ ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి మృత్యో ఓ మృత్యువా అన్నాడు ఆయన. మళ్ళీ ఆవిడ దుఃఖించింది, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, ప్రజల్ని చంపే ఉద్యోగంలో నన్ను ఇప్పుడే చేరమంటున్నావు, నేనే ఉద్యోగం చేయలేను, నాకు ఈ ఉద్యోగం వద్దు, సద్యోగం కావాలంది అది అని ఏడ్చింది. ఆవిడ కన్నీళ్లు తెగకారిపోయాయిట. వెంటనే బ్రహ్మ, నీ కన్నీళ్లు నేల మీద పడితే ప్రజలంతా చస్తారు, లేనిపోయిన ప్రమాదాలు వస్తాయి అని కన్నీళ్లు రెండు చేతులతోటి టక్కన పట్టేశాడు. ఇదేమిటి కన్నీళ్లు పట్టావు అన్నది ఆవిడ. నీ కన్నీళ్లలో నుంచి లోకాలని నాశనం చేసే కొన్ని దరిద్రపు శక్తులు పుడతాయి, అవి ఒక్కసారిగా నేల మీద పడితే ఈ ప్రజలంతా ఇప్పుడే చచ్చిపోతారు, నువ్వు చంపపోయినా చచ్చిపోతారు, కాబట్టి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని కన్నీడు జాగ్రత్తగా చేత్తో పట్టుకుని మళ్లీ వెళ్లి ప్రజా సంహారం చెయ్యన్నాడు. నాకు ఇష్టం లేదు స్వామి అని పాపం మళ్ళీ బతిమాలింది, చాలా బతిమాలింది తెలిసిన, నా వల్ల కాదంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇదిగో చూడు అని ఆవిడ కన్నీళ్లు చేత్తో పట్టుకున్నాడుగా, ఈ కన్నీళ్లు ఇలా జల్లేశాట నేల మీదకి. ఆ కన్నీళ్లు ఒక్కొక్క బిందువులు కింద అలా నేల మీద పడ్డాయి, అవి కొన్ని వందల బిందువులుగా మారిపోయి, డ్రాప్స్ అనమాట కన్నీటి బిందువులు. ఆ బిందువులు నేల మీద పడగానే అందులోంచి కొలకొల కొలకొలలాడుతూ ఓహోహోయ్ ఓహోహోయ్ అని కొన్ని శక్తులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఈ మృత్యుదేవత అంది, ఇదేమిటి నా కన్నీటి బిందువుల నుంచి దౌర్భాగ్యులు ఎవరో పుట్టుకొచ్చారంటే, దౌర్భాగ్యులు కాదు వాళ్ళంతా నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళంతా నీ సోదర సోదరీ మండలి అనగానే మళ్ళీ ఇప్పుడు తెల్లబోయి ఎవరు వాళ్ళంది, ఒకటి క్షయరోగం, ఒకటి కుష్ఠరోగం, ఒకటి నిమిత్తం, ఒకటి తుమ్ము, ఒకటి దగ్గు, ఒకటి తలనొప్పి, ఒకటి ఈ రకరకాలైనటువంటి నిమిత్తాలు అనగానే ఈ నిమిత్తాలేమిటి అంది ఈవిడ. అంటే చెబుతున్నాను విను, నీ కన్నీటి బిందువుల్ని ప్రాణం తీసే శక్తులుగా మార్చాను నేను, ఇవేం చేస్తాయో తెలుసా, ఈ రోజు నుంచి నువ్వెవరినైనా చంపాలనుకో వాడిని పట్టుకుంటాయి. ఉదాహరణకు ఒక ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ఇంతలో వాడికి ఫోన్ వస్తుందనమాట, ఏమండి ఈ పూట మన ఇద్దరం కలిసి సికింద్రాబాద్ వెడదామా అంటట. అలాగే అంటాడు ఇంట్లో కూర్చున్నవాడు. ఇద్దరు కలిసి స్కూటర్ ఎక్కి స్టేషన్కి వెడుతూ ఉంటే ఢామ్మని లారీ వచ్చి గుర్తేస్తుంది, వెంటనే వీడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన వెంటనే అందరూ ఏమంటారు, ఆ దరిద్ర ఫోన్ రాకుండా ఉంటే వీడు బతికేవాడండి అంటారు. అంటే వీడిని తిట్టరు, మృత్యుదేవతను తిట్టరు, ఫోన్ తిడతారు. హాయిగా ఇంట్లో పడుకున్నాడండి, ఆ దరిద్ర స్నేహితుడు ఫోన్ చేశాడండి, ఆ ఫోన్ రాకుండా ఉంటే బతికేవాడండి అంటారు. కారులో పెడుతున్నాడు, ఏ లారీ గుర్తేసింది అనుకోండి కారుని, ఆ లారీ ఎదురుగుండా రాకపోయి ఉంటే వీడు బతికేవాడండి అంటారు. లేదా 108 టైంకి వస్తే బతికేవాడండి అంటారు. రాదు, ఎందుకంటే వీడికి పోయే కాలం. ఆ విధముగా సమయమునకు వీడికి సాయం చేయడానికి ఎవరూ రాకుండా పోవడం, ఎవడి దగ్గర నుంచో కబురు రావడం వల్ల వీడు పోవడం అనే కారణములుగా ఈ కన్నీటి బిందువులు మారిపోతాయి. అంటే ఇప్పుడు మనం చాలా మంది చచ్చిపోవడానికి మూల కారణం ఏమిటో తెలుసా, ఈ బిందువులే, ఈ కన్నీటి బిందువులు ఒక్కొక్క కారణంతో చంపుతాయి అన్నమాట. ఉదాహరణకి పాపం నిన్న చిరుత పులి కరెంటు స్తంభం మీదకి ఎక్కింది, ఇవాళ పేపర్లో వేసాడు చూసారా, స్తంభం మీదకి ఎక్కడ దాని కర్మగాలి, నేల మీద ఉండదు అది, ఎప్పుడు కూడా చెట్టు ఎక్కుతుంది, చెట్టు ఎక్కపోయి కరెంటు స్తంభం మీదకి వెళ్ళింది. అర్రెర్రే, కరెంటు స్తంభం అక్కడ లేకుండా ఉంటే అడవిలో అది బతికేదని అంటారు, కానీ బతకదు, దీనికి నిమిత్తం కరెంటు స్తంభం. ఒక్కొక్కటి వెళ్ళి స్విచ్ చేస్తాడు, మొన్న మధ్యన బాత్రూంలో ఈ గేదర్ స్విచ్ చేశాడు, ఆ స్విచ్ లోంచి ఏదో వచ్చిందిట మెరుపు, చచ్చిపోయాడు కింద పడి. అయ్యయ్యో ఈ స్విచ్ బోర్డు బాగాలేదండి, ఎన్నిసార్లు చెప్పామో బాగు చేయమని, ఆ దౌర్భాగ్యుడు బాగు చేయలేదండి, వాడు బాగు చేస్తే వీడు బతికేవాడండి అంటారు. వాడు బాగు చేయడు, ఈ స్విచ్ బోర్డు అలాగే ఉండాలి, వీడు స్విచ్ చెయ్యాలి, పిచ్చెక్కి చావాలి. అలా చావడానికి ఆ స్విచ్ బోర్డు అనేది ఒక కారణం, ఒక నిమిత్తం. ఆ నిమిత్తం ఆ మృత్యుదేవత కన్నీటి నుంచి వచ్చిన బిందువు అన్నమాట. తిన్నగా ఉండక ఒక్కొక్కడు ఏం చేస్తాడు, డామ్మని కిందకు దిగుతాడు, వాడి నడ్డు విరుగుతుంది. అబ్బా ఎలా విరిగిందండి నడ్డి అంటే ఈ నిమిత్తం కారణం. ఒక ఆవిడ మన చెయ్యి ఎరగొట్టుకుందిట, అలా పడిపోయానండే, ఎలా పడిపోయానండే అంటే ఆ మృత్యుదేవత కన్నీటిలోంచి వచ్చినటువంటి ఆ బిందు కారణం, నిమిత్తం. మన చేతిలో ఏం లేవు, ఈ చేతులు కాళ్లు విరగడాలు, రాడ్లు వేయడాలు, ఈ పడిపోవడాలు, చావడాలు, ఈ ఏడుపులు, ఇవన్నిటికీ మృత్యుదేవత కన్నీటి బిందువులే మూల కారణం. కాబట్టి మన ఇతరులనేం అడగక్కర్లా, అదేమిటి ఇదేమిటని. ఈ నిమిత్తములు చంపితే ప్రజలు వాటిని తిట్టుకుంటారు అన్నమాట. ఉదాహరణకి రాత్రిపూట ఎవడకు గుండెపోటు వచ్చిందిట, అయ్యో తొందరగా తొందరగా కారుకు ఫోన్ చేయండి లేకపోతే అంబులెన్స్ కు ఫోన్ చేయండి అంటారు, సమయానికి అంబులెన్స్ రాదు, కొంచెం ముందు వచ్చి ఉంటే బతికేవాడండి అంటారు. ఓ మృత్యుదేవత, ఈ విధముగా నీ సోదర సోదరీమణులు ప్రజల ప్రాణాలను తీయడానికి నీకు సాయం చేస్తే మృత్యువును తిట్టుకోకుండా వాటిని తిట్టుకుంటారు. లారీ డ్రైవర్నో లేక ఎలక్ట్రికల్ బోర్డునో లేకపోతే కిందకు దూకిన పిచ్చి పనినో లేక క్రికెట్ బాల్ వచ్చి తగిలితే ఆ క్రికెట్ బాలు వేసిన వాడినో ఈ దరిద్ర పాటనో వీటిని తిట్టుకుని నిన్ను తిట్టరు, నీకు ప్రమాదం ఉండదు అనగానే అయితే ఉద్యోగం చేస్తానండి అని వెంటనే ఆన్ ది స్పాట్ డ్యూటీలో జరిపోయింది.
అప్పటి నుంచి మృత్యుదేవత యొక్క అనుయాయులంతా ప్రజల మీద పడుతున్నారు. అది కూడా బ్రహ్మగారి యొక్క ఆజ్ఞాబద్ధులై బ్రహ్మగారు నుదుట రాత రాస్తాడు. రాసిన ప్రకారంగా ఎవరికి ఎక్కడ ఎలా చావు రావాలో వస్తుంది. హాయిగా పుష్కరాల్లో స్నానం చేయడానికి వెళ్ళి తొక్కిసలాడు తావడం అంటే అక్కడ రాత రాశాడు. అప్పుడేం చేస్తారు జనమంతా, ఎవరినో తిడతారు తప్ప ఈ తొక్కిసలాటికి మూల కారణం వాళ్ళు చావడానికి మూలమైన మృత్యువుని తిట్టారు. ఈ విధముగా మృత్యువు ఆ రోజు నుంచి నిమిత్తములను సాయం చేసుకుని రోగాలని సాయం తీసుకుని చంపడం మొదలుపెట్టింది. అదిగో ఆ మృత్యువు యొక్క కథ ఇది. ఈ కథని ఒకప్పుడు నారదుడు అకంపనుడనే వాడికి చెప్పాడు. పూర్వం అకంపనుడని ఒక రాజుగారు తన మహావీరుడైన కొడుకు యుద్ధంలో చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే అప్పుడు నారదుడు అతనికి ధైర్యం చెప్పి, ఇది మృత్యువు రహస్యం, ఇవాళ నీ కొడుకు పోయాడు, రేపు ఇంకోటి వెళ్ళిపోతాడు, నువ్వు పోతావురా అని చెప్పాడు. ఈ అకంపనోపాఖ్యానంలో ఉన్న కథని వ్యాసుడు ఏమన్నాడు ఇప్పుడు ధర్మరాజుకు చెప్పి, ఈ విధముగా మృత్యువు బ్రహ్మ ద్వారా సృష్టింపబడి లోకాలను సంహరిస్తోంది. ఇది మృత్యువుకు అధర్మం కాదు. అధర్మో నాస్తితే మృత్యో సంహరంత్యాయమా ప్రజా, ప్రజల్ని నువ్వు చంపడం వల్ల నీకు అధర్మం ఉండదు, ఇది సృష్టి ధర్మమని బ్రహ్మ మృత్యువుకి వరమిచ్చాడు. కాబట్టి నాయన నువ్వు అభిమన్యుడు చచ్చిపోయాడని ఏడవకు. ఈ కథను నీకు ఎందుకు చెప్పానో తెలుసినా, అకాల మరణం చెందిన వాడికి శుభలోకాలు కలగడానికి, నీకు కూడా భవిష్యత్తులో విజయం కలగడానికి చెప్పాను. ఈ కథకు ఫలశ్రుతి చెప్పాడు వ్యాసుడు ధర్మరాజు అనే వంకతో ఈ కథ చెప్పి. ఈ కథ యొక్క ఫలశ్రుతి మనకి ఇచ్చాడు తెలుసిన, పుణ్యం యశస్యం స్వర్గ్యంచ ధన్యం ఆయుష్యమేవచ అస్యేతిహాసస్య సదా శ్రవణం శ్రావణం తథా. శ్రవణం అంటే మీరు వింటున్నారు, శ్రావణం వినిపిస్తున్నాను అంచేతే పంచాంగ శ్రవణం కాదు, మేం చేస్తే పంచాంగ శ్రావణం, మీరు పంచాంగ శ్రవణం. శ్రవణం అంటే వినుట, శ్రావణం అంటే వినిపించుట. ఈ విధంగా వినిపించినా విన్నా అటువంటి వారికి పుణ్యం ఇస్తుంది, పాపాలను తొలగిస్తుంది, యశస్యం కీర్తి పెంచుతుంది, స్వర్గ్యం నరకానికి మాత్రం పోడు, స్వర్గం వంటి ఉత్తమ లోకాలకి వెడతాడు. వాడు ధన్యుడవుతాడు అంటే వాడి జీవితం అంతవరకు విఫలంగా గడిచినా ఈ రోజు నుంచి సఫలమవుతుంది, జీవితం వ్యర్థం కాదు. ఆయుష్యమేవచ ఆయువు పెరుగుతుంది. అటువంటి పవిత్ర కథను నీకు చెప్పాను. ఇది నీ మనవడికి నీ కొడుకులకి అందరికీ మంచిది, నీకు మంచిది అనగానే అప్పుడు మళ్ళీ వేదవ్యాస, నా జన్మ ధన్యమయ్యింది, అసలు ఇంకా ఎవరెవరు మహానుభావులు ఈ మృత్యువు యొక్క బారిన పడకుండా బతికి బట్టగట్టారో, లేక ఎవరు మహాత్ములై ఈ భూమిని పరిపాలించి గొప్పవాళ్ళయ్యారో చెప్పన్నట్ట. ఇంతలో ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ ఇదంతా నీకు వ్యాసుని అనుగ్రహం వల్లే తెలిసిందా అన్నట్ట. మళ్ళీ అదే అనుమానం నీకు, ధర్మరాజు గారు వ్యాసునికి ఈ వృత్తాంతం చెబుతూ ఉంటే అక్కడ ధర్మరాజు గారితో పాటు నేను కూడా వ్యాసుడు నాకు దివ్య దృష్టి ఇవ్వడం వల్ల, దివ్యశక్తి ఇవ్వడం వల్ల నేను హాయిగా వినగలిగాను, నిజంగా నీ వంకతో నేను ధన్యాత్ముడయ్యాను, కొన్ని పాపపు యుద్ధాలు చూస్తున్నా భగవంతుడైన వ్యాసుడు శ్రీకృష్ణుడు ఇలాంటి వాళ్ళ యొక్క లీలలు చూడగలిగాను, నా జన్మ ధన్యమయ్యింది, ఇంకెప్పుడు కూడా ఇది వ్యాసానుగ్రహం అని అడక్కు, ఇది సందేహం లేకుండా ఇది సంపూర్ణంగా వ్యాసుని అనుగ్రహం. ఇంక తర్వాత కథ విను. వ్యాసుడు అభిమన్యుని యొక్క ఎంతో పౌరుషాన్ని ప్రశంసించాడు. ఆ తర్వాత అన్నాడు, ఓ ధర్మరాజా, పూర్వం శిబి చక్రవర్తి యొక్క వంశంలో శృంజయుడు అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. సైభ్యస్య నృపతే పుత్రః శృంజయో నామ నామతః సఖాయైతస్య సఖాయౌతస్య చేవ ఉభౌ ఋషి పర్వత నారదౌ. శిబి చక్రవర్తి యొక్క మనుమడు శృంజయుడు. శిబి అంటే మనందరికీ బాగా ప్రసిద్ధికెక్కినవాడు, చాలా గొప్ప దాత. అటువంటి శిబి చక్రవర్తి యొక్క మనుమడు శృంజయుడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఆయనకి పర్వతుడు నారదుడు ఈ ఇద్దరు చాలా ఆప్తమిత్రులట. నారదుడు ఆయన మేనలుడు పర్వతుణ్ణి కూడా మిత్రుడిగా చేసుకున్నాడంటే రాజు అంతర్దృష్టవంతుడండి. చాలా కాలం పాటు ఈ రాజుగారికి పిల్లలు లేరు, రోజు కుమిలిపోయేవాడు. ఒక రోజున పర్వతుడు నారదుడు శృంజయుడి దగ్గరకు వచ్చి అతన్ని ఆశీర్వదిస్తూ ఉంటే అక్కడ ఉన్న పురోహితులు అన్నారు, అయ్యా మేము ఈ రాజుగారి కుల పురోహితులం అండి, ఆయన మేలు కోరుకుంటాం మేము, అందువల్ల మేము మిమ్మల్ని కోరి కోరతాం, మీలాంటి మహానుభావులు ఈయనకి మిత్రులయ్యుండి కూడా ఈయనకి సంతానం లేకపోవడం దురదృష్టమే కదా, మీరు అడగరు ఆయన చెప్పడు మొహమాటంతో. మేం చెబుతున్నాం ఈయన రోజు పిల్లలు లేరని కుంగిపోతున్నాడు, మా యజ్ఞముల వల్ల ఆయనకి సంతానం కలగడంలా. కుల పురోహితులం గనక ఆయన వంశం నిలబెట్టే బాధ్యత మాది. అందుకే మాకు మిమ్మల్ని చూడగానే మీ అనుగ్రహంతో అయితేనే ఇతనికి పిల్లలు పుడతారేమో అని ఆశ కలిగి చెప్పాం అనగానే, అప్పుడు వాళ్ళిద్దరూ అన్నారట, రాజా నీ మనస్సులో ఇంతకాలం పిల్లలు లేరనే చింత ఉందా? మరి మాకెందుకు చెప్పలేదంటే మొహమాట పడ్డానన్నట. అప్పుడు నారదుడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎటువంటి కొడుకు కావాలో కోరుకో అనగా, అబ్బా మహర్షి నారద నా అదృష్టవశాత్తు నాకు వరం ఇస్తానంటున్నావు. అందంగా బంగారు పురుంగులో ఉండాలి ఆ కుర్రాడు, ధగ 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 వెలిగిపోతూ ఉండాలి. ఇంకెంతెందుకు పద్మాకర్ గారిలో అంత అందంగా ఉండాలి. అటువంటి కొడుకును ఒకటి ప్రసాదించు. ఇంకా అదొకటే కాదట అందం, వాడికి చుట్టూ నిగనగలాడిపోతూ ఉండాలి. నారదుడు కనబడితే నేను కోరుకునేవాడిని అనుకోండి, ఇంత కలిసి నారదుడు అడిగితే, నారదుడు వచ్చి అడిగితే ఏం కావాలో కోరుకోబట్టి జుట్టును లేకపోతే ఇవే మనం కోరుకునేది. చెప్పాక కర్మయోగం రాజుగారు ఏమన్నాడు, నాకు మంచి నల్లని నిగనిగలాడే జుట్టున్న కొడుకు కావాలి, బంగారపు రంగులో ఉన్న కొడుకు కావాలి, వాడు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, వాడు నవ్వితే వెన్నెల కురిసినట్టుండాలి. ఇంకొక కోరిక, వాడు నోట్లోంచి చొంగగారిచ్చినా, మూత్రం విడిచిపెట్టినా, మలం విడిచిపెట్టినా, వాడి చెమట నేల మీద పడినా అవి వెంటనే బంగారం అయిపోవాలి. ఈ వరం ఏమంటే నారదుడు చిరునవ్వు నవ్వి తథాస్తు అన్నాడు. ఇంకెక్కడి నుంచి చూడండి, ఆ కుర్రాడు పుట్టాడు నారదుడి వరంతో. సృంజయుడి యొక్క పెద్ద భార్యకు ఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టి పుట్టగానే నవ్వగానే నోట్లోంచి కొంచెం తుంపరు బయటకు వచ్చింది. అందరూ ఏడుస్తారు వీడు నవ్వాడట పుట్టినప్పుడు. ఆ నవ్వు వల్ల నోట్లోంచి తుంపరు బయటకు వచ్చి నేల మీద పడింది, అది బంగారపు తునకలైపోయింది. వాడు ఏడ్చినప్పుడు నోట్లోంచి లాలాజలం వస్తే అది కూడా బంగారం అయ్యేది. కన్నీళ్లు నేల మీద పడితే అవి బంగారం అయిపోయేవి. వాడు మలమూత్రాలు విడిచిపెడితే అది బంగారం అయ్యేది. బంగారం అవుతోంది కదా అని వీడికి బాగా పాలు నీళ్లు వేయడం మొదలెట్టారు. ఇంకో నాలుగు సార్లు మూత్రం పోస్తాడు, నాలుగు సార్లు మలం విడిచి పెడతాడని. ఇదో పెద్ద సమస్య కదా. దాంతో వీడికి ఏమని పేరు వచ్చింది, సువర్ణ స్టీవి అన్నారు. స్టీవి అంటే విడిచిపెట్టువాడు, పనికిమాలిన పదార్థములన్నిటికీ. అందుకే నిష్ఠీవనం అని పేరు ఉమ్ముకు. మన తుముక్కును ఉమ్మితే దానికి నిష్ఠీవనం. ఇంకా శరీరం నుంచి వచ్చే వ్యర్థ పదార్థములన్నీ విడిచిపెట్టడం ఉందే వాటికి స్టీవి అని పేరు. ఆ స్టీవి కూడా సువర్ణముతో కూడింది కనుక సువర్ణం అవుతోంది కనుక సువర్ణ స్టీవి అన్నారు. అతని శరీరము నుంచి వచ్చే వ్యర్థ పదార్థములన్నీ వ్యర్థం కాకుండా సమర్థమైపోయాయి, మహాపదార్థాలు అయిపోయాయి, బంగారం అయిపోయేది. ఇక రాజుగారికి బంగారం పెరగడం మొదలెట్టింది. కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాయి. ఈలోప చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ రాజుగారికి కొడుకు పుట్టాట, వాడి మలమూత్రాలు సమస్తం బంగారంట అని చెప్పుకున్నారు. ఆ రాజుగారి అడవి ఒకటి ఉన్నది అక్కడ, రాజుగారి నగరానికి దగ్గరలో ఆయన సొంత అడవి అన్నమాట. అది సృంజయారణ్యం అని పిలువబడేది. ఎందుకంటే రాజుగారు మాత్రమే అడవిలోకి వెళ్ళి వేటాడేవాడు, ఇంకెవరు వెళ్ళేవారు కాదు. ఆ అడవిలో కొంతమంది బందిపోటు దొంగలు ఉన్నారు. వాళ్ళు ఇది విన్నారు. వాళ్ళు మూర్ఖులు కదా, పెద్దగా చదువుకోలేదు. రాజుగారి కొడుకు కడుపులో నుంచి వచ్చే మలం మూత్రం బంగారం అవుతున్నాయంటే ఆ కడుపులో ఎంత బంగారం నిలవేశాడో, బ్యాంకులు ఆఖరేమో అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఒకరోజు ఏం చేశారు, అడవిలో నుంచి అంతఃపురంలోకి కన్నం వేశారటండి వాళ్ళు, సొరంగం తవ్వేశారట. ఈ మధ్యన పాకిస్తాన్ వాళ్ళు అలాగే పాకిస్తాన్ బోర్డర్ నుంచి మన ఇండియాలోకి సొరంగం తవ్వారట, తెలుసిన మీకు. అలాగా దొంగళ్ళు ఎన్ని తిరుగుతేటండి వాళ్ళకి. అడవిలో నుంచి రాజుగారు అంతఃపురంలోకి సొరంగం తవ్వేసి అడుగు నుంచి ఆ సొరంగం గుండా అంతఃపురంలో ప్రవేశించి రాత్రి రాత్రి మంచంతో పాటు ఈ కుర్రాడిని ఎత్తుకుపోయారు, అడవిలోకి తీసుకుపోయారు. అడవిలోకి వెళ్లి ఈ కుర్రాడి కడుపు అంతా కోసేసి పేగులు బయటికి లాగేసి చూశారు. అంటే కడుపులో ఏదో బంగారం నిధి ఉందేమో, ఆ నిధి వల్ల వీడు మలమూత్రాల్లోంచి బంగారం వస్తుంది అనుకున్నారు. వాళ్ళు మూర్ఖులు, బంగారపు గుడ్డు పెట్టే బాతు కథలా ఉందన్నమాట ఇది. కోసి పారేశారు. తీరా చూస్తే పేగుల్లో ఏమీ లేవు. పేగుల్లో ఏమి లేకపోవటం వల్ల ఈ మూర్ఖులు వాళ్ళలో వాళ్ళు తిట్టుకున్నారట, నువ్వే అనవసరంగా వాడిని చంపన్నావు, వాడిని బ్రతకనిస్తే బాగుండేదేమో, వాడు మలమూత్రాలు విడిచిపెడితే మనకు బంగారం అయ్యేదేమో అని ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు. ఒక కుర్రాణ్ణి నారద వరం వల్ల పుట్టిన పుణ్యాత్ముణ్ణి చంపిన పాపం వల్ల వాళ్లలో వాళ్ళకి తీవ్రమైన తగాద వచ్చింది. ఆ తగాదతో ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని అంతా చచ్చిపోయారు మొత్తం. చివరికి వాళ్ళు మిగల్లా. ఎప్పుడైనా మహాత్ముల్ని చంపితే, పిచ్చి పనులు చేస్తే భగవంతుడు తెలియకుండానే వాళ్లలో వాళ్ళకి తగాదా పెడతాడు.
ఆ తగాద వల్ల వాళ్లలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. తెల్లారేక రాజుగారు అంతఃపురం అంతా వెతికితే సొరంగం తప్పేం కనబడలా. సొరంగం గుండా వెళ్లి చూస్తే అడవి, అడవిలో మంచం, మంచం మీద చచ్చిపోయి పేగులు వెదజల్లబడి ఉన్నటువంటి కుర్రాడు, పక్కన దొంగల గుంపు కనపడింది. ఇంకా రాజుగారు తన రాణితో పాటు గుండెలు పాదుకుని ఏడ్చాడు, ఇక నేను చచ్చిపోతాను బాబో, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను. అబ్బా ఆ నగుమో ముచెల్ను శశియందున పంకరుగం బునందు లేదు. ఎంత అందంగా నవ్వేవాడు, ఆ ముఖంలో కాంతి చంద్రుడిలో లేదు, వెన్నెలలో లేదు, తామర పువ్వులు కూడా అంత అందంగా ఉండవు. అటువంటి అందాల బాలుడు చచ్చిపోతే నేను ఎలా బతుకుతానని ఏడుస్తూ ఉంటే మళ్ళీ నారదుడు పర్వతునితో పాటు అక్కడికి వచ్చి, మహారాజా ఎందుకు ఏడుస్తావు, ఇవాళ అడు వెళ్ళిపోయాడు, రేపు నువ్వు పోతావు, ఈ సృష్టిలో ఎవడూ ఉండడు, అందరం ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోక తప్పదు, చావకుండా శాశ్వతంగా ఉట్టి కట్టుకుని భూమి మీద ఎంతకాలం ఎవడైనా బ్రతుకుతాడు ఆలోచించొక్కసారి. పూర్వం ఒకప్పుడు మరుత్తుడు అని పేరు కలిగిన ఒక రాజు, సంవర్తుడని పేరు కలిగిన బృహస్పతి యొక్క తమ్ముణ్ణి పురోహితుడిగా పెట్టుకుని అశ్వమేధయాగం చేశాడు. ఇది మళ్ళీ మనకి అశ్వమేధయాగంలో వస్తుంది, అశ్వమేధ పర్వంలో ఈ కథ వస్తుంది. అలా అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణోత్తములకి ఒక్కొక్కళ్ళకి 10 ఏనుగులు మొయిసేంత బంగారం దానం చేశాడు. అంత దానం చేసి మరుత్తరాట్టు అని పిలిపించుకున్న మరుత్తుడి వాడు భూమి మీద ఉన్నాడా, వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంకా రెండోవాడు సుహోత్రుడు అని పేరు కలిగిన ఒక మహావీరుడు, వాడు ఈ భూమండలాన్ని పూర్తిగా బంగారం వెండితో నింపేశాడు, అంత సంపాదించాడు. బ్రహ్మదేవుడి వరంతో వాడు దేన్ని ముట్టుకుంటే అది ప్రతి పూర్ణిమ నాడు బంగారం అయిపోయేదట. పూర్ణిమ నాడు నీ కుడి చేత్తో దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుందని వరం ఇచ్చాట బ్రహ్మ. అందుకని పూర్ణిమ నాడు మనుషులు ముట్టుకునేవాడు కదా ఆయన, మళ్ళీ మనుషులు బంగారం అయిపోతే ప్రమాదం గనక. ఆ ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కనబడిన వాటినన్నీ చేత్తో ముట్టుకునేవాట, అవన్నీ బంగారం అయిపోయేవిట. ఈ కథ వినగానే ఒక ఆవిడ వచ్చి, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అంది. మా ఇంటి పట్టుకుపోతాను, రేపు పొద్దున ఆషాఢ పూర్ణి వస్తోంది కదా అని. ఆయన లేడు, వెళ్ళిపోయాడు. అలా కనబడిన వాటిని బంగారం చేసిన మహాత్ముడు ఎంతో మందికి దొళ్లదోపుగా బంగారం దానం చేశాడు. అటువంటి మహాత్ముడు వెళ్ళిపోయాడు. ఇంకో మూడోవాడు అంగుడు అని ఒక ఆయన ఉండేవాడు, అంగరాజు, ఎంతో గొప్పవాడు, 16 అశ్వమేధయాగాలు చేశాడు. అంత ధర్మాత్ముడు ఇవాడు భూమి మీద లేడు. తన శరీరాన్ని ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, డేగ, పౌరాల రూపంలో వస్తే కోసి తన శరీరాన్ని వాళ్ళకిచ్చి తనను ఒక దాతగా చిత్రీకరించుకున్న మహాత్ముడు శివి. ఒకప్పుడు శివి చక్రవర్తి భూమిని పరిపాలిస్తూ ఉంటే ఆయన గొప్ప దాత అని విని అగ్నిహోత్రుడు పౌరం రూపం ధరించాడు, డేగ రూపం ఇంద్రుడు ధరించాడు. ఈ డేగ పౌరాన్ని తరువుకు వచ్చింది. పౌరం వచ్చి శివి చక్రవర్తి దగ్గరకు వచ్చి, శివి నన్ను రక్షించండి, శివి నీకు ప్రాణదానం చేశానన్నాడు. ఇంతలో డేగ వచ్చింది, ఆ పౌరం నా ఆహారం, అది తినకపోతే నేను చచ్చిపోతాను, నువ్వెవడవు దానికి ప్రాణదానం చేయడానికి అనగానే నేను దానికి ప్రాణదానం చేశాను, నీకు కావలసింది మాంసమే కదా, డేగ ఏ మాంసమైనా తింటుంది, దాని బదులుగా నా శరీర మాంసం ఇచ్చి దాన్ని రక్షిస్తాను, ఆ పౌరం ఎంత బరువు ఉందో అంత మాంసం నీకు ఇస్తాను, తినిపో అన్నట్టు డేగతో. అయితే ఆ డేగని ఒక తక్కెడ్లో పెట్టు, నీ మాంసం కోసి ఇయ్యంది డేగ. అప్పుడు ఒక త్రాసు తెప్పించి ఒక పళ్ళెంలో ఈ పౌరాన్ని పెట్టాడు శివి చక్రవర్తి. కత్తి తెచ్చాడు, తన శరీరాన్ని కోసి మాంసం అందులో వేశాడు. చెయ్యంతా కోసుకుని మాంసం వేసిన పౌరం బరువు ఉందిటి, మాంసం సరిపోవడం లేదట. అమ్మ పౌరమా, ఇంత బరువు ఉన్నావేమిటనుకుని ఈసారి కుడి చెయ్యంతా కోసుకున్నాడు, తర్వాత తొడలు కోసుకున్నాడు, మొత్తం శరీరం అంతా కోసి మాంసం అందులో వేసిన ఈ పౌరమే బరువు ఎక్కువ ఉంది కానీ ఈ మాంసం దాంతో సమానంగా తోగడం లేదు. చివరికి శివ వచ్చి అందులో కూర్చుని నందిని అన్నట్ట, తానే పళ్ళెంలో కూర్చుని నేనే దానికి సరిపోతాను తిను అంటే, అప్పుడు పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. అగ్నిహోత్రుడిగా మారిపోయింది పౌరం, డేగ కాస్త ఇంద్రుడిగా మారిపోయింది. ఒక పక్షిని రక్షించడానికి శరీరం కోసి ఎవడిస్తాడయ్యా, పిట్టల్ని, మేకల్ని, గొర్రెల్ని పొట్టలు పెట్టుకునే ఈ దౌర్భాగ్యపు మానవ జాతిలో నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత మహాత్ముడివి, నీలాంటి దాతని చూడలేదు, నువ్వు శాశ్వతంగా స్వర్గానికి వచ్చాయి అని ఇంద్రుడు ప్రేమగా అతని శరీరాన్ని నిమిరి దివ్య రూపమిచ్చి అతన్ని బతికుండగానే సశరీరంగా స్వర్గానికి పట్టుకుపోయాడు. అలా తన శరీరాన్ని కోసి త్యాగం చేసిన శిబి చక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా? సముద్రం మీద వారధి గట్టి లంకానగరానికి వెళ్లి దశకంఠుడి దశ శిరస్సులు నరికి అవతల పారేసిన రాముడి వాళ్ళ నేల మీద ఉన్నాడా? ఏకంగా గంగానదిని మహాతపస్సు చేసి భూలోకానికి తీసుకొచ్చి గంగానదికి భాగీరథి అని పేరిచ్చిన మహాత్ముడు భగీరథ చక్రవర్తి ఇవాళ భూమి మీద ఉన్నాడా?
దిలీపుడని పేరు కలిగిన చక్రవర్తి మొత్తం దశ దిశలు జయించాడు. తన రాజ్యాన్ని బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు. మహాదాతని పెంచుకున్నాడు. అటువంటి దిలీప చక్రవర్తి సుదక్షిణాదేవి యొక్క భర్త, రఘు చక్రవర్తి యొక్క తండ్రి ఆయన ఇవాళ భూమి మీద ఉన్నాడా. ఒకప్పుడు మాంధాత అనో చక్రవర్తి ఉండేవాడు. తల్లి కడుపులోంచి కాకుండా తండ్రి కడుపులోంచి బయటకు వచ్చాడు. దాంతో అతనికి పాలివ్వడానికి తల్లి దగ్గర పాలు లేవు. మాంధాత చరిత్ర తెలుసు కదా. మాంధాత తండ్రి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం వల్ల దేవతలంతా మెచ్చుకుని ఒక కలశం ఇచ్చారు. ఈ కలశంలో ఉన్న నీరు రేపు పొద్దున మీ ఆవిడ చేత తాగిస్తే మీ ఆవిడకు కొడుకు పుడతాడంటే అలాగేనని ఆ కలశాన్ని యజ్ఞగుండంలో పక్కన పెట్టాట. యజ్ఞగుండం పక్కన రాత్రి రాజుగారికి దాహం వేసి ఆ నీళ్ళు ఈయన తాగేశాడు. దాంతో ఏమైపోయింది, భార్యకి కడుపు రావడానికి ఇచ్చిన నీరు ఈయన తాగడం వల్ల ఈయనే కడుపు పొందాడు. కడుపులో పిల్లాడు పెరిగాడు. ఇప్పుడు ఆడవాళ్ళకంటే పిల్లాడు బయటకు వచ్చే మార్గం ఉంది కానీ మగవాడికి పిల్లాడు ఎలా వస్తాడు? చివరికి వశిష్ఠుడు వచ్చి ఆపరేషన్ సిజేరియన్ చేసి ఆ కడుపులోంచి పిల్లాడిని బయటికి తీసి మళ్ళీ పొట్ట కుట్టేశాట. దర్భతో కోసేటండో కత్తితో కాకుండా. మళ్లీ బతికించాడు ఈ రాజుగారిని. ఇప్పుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చాడు కాబట్టి, తండ్రి కడుపులోంచి వచ్చాడు గనక ఇతనికి పాలు లేవు తాగడానికి. తల్లి గర్భం ధరించలేదు గనక ఆవిడ స్తన్యం లేదు. ఇప్పుడు ఈ పిల్లాడు ఏ పాలు తాగనని ఏడవడం మొదలెట్టాడు. ఆవు పాలు తాగలేదు, ఇంకో పాలు తాగలేదు, పళ్ళు తినడు, చచ్చిపోతాడేమో అనుకుని అప్పుడు మళ్లీ వశిష్ఠుడు ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వచ్చి తన బొటన వేలు నోట్లో పెట్టి మాం నన్ను త్రాగుము అన్నట్టు. అందుకని మాంధాత అయ్యాడు. అంటే నా బొటన వేలులో నుంచి వచ్చే అమృతం తాగన్నట్ట. ఇంద్రుడు తన బొటన వేలు ఆ కుర్రాడు నోట్లో పెట్టి అందులోంచి పాలు, పెరుగు, పవిత్రమైన స్వర్గలోకంలో ఉండే నెయ్య ఇవన్నీ కడుపులో పోసి ఆ కుర్రాన్ని రక్షించాడు. అందుకని అతనికి మాంధాత అని పేరు వచ్చింది. అంతటి ఇంద్రుడి యొక్క బొటన వేలు ద్వారా తన శరీరాన్ని పెంచుకుని ప్రపంచాన్ని జయించినటువంటి మహావీరుడు మాంధాత ఇవాళ భూమి మీద ఉన్నాడా. యయాతి మహారాజు గారు 99 అశ్వమేధయాగాలు చేశాడు. యదువంశానికి మూలకారకుడు, శుక్రాచార్యుడు అల్లుడు, దేవయానిని శర్మిష్ఠని పెళ్లి చేసుకున్నాడు, ధర్మ కర్మిష్ఠి అటువంటి యయాతి మహారాజు వాళ్ళ భూమి మీద ఉన్నాడా. ఇంకా మహాపరాక్రమంతో 101 రాక్షసుల్ని సంహరించి భూమండలంలో అధర్మాన్ని నాశనం చేసి ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా చేసి విష్ణుమూర్తి చక్రాన్ని రక్షణగా పొంది దుర్వాసుడంతటి వాణ్ణి భయపెట్టి దుర్వాసుడికి ద్వాదశి ఘడియల్లో భోజనం పెట్టిన అంబరీష చక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా. శశిబిందుడని వరోరాజు ఉండేవాడు. 100,000 కొడుకుల్ని కన్నాడు. 100 కోట్ల బంగారు కాసులు దానం చేశాడు. మొత్తం భూమండలాన్ని జయించాడు. హిమాలయ పర్వతాలలో ఉన్న బిందు సరోవరం దగ్గర 50 కోట్ల బంగారు నిష్కాసములను దేవతలకి మానవులకి దానమిచ్చాడు. ఇప్పుడు ఆ శశిబిందు మహారాజు గారు భూమి మీద ఉన్నాడా. గయుడనే పేరు కలిగిన మరొక చక్రవర్తి ఈ భూమండలాన్ని పరిపాలించి గయా అనే క్షేత్రానికి వెళ్లి తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసిన చెట్టుకి ఆయన పేరు మీదుగా గయా వటవృక్షం అని పేరు వచ్చింది. పరమ పవిత్రమైన గయా అనే పేరు కలిగిన ఒక క్షేత్రం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత గయాసురుడనే రాక్షసుడు అక్కడికి వెళ్లి ఈ గయుడి పేరు తరగబెట్టుకుని ఆ క్షేత్రాన్ని పవిత్రం చేశాడు. ఈ విధంగా వటవృక్షానికి గయా వృక్షం అని పేరు తెచ్చి పెట్టినటువంటి గయుడనే మహాచక్రవర్తి, వైకుంఠానికి వెళ్లిన మహాత్ముడు ఇవాళ భూమి మీద ఉన్నాడా. రంతిదేవుడనే రాజు 100 కోట్ల సంవత్సరాలు భూమండలానికి కావలసినటువంటి ధనమంతా 100 కోట్ల ఏళ్లు దానం చేస్తే ఎంత డబ్బు భూమి మీద మానవులకు అందుతుందో అంత దానం ఒక్క యజ్ఞంలో చేశాట. మనం 100 కోట్ల సంవత్సరాలు కష్టపడి చేసే దానం ఒక్క రోజులో చేశాడు. అటువంటి రంతిదేవుడు రోజుకు 2,000 గోవుల్ని తన దివ్యశక్తితో స్వర్గానికి పంపిన పుణ్యాత్ముడు ఆ రంతిదేవు మహాచక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా. ఇంకా దుష్యంతుడు కొడుకుగా పుట్టి చిన్నప్పుడే సింహం పిల్లలతో ఆడుకుని మొత్తం భూమండలాన్ని పరిపాలించి తన పేరు మీదుగా మరొక్కపారు భూమండలానికి భారతదేశం అని పేరు తెచ్చిపెట్టిన భరత చక్రవర్తి వాళ్ళ భూమి మీద ఉన్నాడా. పృథు చక్రవర్తి అనే పేరుతో విష్ణువే భూమి మీద పుట్టాడు. లక్ష్మీదేవిని తన భార్యగా పొందాడు. భూమిని ఆవుని చేసి పితికాడు. భూమి మీద ఎన్నో రకాల సంపదలు మళ్లీ తిరిగి వచ్చేలా చేశాడు. ఆ పృథు చక్రవర్తి ఇవాళ భూమి మీద ఉన్నాడా. 21 పర్యాయములు క్షత్రియుల్ని సంహరించి భూమంతా లాక్కుని ఈ భూమిని తానే స్వీకరించాడు. అప్పుడు అంతా ఏమన్నారు, భూమి అంతా నీదే, ఈ రోజు నుంచి భూమికి నువ్వే చక్రవర్తి అన్నారు. అప్పుడు నేను చక్రవర్తి అనిపించుకోవడానికి భూమిని లాక్కోలేదు, నా తండ్రి జమదగ్గిని చంపినటువంటి రాజుల మీద కసితో వాళ్ళని చంపాను తప్ప నాకొద్ది రాజ్యం అని ఎంత రాజ్యం తాను సంపాదించిన దానిని కశ్యప ప్రజాపతికి దానం చేసి భూమికి కాశ్యపి అని పేరిచ్చి, ఇవాళ మహేంద్ర పర్వతం మీదకి వెళ్లిపోయిన పరశురాముడు మాత్రం భూమి మీద ఉంటున్నాడు ఎల్లకాలం. ఈ 16 మందికి వరసగా చెప్పుకొచ్చాడు వ్యాసుడు షోడశ మహారాజ చక్రవర్తుల యొక్క కథ, షోడశ చక్రవర్తుల కథ. ఇది విన్నవాడు నరకం చూడడు అని వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పలా. వ్యాసుడు చెప్పాడు ఏమని, ఆయువును పుణ్యమును చిరశ్రీయు చేయదాలు షోడశ రాజన్య చరితమిట్లు చెప్పని అర్పడగా విని సృంజయుండు పాండవాగ్రజయేమియు పల్లుకకుండే. వ్యాసుడు ధర్మరాజుతో ఏమన్నాడు, ఈ కథ చాలా గొప్పది, నేను 16 మంది గొప్పవాళ్ళ కథ చెప్పా, ఇందులో 15 మంది పుట్టుకతో క్షత్రియులు. పరశురాముడు భూమిని జయించి భూమిని పరిపాలించి తాను బ్రాహ్మణుడయ్యుండి క్షత్రియుడయ్యాడు, ఆయన చక్రవర్తి. ఈ షోడశరాజుల చరిత్ర వింటే ఆయువు పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, మనిషి ఎప్పుడూ చచ్చాక నరకానికి వెళ్ళట. ఈ కథ విన్న అంటే ఈ మొత్తం ఈ బయట లోపల ఉండి విన్నటువంటి వాళ్ళు, శ్రద్ధతో ఈ కథ విన్నటువంటి వాళ్ళు మాత్రం నరకానికి వెళ్లరు, తక్కిన వాళ్ళు నరకానికి పోతారు లేదో నాకు తెలియదు. ఇతరుల గురించి స్టేట్మెంట్ మనమే ఇస్తాం, వాళ్ళలో పుణ్యం ఉందో పాపం ఉందో, కానీ ఇది విన్నవాడు మాత్రం నరకానికి వెళ్ళాడని చెప్పాడు. అంత గొప్ప కథ ఇది నీకు చెప్పాను. ఇంతకీ వ్యాసుడు మళ్ళీ ఉంటాడు ధర్మరాజుతో, ఇంత కథ విని నారదుడి ద్వారా సృంజయుడు సువర్ణ స్టీవి చచ్చిపోయిన చోట అలాగే కూర్చుని కిక్కును మనకుండా ఉండిపోయాడు. అంటే ఏడుపు లేదు, సంతోషము లేదు, మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు నారదుడు అన్నాడు, ఓ సృంజయ, చెవులు వినపడుతున్నాయా నీకు? నేనింతమంది కథని గొంతు చించుకుని మైకు దద్దరిల్లిపోయేలా చెబుతున్నాను, నీకేమైనా వినపడిందా? ఇదంతా నీ హృదయానికి వెళ్ళిందా లేక గంగలో కలిసిపోయిందా, గాల్లో కలిసిపోయిందా? అంటే లేదు లేదు, అత్యంత తన్మయత్వంతో నువ్వు చెప్పిన కథ విన్నాను. తన్మయుణ్ణి అయిపోవటం వల్ల నేను చప్పట్లు కొట్టలేక ఊరుకున్నాను, మాట్లాడకూరుకున్నాను. ఇప్పుడు నా మనస్సు కలకతీరింది, ఆత్మస్థైర్యం వచ్చింది అనగానే ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో అప్పుడు నీకు నేను వరం ఇద్దాం అనుకుంటున్నాను, నీ చచ్చిపోయిన కొడుకుని బతికిస్తున్నాను అని శవం మీద చెయ్యేసేట వెంటనే కుర్రాడు యథాతథంగా అయిపోయాడు. వైరాగ్యము రానంత వరకు బ్రతికించకూడదు, వైరాగ్యం వచ్చింది కదా అందుకని బ్రతికించాడు. అప్పుడు అన్నాడు, ఇంకెప్పుడు ఇలాంటి కోరికలు కొరకు, బంగారం లాంటి ఒక కొడుకు కావాలని కోరుకో, అంతేగాని అన్ని బంగారం కావాలని కోరుకుంటే ఏమవుతుంది? ఇలాగే వస్తుంది. ఈ పిచ్చి కోరిక వల్లే నీ కొడుకు దుర్మరణం పాలయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలన్నమాట, రేపొద్దున మీకు ఎవరైనా పిల్లలు కావాల్సి వస్తే మా పిల్లలు ఏది పోస్తే అది బంగారం అవ్వండి, చేత్తో ముట్టుకుంటే బంగారం అయిపోవాలంటే నిజంగా చేత్తో ముట్టుకుంటే రేపొద్దున వాడి పెళ్ళను ముట్టుకుంటే పెళ్ళం బంగారం అయిపోతుంది, తల్లిదండ్రులు ముట్టుకుంటే వాడు బంగారం అయిపోతారు, నా దగ్గరకు వచ్చి పురాణం చెబుతుంటే నన్ను ముట్టుకుంటే బంగారం అయిపోతాను కనుక నేను దూరంగా ఉండి వాడిని రాని అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు చెబుతున్నానంటే అలాంటి కోరికలు ఎప్పుడు ముప్పే అన్నాడు. ఆ తర్వాత నారదుడు అదృశ్యుడైపోయాడు, సృంజయుడు సంతోషించాడు. మళ్ళీ తర్వాత వస్తుందండి శాంతి పర్వంలోనూ అనుశాసనిక పర్వంలోనూ మళ్ళీ భీష్ముడు ఇంకోసారి చెబుతాడు. ఇప్పుడు వ్యాసుడి చెప్పి ఇలా ఎంతో మంది వెళ్ళిపోయారు, మహాత్ములంతా జ్ఞానులంతా జీవితంలో ఎప్పుడు దుఃఖం పొందకూడదు, పుట్టడం పెరగడం చావడం తప్పదు. మహాత్ముడు అభిమన్యుడు దివ్యలోకాలకి వెళ్ళాడు, సుఖంగా ఉంటాడు. భూమి మీద ఉన్న సుఖమే సుఖం అయ్యా, శరీరం విడిచిపెట్టాక ఉన్న సుఖం గొప్పది. కాకపోతే ఆ సుఖం మానవులకు తెలియక ఇక్కడే సుఖం ఉంది అక్కడ లేదు అనుకుంటాడు. అంతసేపు బ్రాడీపేటలోనో లేకపోతే రైల్పేటలోనో సంపత్ నగర్లోనో ఈ సంపదల్లోనో ఈ గృహాల్లోనే సుఖం అనుకుంటాడు, కానీ ఈ గృహాలకు అతీతంగా ఆ పైన ఊర్ధ్వగృహం ఉంది, ఆ సుఖం గురించి తెలియదు అని చెప్పి వ్యాసుడు కూడా అంతర్ధానం అయిపోయాట. ఇప్పుడు ధర్మరాజు గారు అంతా విన్నాడు, ఈయన ఆత్మస్థైర్యం పొందాడు, వైరాగ్యం పొందాడు, గాని ఇంకిప్పుడు అసలు బెంగ ఏంటో తెలుసా, నాకంటే వ్యాసుడు నచ్చ చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు కదా, 3 ఆమడల దూరం వెళ్ళాడు, అక్కడి నుంచి వస్తాడు కాసేపట్లో. ఇప్పుడు వాడికి ఏం చెప్పను, ఎలా నచ్చ చెప్పను అని గజగజలాడిపోతున్నాడు. ఈ లోపక్కడ సంసప్తకుని చాలగొట్టి వీళ్ళంటే 1 గంట ముందు యుద్ధం ఆపారు. అక్కడ వాళ్ళని చితక్కొట్టి కొట్టి కొట్టి ఇంకా చీకటి పడుతూ ఉండగా యుద్ధాన్ని ఉపసంహరించుకుని కృష్ణుడు రథం తోలుతూ ఉండగా వెనక్కి వస్తున్నాడు అర్జునుడు. వస్తున్నంతసేపు ఆయనకి ఎందుకో ఎడంకాలు ఎడమ చెయ్యి అన్ని అదురుతున్నాయి, మగవాళ్ళకి ఎడమ ఆడవాళ్ళకి కుడి అదిరితే అది కొంచెం అపశకున సూచన. ఆయన వస్తున్నంతసేపు ధర్మరాజా
సుఖంగా ఉన్నావా అని లోపల కాసేపు అనుకుంటాడు. మా అన్నయ్యకి ఏం అయ్యి ఉండదులే, కృష్ణుడి యొక్క అనుగ్రహంతో మా అన్నయ్య బానే ఉన్నాడేమో అనుకుంటాడు కాసేపు. ఎందుకంటే ఈయన దూరం వెళ్ళిపోయాడు కదా, దూరం వెళ్ళాడు గనక ధర్మరాజు గారిని నేను లేని సమయం చూసి ఒకవేళ ద్రోణాచార్యుడు బంధించాడేమో అని కొంచెం అనుమానం వచ్చింది అపశకునాలకి. కొడుకు మీదకి వెళ్ళలేదు ఇంకా దృష్టి పాపం. ఈలోపు లోపలికి రాగానే, రోజు రాగానే యుద్ధం అయిపోగానే మొట్టమొదట అర్జునుడికి దండం పెట్టేవాడు అభిమన్యుడు. ఇవాళ ఆయన రాలేదు, ఇక్కడ వచ్చేసిందండి ఆయనకు అనుమానం. కృష్ణ, నేను యుద్ధ విరమణ చేసి శిబిరంలోకి వస్తూ ఉంటే మొట్టమొదట నా పాదాలకి నా కుమారుడు నీ మేనల్లుడు దండం పెట్టేవాడు, ఇవాళ నీ మేనల్లుడు రాడేం అనగానే కృష్ణుడు ఏం కిక్కురు మండం లేదట, అస్సలు సమాధానం చెప్పడు ఆయన. సమయం వచ్చేదాకా మాట్లాడుగా ఆయన, ఏమయ్యిందంటావు, నేను అలా వెళ్లడం చూసి పద్మవ్యూహాన్ని పన్నేట ద్రోణాచార్యుడు కొంపతీసి నా కుమారుడు అందులోకి కానీ వెళ్లలేదు కదా, లోపలికి వెళ్లడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు అనుకుంటూ ధర్మరాజు కొలువులోకి వెళ్ళాడు. పోనీ కొలువులో ఉన్నాడేమో చూస్తే ధర్మరాజు ఉన్నాడు, అందరూ తలకే ఉంచుకున్నారు, ఎవరు మాట్లాడరు, ఎక్కడ వెతికి చూసినా అభిమన్యుడు కనబడడం లేదు. వెంటనే ఇంకా ఆయనకి చెయ్యి కాలు ఆడల వణుకొచ్చేసింది, కంఠం గద్గదం అయిపోతుంది. అన్నయ్యో, నేను అలా వెళ్లడం చూసి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నట్ట, ఆ పద్మవ్యూహంలోకి చొరు మనరు గదా, మీ ఉపాయం ఆరడిపోవన్, మీ మొహం తగలయ్యా, మీ ఉపాయం తగలట్ట, ఇలా అన్నాడు ఆయన. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా, మీ ఉపాయం ఆరడిపోవన్ అంటే అసలర్థం మీ తెలివితేటలు తగలబెట్ట, నేను అలా వెళ్ళగానే పద్మవ్యూహంలోకి మీరు వెళ్ళలేక నా కొడుకుని కాని వెళ్ళమనలేదు కదా, మీరు వెళ్ళమనే ఉంటారు, అందుకే నా కుమారుడు కనబడటం లేదు, దండం పెట్టడం లేదు. వాడు లోపలికి వెళ్ళి ఉంటాడు, సూర్యాస్తమయం వరకు వెళ్ళి పోరాడి ఉంటాడు, చచ్చిపోయి ఉంటాడు, లేకపోతే మీరు ఎందుకు పలకడం లేదంటే ఒక్కడు సమాధానం చెప్పడు. మీరు సమాధానం చెప్పడం లేదంటే నా కుమారుడు పోయి ఉంటాడు, ఒక్కసారి నా కొడుకుని చూపించండి రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది, అన్నయ్యో భీముడో అన్న ఒక్కడూ దగ్గరికి రావడంలా.
ధనురాచార్యుడు తగ పన్నిన పద్మవ్యూహమురులు నేరరు చొరనంతనుమానింపకతని చొరుమనరు కదా మీ ఉపాయమారడి భోవం.
ధనురాచార్యుడు ద్రోణాచార్యుడు పనిన పద్మవ్యూహంలోకి సామాన్యుడు వెళ్ళలేడు, నేను అలా వెళ్ళాను, ఆయనేమో నన్ను అలా బయటికి పంపేసి మోసంతో నన్ను సంసప్తకుల వైపు వెళ్లేలా చేసి ఇక్కడ అన్యాయంగా పద్మవ్యూహం పన్నాడు, ఆ పద్మవ్యూహంలోకి మీరు వెళ్ళమన్నారు, మా వాడేదో అయిపోయాడు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు వచ్చి, ఎందుకయ్యా ఏడుస్తావు,
విదితం వేదితవ్యంతే నశోకం కర్తుమర్హసి,
నేను నీకెంతో బోధించాను యుద్ధ ప్రారంభంలో, నీవు ఇవన్నీ విన్నావు, బాగా చదువుకున్న పండితుడివి, వేదితవ్యం అన్నాడు అంతే అంతే, ఆ మాట అనడం ద్వారానే వినవలసినవన్నీ విన్నావు, ఆత్మస్థైర్యం పొందావు. విద్వాంసులు బ్రతికిన వాణ్ణి చచ్చిన వాణ్ణి సమానంగా చూస్తారు. విద్వాంసుడంటే ఎవరు, పండితుడంటే ఎవరు, చావడం ఎంతో పుట్టడం అంతే, పుట్టినప్పుడు పొంగిపోవడం చచ్చిపోయినప్పుడు కృంగిపోవడం చెయ్యరు. అనగానే అర్జునుడు కొంచెం లేచి ఇప్పుడు అందరినీ నిందిస్తున్నాడు, చెప్పండి కుమారుడు ఎలా చచ్చిపోయాడు నిజం చెప్పండి అనగానే అప్పుడు ధర్మరాజు గారు మెల్లిగా లేచి అర్జునుడిని కౌగిలించుకుని, నాయన నువ్వేమో సంసప్తకుల వైపుకి వెళ్ళిపోయావు, ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు, నేను తిన్నగా ఉండక అభిమన్యు కుమార నువ్వు లోపలికి వెళ్ళు నీ వెనకనే వస్తానన్నాను. తీరా అభిమన్యుడు లోపలికి వెళ్ళాడు, నేను లోపలికి వెళ్ళబోతూ ఉంటే నన్ను ఈ భీముణ్ణి సైంధవుడు అడ్డం కొట్టి ఆపేశాడు. సైంధవుడు ఆనాడు అడవిలో మన చేతిలో చావు దెబ్బలు తిని శివుడి కోసం తపస్సు చేసి వరం పొందేట, ఆ వరాన్ని వాడు ఉపయోగించుకున్నట్ట, ఆ వరం వల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాం, ఆ సైంధవుడు గనక మమ్మల్ని ఆపి ఉండకపోతే మేము లోపలికి వెళ్లేవాళ్ళం, ఈ రోజు ఏమైనా సరే అభిమన్యుడు పడకుండా చేసేవాళ్ళం, కాని దుర్మార్గులంతా కొళ్ళబొడి చేశారు మీదబడి, ఒక్క వీరుడు నీవు నేను చూపించని పరాక్రమం ప్రదర్శించి అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేశాడు, చివరికి సూర్యాస్తమయ సమయంలో తాను అస్తమించాడు అనగానే తెల్ల ముగసుతు పడుట విని జల్లని కింద పడిపోయాడు, ఒకసారి పూర్తిగా కొడుకు పడిపోవడం విని ఢామ్మనే శబ్దంతో కింద పడిపోయాడు. అప్పటి వరకు ఆయన చేతిలో ధనుసు కింద జారల పూర్తిగా జారి కింద పడిపోయింది, ఇంకా లేవకుండా చచ్చిపోయినట్టు అయిపోయాట. అప్పుడు తొందరపడి కృష్ణుడు వచ్చి పొదివి పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని పన్నీరు తెప్పించి కన్నీరు తుడిచి మీద నీళ్లు తల్లి గంధం పూసి వెన్ను నిమిరి ఓద అర్చి మళ్లీ ప్రాణం వచ్చేలా చేశాడు. లేచిప్పుడు, అయ్యో మనుషులు అనుకున్నాను మిమ్మల్ని, మానుషులు ఓలెనున్నారలేనులేని సమయమున, మీరంతా మొగాళ్ళు అనుకున్నాను, ఇంత ముక్క తిట్టాడు, గట్టిగా తిట్టేసి వెళ్ళాడు, మామూలు కొడుకుపోయిన బాధ కదా, మీరంతా మగవాళ్ళు పురుషులు అనుకుని మిమ్మల్ని నమ్మి నేను దూరంగా పోయాను,
మీ మొహాలు తగలయ్యా, మీకు శక్తి లేదనే విషయం కొంచెం తెలిసి ఉంటే నేను ఆ సంసప్తకులకి వైపు పోయేవాడిని కాదు, లేదా నా కొడుకును వెంట పెట్టుకుపోయేవాడిని, కొడుకును రక్షించుకునేవాడిని. పోనీ మీ వల్ల కానప్పుడు, సైంధవుడితో యుద్ధం చేసి మీరు లోపలికి వెళ్ళలేనప్పుడు, అర్జున నువ్వు ఇక్కడికి రా, అభిమన్యుడు లోపలున్నాడు అని ఇంతమంది ఒక్కళ్ళైనా వచ్చి నాకు ఏమన్నా చెప్పారా? చెప్పలేకపోయారంటే అసలు వాళ్ళకి ఊహ రాలేదండి. అది కర్మయోగం అంటారు దాన్ని. నిజంగా కూడా అర్జునుడు అన్నమాట గొప్ప మాట. ఏమిటి, ఇంతమంది వాడితో పోరాడుతున్నారు, సైంధవుడు వెళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. పోనీ ఒకడన్నా వెళ్ళి అర్జున మేము పోరాడుతున్నాం కానీ సైంధవుడు అడ్డం వచ్చాడు, అభిమన్యుడు లోపలున్నాడు అని ఒక హింట్ ఇవ్వలేకపోయారట. అంటే ఆ విషయం గుర్తుకు రావట్లేదు ఎవరికి. ఆ గుర్తుకు రాకుండా చేయటమే ఆ పోయే కాలం. మృత్యువు యొక్క కన్నీటి బిందువులు, నిమిత్తాలు అవి అలా చేస్తాయి. నిజంగా ఇప్పుడు వాళ్ళకి తట్టింది నిజమే. మనలో ఒక్కడు వెళ్ళి ఈ విషయం అర్జునుడికి చెబితే, అర్జునుడు వచ్చేవాడు కదా, అర్జునుడు వస్తే వాళ్ళ అభిమన్యుడు బతుకుతాడు కదా, అరే రే ఎందుకు చెప్పలేదని ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు. మీరు నాకు కనీసం వచ్చి ఒక్క సూచన చేయలేదు. పోనీ కృష్ణుడన్నా అన్ని ఎరిగినవాడు, నీ కొడుకు చచ్చిపోతున్నాడని ఆయన చెప్పలేదు. నేను సంసప్తకులతో యుద్ధం చేస్తూ ఉంటే పాండవ సైనికుల్లోంచి మన తమ్ముడు యూత్సుడు, ధృతరాష్ట్రుడు కొడుకు పాండవులు వచ్చాడుగా, ఆ యూత్సుడు పెద్ద పెట్టిన అరిచేట, మీరందరూ కలిసి అభిమన్యుడిని చంపుతున్నారు, ఇదేదో మీరు ఆనందించవలసినది కాదు, భవిష్యత్తులో ఇది అర్జునుడికి తెలిస్తే మీ అందరికీ ప్రాణగండం అని హెచ్చరించాడు యూత్సుడు. అప్పుడు నేను యుద్ధంలో ఉండి ఏదో అరుస్తున్నాడు అనుకున్నాను, అది నా కుమారుడి కోసం అరుస్తున్నాడని అర్థం కాలేదు. ఈ కృష్ణుడికేసి అప్పుడు నేను చూశాను, కృష్ణుడు ఏం కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. అభిమన్యుడు చచ్చిపోతే కృష్ణుడికి ఆ మాత్రం తెలియదా, ఇది నా కుమారుడి గురించి అయ్యి ఉండదు అనుకుని నేను మళ్ళీ యుద్ధానికి వెళ్ళాను తప్ప, ఈ విషయం తెలిస్తే నేను ముందే వచ్చేవాడిని, ఎంత పని జరిగింది అని అంతకంతకీ విజృంభిస్తూ ఉండగా భీముడు అన్నాడు, నాయన ఈ ఎంతటికి మూలకారకుడు ఆ సైంధవుడు, వాడొక్కడ గనక అడ్డం కొట్టి ఉండకపోతే మేం తప్పక నీ కుమారుణ్ణి రక్షించేవాడు అన్నారట. దాంతో ఆయన కటికి నవ్వి వెసక మెసగా అన్నాడు ఇక్కడ ఒకసారి తిక్కర గారు. అంటే దుఃఖం ఎక్కువైపోయినప్పుడు ఒక వికృతమైన నవ్వు వస్తుందట, అది కటిక నవ్వు అన్నాడు ఆయన. అంత తీవ్రమైన విచిత్రమైన నవ్వు వచ్చిందిట. ఆ నవ్వు ఎలా ఉందంటే పిచ్చెక్కిపోయిందేమో ఇంక నవ్వుతున్నాడేమో అనిపించింది అనమాట. అలా నవ్వి ఒక్కసారి గాంధీవం తీసుకున్నాడు. వినుడీనాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులు సింధురాజు నవస్యంబును నెల్లి దంపుదు భయస్తుండై నిను వేడి నల్వనజాక్షున్ శరణంబుదొచ్చినను గర్వం వేది నన్నుంతగంగనినన్ పోరు తొరంగిపోయిన ఎరుంగంగా నిసత్యవ్రత. ధర్మరాజు గారితో ఏమన్నాడు, ఓ ధర్మరాజా, ధర్మరాజా అలా సత్యవ్రత, సత్యమే పలుకుతాననే నియమం పెట్టుకున్న ధర్మరాజా, నీ పాదాలంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను, నువ్వు ఇక్కడున్న నా సోదరులు ఈ రాజులు అందరూ వినండి, ఇది నా ప్రతిజ్ఞ, రేపు సూర్యుడస్తమించేలోపు సింధురాజుని సైంధవుణ్ణి అవశ్యంబును చంపుదును, చంపి తీరతాను, వాడి తల నరిక అవతల వారేస్తాను, నీవు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దీనికి సాక్షి. కానీ దానికి కూడా మళ్ళీ చెప్పాడు, వాడు ఒకవేళ భయస్తుండై నినున్ వేడినన్, వాడు భయపడిపోయి ధర్మరాజా ప్రాణదానం చెయ్యి అని నీ పాదాల మీద పడితే మాత్రం వాడిని క్షమిస్తాను. ఇంత కోపంలో కూడా ఆయన ఔచిత్యం అండోయ్, వాడికి భయం వేసి పరుగు పరుగులు వచ్చి, ధర్మరాజా అర్జునుడు రేపు నా తల నరుగుతానంటున్నాడు, రక్షించని నీ మీద పడితే, నీ కాళ్ళ మీద పడితే నువ్వంటే మా గౌరవం గనక, ఇంత కష్టంలో కూడా వాడిని రక్షిస్తాను. రెండోది వనజాక్షున్ శరణంబుదొచ్చినను, కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణా దిక్కంటే అప్పుడు కృష్ణుడు రక్షిస్తానంటే నేను వాడిని విడిచిపెడతాను. ఇవి రెండూ కాకపోతే అంటే ధర్మరాజుని శరణు కోరడు, ఇటు కృష్ణుడి దగ్గరికి రాడు. మూడోది ఏమిటి, గర్వం బేది నన్ను తగంగని నన్ను, గర్వం విడిచిపెట్టి అర్జున నా అపరాధం క్షమించని కాళ్ళ మీద పడితే అప్పుడు వాడిని చంపను. ఈ మూడు కాకపోతే నాలుగో ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ. ఏమిటంటే నాలుగోది రణభూమి విడిచి పారిపోతే, అదే అసలు యుద్ధానికి రాడు అప్పుడు ఎలా చంపుతాం మనం, వాడు బాబోయని పారిపోయాడు, పారిపోవడం చావుతో సమానం. అందుకే అన్నాడు, గర్వం బేది నన్నుంతగంగని నన్ను పోరు తొరంగిపోయిన ఎరుంగంగాని, ఈ నాలుగు మాత్రం జరిగితే నేను వాడిని చంపను. ఒకటి నన్నైనా పట్టుకోవాలి, నిన్నైనా పట్టుకోవాలి, కృష్ణుడినైనా శరణు కోరాలి, లేదా యుద్ధం విడిచి పారిపోవాలి. ఇలా కాకుండా రేపు గనక సూర్యాస్తమయం దాకా యుద్ధరంగంలో ఎక్కడ నిలబడినా సరే వాడి తల నరుగుతాను. అలా తరగకపోతే యద్యస్మిన్ నహతే పాపే సూర్యోస్తముపయాస్యతి యహైవ సంప ప్రవేష్టాహం జ్వలితం జాతవేదసం. ఒకవేళ రేపు సూర్యుడు అస్తమించే సమయానికి వాడి తలనరికి వాడిని చంపకపోతే ఈ గాంధీవంతో భయంకరమైన అగ్నిగుండాన్ని వెలిగించుకుని ఆ జాతవేదసుడిలోకి అంటే అగ్నిలో దూకి చచ్చిపోతాను గాంధీవంతో పాటు. మళ్ళీ ఈ గాంధీవన్ నాకెందుకు? శత్రువుల్ని సంహరించడానికి. అలా ఉపయోగపడకపోతే దీంతో కలిసి అందులో దూకి తెస్తాను. ఈ గాంధీవం అగ్నిహోత్రుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది. అగ్ని ఇచ్చాడు గనక నేను వర్ధలోకాలకి పోతాను. ఎక్కడ నా గాంధీవం అని కింద పడిన గాంధీవం తీసుకుని ఒక్కసారి ధనుష్టంకారం చేసి ఠంగను కొట్టాడు. ఈ ధనుష్టంకారం దెబ్బకి ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. వెంటనే కృష్ణుడు పాంచజన్యం తీసుకుని బొమ్మను ఊదాడు. వెంటనే ఈయన మళ్లీ దేవదత్తం ఊదాడు. భీముడు సింహనాదం చేశాడు. ఆ సింహనాదాలకి మొత్తం స్కంధావారం అంతా సేనా శిబిరం అంతా కదిలి పోయింది. అటు కౌరవులు గ్రక్కదిలిపోయారు. అప్పుడు భీముడు అన్నాడు, ఓహో ఇంద్రసుత, ఓ ఇంద్రపుత్ర, ఇవాళ నువ్వు ప్రతిజ్ఞ చేయటం వల్ల నా శరీరం గగురు పొడిచింది. ప్రతిజ్ఞ ఏమిటయ్యా? ఆ ప్రతిజ్ఞకి రెట్టింపు ఉత్సాహంతో నువ్వు ఈ కృష్ణుడు శంఖాలూదారు, ధనుష్టంకారం చేశారు. ఈ ధనుష్టంకారాలు మీ శంఖారావాలకే వాడు చచ్చి ఉంటాడు. ఈ వాటికి చావకపోతే వాడు చస్తాడు. ఇంత సాహసంతో ప్రతిజ్ఞ చెయ్యటం ఈ ప్రపంచంలో నువ్వు తప్పెవడూ చెయ్యలేడు. నీకు విజయం తథ్యం అన్నట్ట. ఈ సిబిసిఐడి వాళ్ళు ఉన్నారుగా ఈ శిబిరంలో, ఈ చారులు వీళ్ళు పరుగు పరుగును వీళ్ళు చెప్పేసి వచ్చారు సైంధవుడికి. సైంధవుడు అప్పుడే కాస్త చీకటి పడి ఒక గంట అవుతుంది, ఇంకా 7 గంటలు కూడా అవలా. అందుకని వాడు స్నానం చేసి ఒంటంతా సెంటు పూసుకుంటున్నట్ట. ఎందుకంటే వాడికి చెమట ఎక్కువ పడుతుంది. కొంతమందికి దరిద్ర వ్యధవాసన వస్తుంది శరీరం, వాడికి కూడా వాసన ఎక్కువ. అందుకని వాడు ఏంటంటే స్నానం చేసిన వెంటనే ఒకసారి డియోడ్రెంట్ లవి కొట్టుకుంటున్నాడు. ఇక్కడ మూలభారతంలో చందనం పూసుకుంటున్నాడు. దసరా రకరకాల చందనాలు పూసుకునేవారు పూర్వం. ఎప్పుడైనా సరే పురాణాలకు వచ్చేటప్పుడు, గుళ్ళోకి వచ్చేటప్పుడు, ఇంకేదన్నా 10 మంది దగ్గరికి వెళ్తున్నప్పుడు, పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్తున్నప్పుడు మన శరీరపు దుర్వాసన వాడికి తగలకుండా కాస్త సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలట. అది ధర్మంట. అందుకని ఒళ్ళంతా చందనం పూసుకుంటూ ఉండగా సరిగ్గా సమయానికి వచ్చి, నువ్వు పూసుకుంటున్నది చందనం రేపు యుద్ధంలో ఇంధనం అయిపోయేటట్టు ఉన్నావు అర్జునుడి బాణాలకి, అర్జునుడు శపథం చేశాడని గూఢచారులు చెప్పారు. ఇక చూడండి, వాడి నాలిక బయటకు వచ్చేసింది, పెరాలసిస్ వచ్చింది, చెయ్యి కాలు వణికిపోయాయి. వాడికి ఇంకా గుర్తుంది అరణ్యపురంలో గొడవ. అమ్మ బావోయ్, అర్జునుడు నన్ను చంపేస్తాడా అని వెంటనే ఈ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి పక్కన పారేసి ఈ పైన ఉన్న ముసుగోటి వేసేసుకున్నట్టు ఒక చీర లాంటివి తీసి ముసుగు కప్పుకున్నాడు. పూర్వం ఏం చేసేవారంటే రాజులు వెనకాతలు చక్కని గొడ్డ కట్టుకునేవారు, దాని బదులు ముసుగేసుకుని అవి తీసి పారేసి పరుగు పరుగుని వచ్చి ఆ సమయంలో రేపు యుద్ధం గురించి చర్చించుకుంటున్నారు. ఎవరు? ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, తక్కిన వాళ్ళు. వాళ్ళందరూ సంతోషంతో పొంగిపోతున్నారు. ఎందుకని? అభిమన్యుడు చచ్చిపోయాడు, అర్జునుడు గెజగెజలాడిపోతాడు అని అభిమన్యుడి యొక్క మరణాన్ని ఒక పండగ కింద జరుపుకుంటున్నారు వాళ్ళు. ఆ సమయంలో వీడు పరుగు పరుగుని వచ్చి, నేను ఇక్కడ గెజగెజలాడిపోయి మలమూత్రాలు బయటకు తన్నుకొచ్చి చచ్చు ఏడుస్తూ ఉంటే మీరు పండగ చేసుకుంటారా? నాకొక్కడికి దుఃఖం, మీకు సంతోషం అన్నట్ట. అదేమిటయ్యా, నువ్వు కూడా పండగ చేసుకోవచ్చుగా, నీకేమిటి దండగా? అసలు నీ వల్లేగా అభిమన్యుడు చచ్చిపోయాడంటే అదే నా కర్మ. పొద్దున్న తెలియక ఆ పాండవులు లోపలికి రాకుండా అడ్డం కొట్టాను. అది ఇలా అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడే చారులు వచ్చి చెప్పారు, అర్జునుడు ఆగ్రహించేట, రేపు సూర్యాస్తమయానికి నా తలకై నరికేస్తట, లేకపోతే అగ్నికొండంలో దూకి చచ్చిపోతట. వాడు చావు ఎలా ఉన్నా నాకు చచ్చే చావు వచ్చింది. బాబోయ్, ఇక నాకొద్ది యుద్ధం, నీకు పుణ్యం ఉంటుంది. ఏదో ఇంతకాలం బతికాను, కొంతమంది పెళ్ళాలు, కొంతమంది బిడ్డలు, వాళ్ళంతా వచ్చారు, వాళ్లతో కలిసి సుఖంగా ఉందామనిపిస్తోంది. హాయిగా రిటైర్మెంట్ లైఫ్ నేను కూడా బతకాలనుకుంటున్నాను. నేను ఈ యుద్ధం వదిలి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అర్జునుడితో యుద్ధమా? నాకు వణుకు. అసలే ఇప్పటికే 4 దెబ్బలు తినున్నాను నేను. మీరు అనుజ్ఞ ఇస్తే ఈ క్షణమే నేను మా సింధు దేశానికి పోతాను. హాయిగా బుద్ధిగా అక్కడికి వెళ్ళి వేళకి టీవీ సీరియల్స్ చూస్తూ అత్తవా పెండ మీద చెత్తవా డైలాగులు వింటూ వేళకి ఎంత భోజనం చేస్తాను, మీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఒక మాట అన్నాడు, మీ అందరి చేతను అనుజ్ఞాతుండను కదా పోయి వచ్చేదా అని తిక్కర గారు అనువాదం చేశారు వచ్చినంగా. అంటే ఏమిటి, ఇక మీరందరూ నాకు అనుమతి ఇచ్చినట్టే కదా వెళ్ళిపోనా అనగానే దుర్యోధను స్ట్రాటజీ ఎంత గొప్పదో తెలిసిన. అమ్మ బాబోయ్, వాడు మహామేధావండి బాబు. అసలు రాజకీయ నాయకులందరికీ నాయకుడు వాడే. వాడికి క్షణంలో లోపల ఏమని వెలిగిందో తెలుసా? వీడు ఒక గడ్డి పరక లాంటి వాడు. వీడు ఉంటే ఎంత పోతే అంత, ఎవడికి నష్టం లేదు. కానీ రేపు సూర్యాస్తమయం వరకు వీడిని యుద్ధంలో నిలబెట్టగలిగితే దానివల్ల నాకు చాలా లాభం అన్నది. అర్జునుడు వీడిని చంపకుండా రేపు సూర్యాస్తమయం వరకు చూసుకోవాలి. చూసుకుంటే అర్జునుడు వీడిని చంపలేకపోతే అర్జునుడు అంతటి వాడు గాంధీవంతో పాటు అగ్నిగుండంలో పడి చస్తాడు. ఒకవేళ అర్జునుడు వీడు చంపాడు అనుకో, పోతే ఓ వెంట్రుక ముక్కుపోతుంది. వెంట్రుకతో కొండ ముక్కను లాగడానికి ప్రయత్నిద్దాం. పోతే వీడు పోతాడు, వీడు పోతే వచ్చే నష్టం లేదు. కానీ ఒకవేళ వీడిని గనక రేపు సాయంత్రం దాకా చావకుండా కాపాడామా, అర్జునుడు చచ్చిపోతాడు.
పోతే అర్జునుడు లాంటి వాడు పోతాడు ఏకంగా. ఒకవేళ పోయాడా, వీడి వల్ల కొత్తగా వచ్చే నష్టం లేదు. అంటే వీడికి బావాలేదు జావాలేదు, వీడికి ఉన్నదల్లా వాడి స్వార్థం. వాడు వెంటనే ఉన్నాడు, బావాయ్ ఇలారా అని పిలిచాట. ఏం బావా, నా శరీరం అంతా జావ గారిపోతుంది, నేను ఉండలేను, సేమ్యా జావ సగ్గు జావ తాగిపోతాను అన్నట్టే. కాదు, అయ్యి కాసేపు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుని, ఎటువంటి వీరుడి వినువు, సింధు దేశానికి వన్నె తెచ్చిన వాడివి, అటువంటి నువ్వేమిటి, సామాన్యుడిలా పిరికివాడిలా పారిపోవడం ఏమిటి, నువ్వు ఇంత పూర్వం ఏమన్నావు దుర్యోధన, నువ్వు గొప్పవాడు అన్నావు, ఈ కర్ణుణ్ణి పొగిడావు, ఆ గురువుగారిని పొగిడావు, అందరినీ పొగిడావు, మేమంతా కలిసి రేపు ఏం చేస్తామో తెలుసా, నిన్ను యుద్ధభూమి నుంచి 24 మైళ్ళు దూరంగా తీసుకుపోతాం, అక్కడ ఒక ప్రాంతంలో నిన్ను పెడతాం, నీ చుట్టూతో చాలా మంది వీరుల్ని కాపలా పెడతాను, ఆ తర్వాత ఏం చేస్తాం, వ్యూహం పన్నుతాం, ఈ వ్యూహాన్ని ముందు భాగంలో ఉండి ద్రోణుడు రక్షిస్తాడు, ద్రోణుడంతటి వాడు వ్యూహ ప్రాంతంలో ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటే ఈ వ్యూహమంతా దాటుకుని వచ్చాక ఆ తర్వాత కదా, వ్యూహమంతా కలిపితే చాలా పెద్దది, ఆ తర్వాత ఎక్కడో 24 మైళ్ళ తర్వాత నువ్వు ఉంటావు, ఇదంతా దాటుకుని అర్జునుడు వచ్చేలోపు వాడు గుర్రాలను చంపేస్తాం, కృష్ణుడిని పడగొట్టేస్తాం, లేకపోయినా వాడిని ఆపుతాం, సూర్యాస్తమయం వరకు కృష్ణుణ్ణి అర్జునుణ్ణి నీ దగ్గరికి రాకుండా మేము ఆపామంటే వాళ్ళు బెంగపెట్టుకుంటారు, సూర్యాస్తమయం అవుతుంది, అర్జునుడు యజ్ఞగుండం లాంటి ఒక అగ్నిగుండాన్ని స్థాపించుకుని అందులో దూకి చచ్చిపోతాడు, అర్జునుడు చచ్చిపోతే కృష్ణుడు బతకలేడు కనుక ఆయన చచ్చిపోతాడు, వాళ్ళు చచ్చిపోతే గుండె ఆగిపోయి భీముడు, ఆ తర్వాత ధర్మరాజు గారు నకుల సహదేవులు అంతా చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోయాక మిగిలిపోయిన పాంచాలాది సైనికుల్ని మనం చితక్కొట్టి చంపేయచ్చు. రేపు సూర్యాస్తమయంతో నేను రారాజుని నీకు నా రాజ్యంలో సగం రాసి ఇచ్చేసాను అడ్వాన్స్ గా, నీ దాంట్లో ట్యాక్స్ నీకు జిఎస్టీ వర్తించదు, నీకు స్పెషల్ అనగానే వీడు మళ్ళీ ఆశ పుట్టింది, అంటే రేపు సాయంత్రానికి పాండవులు చచ్చిపోవడం ఖాయమంటావా అన్నట్టు, నా కళ్ళ ముందు కనబడుతోంది అన్నట్టు, వీడు అరిచేతున నాకు స్వర్గం కనబడుతోంది అనగానే వెంటనే వీడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ దుర్యోధనుడితో పాటుగా, ఏమంటే గురువు గారండి, నేను మీ దగ్గరే చదువుకున్నాను, అర్జునుడు నీ దగ్గరే విద్య నేర్చుకున్నాడు, మరి మా ఇద్దరిలో ఏమిటండి తేడా, అర్జునుడు యుద్ధంలో ఎదురు పెడితే నేను ఆ మాత్రం యుద్ధంలో జయించలేనా అన్నట్ట. ఆయన పక్కపక్క నవ్వి, ఏమయ్యా గురువుని నేనే, మీరంతా నా శిష్యులే, కాకపోతే అందరికీ ఒకే రకమైన శక్తి ఉంటుందా, అర్జునుడు పుట్టుకతోటే మహావీరుడు, ఇక ఎంత అభ్యాసం చేశాడు, నేను నేర్పిన విద్య ఎంత, తన శ్రమతో పట్టుదలతో రుద్రుణ్ణి కూడా మెప్పించి పాశుపతం వంటి అస్త్రాలు పొందాడు, ఇవాళ అర్జునుడిని నేను జయించలేను, కాబట్టి మేమిద్దరం నీ శిష్యులవే కదా, నీవు నేర్పిన విద్యే కదా, వాడికంటే నేను గొప్పవాడిని కాదా అని అడుగుతామేంటి, ఇది తెలివి తక్కువ ప్రశ్న. ఈ లోకంలో ఒక గురువుకి 10 మంది శిష్యులుంటే 10 మందిలో ఒకడే గొప్పవాడు ఉంటాడు, అందరూ గొప్పవాళ్ళు అవ్వలేరు, ఎప్పుడూ ఒకడిని మించిన వాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు ఎంతో వీరుడివి, ఇంతకాలం బ్రతికావు, పిరికివాడివై యుద్ధరంగం నుంచి పారిపోతే అది ఆత్మహత్య కంటే దరిద్రం, కాబట్టి ధైర్యంగా ఉండు, నీ ఒంటి మీద ఈగ వాలకుండా నేను చూస్తాను, ఇంతమంది నీకు ధైర్యం చెబుతున్నారు, నిశ్చింతరంగా ఉండు అనగానే అప్పుడు సైంధవుడికి ధైర్యం వచ్చిందిట, వీళ్ళందరూ కాపాడతారు అనిపించింది అండి వాడికి, హాయిగా వెళ్ళి పడుకున్నాడు కానీ మళ్ళీ మధ్య మధ్యలో మెలకు వచ్చేసేది, తెల్లారుతుందా రేపు యుద్ధానికి పెడతానా, అమ్మో తలకాయ ఉందో లేదో, ఒకసారి కురుకు వచ్చేదిటండోయ్, కురుకు పట్టి నిద్ర పట్టింది, కొంచెం నిద్ర పట్టినప్పుడు కొంచెం డీప్ కునుకులోకి వెళ్ళినప్పుడు, రెండు రకాలు ఎల్డీ డిడి అని రెండు ఉన్నాయి, మా చిన్నప్పుడు సరదాగా అనుకునేవాడు అన్నమాట, ఎల్డీ అంటే ఏమిటి, అప్పుడప్పుడు ఉపన్యాసం దగ్గర కొంతమందికి వచ్చినాయి, అది లైట్ కునుకు అనమాట, ఎల్కే, డీకే అంటే డీప్ కునుకు, ఇంకా కొంతమంది నిద్ర తరిగి వాళ్ళు పక్కన గురకే పక్కవాడి మీద పడిపోతే పక్కవాడు డొక్కలో పొడుస్తాడు అనమాట. మాస్టర్లు పాఠం చెబుతూ ఉంటే కొంతమంది కుర్రాళ్ళు అలా డీకేలు కొందరు ఎల్కేలు తీసేవారు, నా అదృష్టవశాత్తు మీరు పెద్దగా నిద్రపట్టలేదు, ఎవరైనా నిద్రపోయేవాళ్ళు ముందు సీట్లో కూర్చోడం మానేసి వెనక్కి వెళ్ళడం మానేశారు, అసలు రహస్యం అది, ఫ్రంట్ సీట్లో కూర్చునే కొంతమంది బ్యాక్కు పోతున్నారు, ఎందుకు కనపట్టలేదా అని అబ్జర్వ్ చేశాను, అబ్జర్వ్ చేయగా ఓహో ముందు సీట్లో వాళ్ళేమో తలకాయ ఎప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటే నేను ఏదన్నా తిప్పుతానేమో అని ఎందుకైనా మంచిదని ఈ ఫ్రంట్ రో వదిలి బ్యాక్ రోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా ఈ గురువు గారు చారచక్షు నా కంట్లో మాత్రం కనబడతారు, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే వీడు కాస్త నిద్రపోతున్నప్పుడల్లా మళ్ళీ ఉలిక్కిపడేవట్ట, తలకైనాయి అర్జునుడు నరికినట్టు తన తల పోయినట్టు అనిపించేది, మళ్ళీ లేచేవాడు. ఈలోపు అక్కడ శ్రీకృష్ణుడు పాండవులందరినీ అట్టే పెట్టి మిగతా వాళ్ళందరినీ పంపేసి, అసమ్మంత్ర్య మయా సార్ధం అతి భారోయముజ్జత సైంధవం చాస్మిహంతేతి తత్సాహసమిదం కృతం. ధర్మరాజా, నీ తమ్ముడు
ఈ అర్జునుడు నాకు చెప్పకుండా తొందరపడి ఎంత ప్రతిజ్ఞ చేశాడో చూసావా? అర్జున ఇంత తొందరపడ్డావేమిటి? ప్రతిజ్ఞ చేసే ముందు ఒక్క ముక్క నన్ను అడగాలి కదా. రేపు సూర్యాస్తమయంలోపు వాడిని చంపడం అంటే మాటల, నువ్వెంత వీరుడివైనా అవతల వాళ్ళు కుట్రదారులు, వాళ్ళు ఎన్నో రకాలైన కుతంత్రాలు కలిగిన వాళ్ళు, వాడిని కనపడకుండా వెనకాతలు ఎక్కడో దాస్తారు, నువ్వు వీళ్ళతో యుద్ధం చేస్తూ కూర్చుంటావు, ఎంతమందిని చంపితే చివరి కడతావు అక్కడికి నువ్వు. కాబట్టి ఇది భయంకరమైన సాహసం. ఆ సాహసంలో కూడా పోని వాడిని సాయంత్రంలో చంపుతాననొచ్చుగా, వాడిని చంపకపోతే గాండేవంతో పాటు అగ్నిలో దూకి చచ్చిపోతావా? నేను ఏమైపోతాను ఇక్కడ నీ గురించి? అస్తమయమునకుమును రిపు మస్తకము దునుమ వలయు మనకి దిగాలం దుస్తరమునునగు అస్తవ్యస్తం బగునే నినాకు వపకు వగపు కదిరెడున్. నాయన, అస్తమయానికి ముందు శత్రువు యొక్క మస్తకం నరకాలి, తల నరకాలి. ఇది చాలా దుస్తరం, అంత తేలిక కాదు. ఒకవేళ తేడా వస్తే అండ్ అనుకున్న పని అవ్వకపోతే దానికి అస్తవ్యస్తం అని పేరు. అదైతే నేనేమైపోతాను అనగానే అర్జునుడు ఏమన్నాడు తెలుసా? నీ సాయం నాకుంది కాబట్టి ఇంత ధైర్యంగా ప్రతిజ్ఞ చేశాను. నీ పాదాలు నా దగ్గర ఉంటాయి, నీ పాదాలు, నీ శరీరం ఎప్పుడు నాతో ఉంటుంది. నీవు ముందుంటే నేను వెనకుంటాను. నా ముందుండి నువ్వు నడిపిస్తూ ఉంటే ఈ కౌరవుల లెక్క, నేను సహజంగా పరాక్రమవంతుండి ఈ ద్రోణుణ్ణి ఎరగనా కర్ణుణ్ణి ఎరగనా. ఆ పరాక్రమానికి తోడు సాక్షాత్ భగవంతుడు వేను నువ్వు నాకు అండగా ఉండగా సాయంకాలానికి ఎంతమంది దండి మగలు ఎదురొచ్చినా ఈ గండం గడిచి వాడి తల నరికి అవతలు పారేస్తాను అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. నాకు తెలుసా, నువ్వు నా పాదాలే పట్టుకుని శపథం చేశావని. అయినా శపథం చేసే ముందు అడిగి చేస్తారా? నీకు ఆలోచన వచ్చింది, చేసేసావు. సరే ధర్మరాజులారా, ధర్మరాజాదుల్లారా, మీరు వెళ్ళి పడుకోండి అని అర్జునుడిని, నువ్వు కూడా వెళ్ళి రోజులాగే పూజ చేసుకో, వెళ్ళి పడుకో అన్నట్ట. అర్జునుడు ఎప్పుడు పడుకునే ముందు శ్రీకృష్ణుడిని ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ముందు కాళ్ళు కడుగుతాడు, ఆ నీళ్లు ఎత్తిమీద తలుకుంటాడు. రోజు అర్జునుడు ఈ పని చేసేవాడు యుద్ధానికి వెళ్లే ముందు, అందుకే అర్జునుడికి విజయం వచ్చింది. ఆ తర్వాత ఒంటికి గంధం పోస్తాడు, చందనం ఒళ్ళంతా పూస్తే అప్పుడే ఏమన్నాడు జయదేవుడు, చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి. ఒళ్ళంతా చందనం పూయబడింది, అది చందన చర్చితం అంటే గంధం పూయబడిన నీల కళేవర, నల్లని శరీరం కలవాడ, పీత వసన పసుపచ్చని వసనం అంటే వస్త్రం బట్ట కలవాడ, వనమాలి మెడలో వనమాల వేసుకుంటాడు, పువ్వులు తులసీ దళాలు ఇవన్నీ కలిపి తయారు చేసిన దండ వేశాడు, గంధం పూశాడు, ఫలం పెట్టాడు, ఇవన్నీ ఇచ్చాడు, అర్చించి ఇప్పుడు వెళ్ళాడు. ప్రతిజ్ఞ చేశాడు కదా, ప్రతిజ్ఞ నిలబెట్టుకునే ముందు ఎప్పుడూ కూడా దర్భల మీద పడుకోవడం ఒక ఆచారం, అందుకని తను పరుపు తీసేసి దర్భలు వేసుకు పడుకున్నాడు. ఈలోపు శ్రీకృష్ణుడు సుభద్ర గుర్తుకొచ్చింది. అప్పటికి 3 రోజుల క్రితమే వచ్చిందట పాపం సుభద్ర, ద్రౌపది ఉత్తరం వచ్చారట. ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళు, అదే భగవంతుడి యొక్క లీల. వాళ్ళు వచ్చి అక్కడే శిబిరాల్లో ఉన్నారు, అందుకని సుభద్ర దగ్గరికి వెళ్ళి హడిలిపోతుంది ఆవిడ. నీ మేనల్లుండి నువ్వుండి కూడా చావనిచ్చావా అన్నయ్య అని ఏడుస్తుంటే ఆవిడ ఓదార్చి, ద్రౌపది గుండెలు బాదుకుంటూ ఉంటే ఆవిడ ఓదార్చి, పాపం కొత్త పెళ్లి కూతురు, అప్పటికి 3వ నెల గర్భవతి పాపం ఉత్తర, ఆవిడ్ని ఓదార్చి అందరినీ ఓదార్చాడు. కృష్ణుడు కూడా ఏడ్చాట ఇక్కడ, ఎప్పుడు లేని శ్రీకృష్ణ పరమాత్ముడు కాసేపు ఏడ్చాడు. ఆయన మనిషిలా నటిస్తాడు కాసేపు, అమ్మ ఏడవకు, నా మేనల్లుడు పోతే నాకు మాత్రం దుఃఖం కదా, కానీ నీ భర్త విజృంభించి రేపు పరాక్రమించి నీ కొడుకు మరణానికి మూలకారకుడైన సైంధవుడి శిరస్సును నరుగుతాడు అనగానే, ఎవరు చచ్చిపోతే నా కొడుకు వస్తారన్నయ్యా అందిటి పాప ఆవిడ. ఇలా మొత్తం మీద వాదార్చాడు. ఆ తర్వాత సారథి దారుకుండి తీసుకెళ్లాడు. అద్భుతమైన ఘట్టం అండి ఇక్కడ, ప్రతి అక్షరం అందుకే విడిచిపెట్టకుండా చెబుతాను మీకు, తక్కిన ఘట్టాల్లాగా క్లుప్తం చేయకుండా. దారుకుడిని తన సారథిని తీసుకుని తన శిబిరంలోకి వెళ్ళాడు డేరాలోకి పడుకోవడానికి. అక్కడికి వెళ్లి మంచం మీద పడుకుని దారుకా ఇలా రా అన్నాడు. దారుకుడి దగ్గరకు వచ్చాడు. దారుకా, అర్జునుడు ఇంత భయంకర ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రేపంతా అర్జునుడు యుద్ధం చేసినట్టు కనపడుతుంది, కానీ నిజంగా యుద్ధం అంతా నేనే చేస్తాను, అంటే అర్జునుడిని నేను ఆవేశిస్తాను, అతని ప్రతిజ్ఞ నిలబెడతానడగానే, స్వామి సర్వాంతర్యామివి, ప్రతి ప్రాణిలో నువ్వు ఉంటావు, అర్జునుడు యుద్ధం చేసినా అది నువ్వు యుద్ధం చేసినట్టే అన్నట్ట. అది సరే, రేపు ఇంకొక పని చెయ్యాలి, రేపు ఒక అత్యావశ్యక స్థితి వస్తుంది, నా రథాన్ని గరుడ ధ్వజంతో పాటుగా శంఖం చక్రం గద అన్ని ఆయుధాలు అందులో పెట్టి శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములనే నా గుర్రాలు పూంచి నా రథాన్ని నువ్వు యుద్ధరంగంలో సంసిద్ధంగా ఉంచు, నేను 3 సార్లు బం బం బమ్ అని వెంట వెంటనే పాంచజన్యం ఊత్తాను, 3 సార్లు ఊదానంటే ఆ రథం నా దగ్గరికి తీసుకురా, రేపు చాలా అవసరం ఉంది దాంతో అన్నట్ట. అలాగే స్వామి అన్నాడు ఈయన. ఈ విధంగా దారుకుడితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు పడుకున్నట్టుగా నటించాడు. అర్ధరాత్రి 12 గంటలకల్లా లేచిపోయాట. మళ్ళీ లేచిపోయి ఇవాళ అర్జునుడికి ఒక ప్రత్యేకత వస్తుంది, అదేమిటో రేపు విందువుగా అని అన్నాడు. ఈలోపు అక్కడ అర్జునుడు దర్భల మీద పడుకున్నాడు కదా, పడుకున్న కాసేపటికి నిద్ర పట్టిందో మరి అది నిజమో తెలియట్లేదు ఆయనకి. ఇంతలో కృష్ణుడు దగ్గరికి వచ్చాడు. ఆయన పడుకున్నాడు, కృష్ణుడు వచ్చాడు. అది కళ అనుకుంటాడు కాసేపు, నిజమా అనుకుంటాడు కాసేపు. ఏమిటనేది ఆయనకి భగవంతుడికి తప్ప తెలియదు. అలా తయారైంది ఆ వాతావరణం. ఇప్పుడే కదా పడుకున్నాను, ఇప్పుడే కదా నువ్వు శిబిరానికి వెళ్ళావు, అప్పుడే వచ్చావు. ఏమిటంటే రేపు నువ్వు సూర్యాస్తమయం లోపు సైంధవుణ్ణి చంపుతానన్నావు, దానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి. పాశుపతాస్త్రం లేదే అంత పని చేయడం కష్టం, మనిద్దరం కైలాసానికి వెళదాం అని చెయ్యి పుచ్చుకుని రివ్వున ఆకాశానికి పట్టుకుపోయాడు అర్జునుడిని. అర్ధరాత్రి వేళ ఇంచుమించుగా 12 గంటల వేళ శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ పక్కన సారథి దారుకుడితో కబుర్లు చెప్తున్నాడు శిబిరంలో, ఇక్కడ అర్జునుడు చెయ్యొచ్చుకుని పైకి వెళ్ళాడు. ఆ ఇద్దరు అలా వెళ్లి 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 ఈ భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తప్పులోక సత్యలోకాలన్నీ దాటి ఊర్ధ్వంగా వెళ్లి వెళ్లి ఒక దివ్య ప్రాంతం చేరారు. అక్కడ ఆకాశగంగ దబదబా ప్రవహిస్తోంది, అద్భుతమైన మందార వృక్షాల వంటి వృక్షాలున్నాయి. మరో పక్కన ఓ తెల్లని పీఠం, ఆ పీఠం మీద అర్ధనారీశ్వరుడు ఈశ్వరుడు కూర్చునున్నాడు. అపూర్వమైన తెల్లని తేజస్సుతో దగ 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 వెలిగిపోతున్నాడు ఆ మహాత్ముడు. రుద్రుడు ఆయన, జటాజోట ధారి, 10 చేతులున్నాయి, 5 ముఖాలున్నాయి, చేతిలో సోలం గండ్రగొడ్డలి లేడీ వంటివి ధరించి ఉన్నాడు. వెంటనే ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు, పులకించిపోయారట ఇద్దరు కూడా. రుద్రుడిని చూడటంతో దగ్గరికి వెళ్ళారు. స్వాగతం, రండి, మీ ఇద్దరి ఆగమనానికి కారణమేమిటి, ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఈశ్వరుడు. ఒక్కసారిగా 10 చేతులు వాళ్ళకే చూపించి అప్పుడు ఆ ఇద్దరు కూడా 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించారు. నమో భవాయ సర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్దినే నమోస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః. ప్రభు నీకు భవుడు అని పేరు, పుట్టుక లేదు కానీ ఒక రూపం ధరిస్తావు మా కోసం. మాలా పుట్టడం పెరగడం లేని మహానుభావుడివి, సర్వకాల సర్వావస్థలలో అన్నీ ఎరిగిన వాడివి, భయంకర క్రోధంతో లోకాలని దగ్ధం చెయ్యగలిగిన వాడివి, ప్రళయకాలంలో లోకాలు నీ కడుపులోకి లోక్కుంటావు అటువంటి మహాత్ముడివి. ఇంత విభూతి పూసుకుని శివా అని పిలిస్తే మళ్ళీ కరుణించి ప్రత్యక్షమై వరాలిస్తావు. కేవలం ఇంత బూడిదికి దొరికే సులభదేవుడు ఇంకెవడూ లేడు. పశువునాం పతయే నిత్యం, నిత్యం మాలాంటి పశువులకి, పశువు అంటే జీవులని అర్థం, ఈ జీవులందరికీ నువ్వే వల్లభుడివి, భర్తవి, దేవుడివి నువ్వు, ఉగ్రస్వరూపుడివి, అనుగ్రుడివి, జటాజూటధారివి, వాక్కుని సృష్టించావు, వాగ్దేవత సరస్వతిని ఎడమవేపున్న చేతి నుంచి పుట్టికొచ్చి నీకు చెల్లెలయ్యింది. మళ్ళీ ఆ వాక్కుని నియంత్రణలో పెట్టి వ్యాకరణం ఇచ్చాడు తెలుసుగా ఆయనకి. చిదంబరంలో పాణిని అనే పేరు వాడికి డమరకం ఇలా కొట్టి ఒకప్పుడు వ్యాకరణం ఇచ్చాడు. అందుకే వాచస్పతయే అన్నాడు ఆయన, నువ్వే వాక్పతివి. ఎందుకంటే పూర్వకాలంలో ఇలా సంస్కృతానికి వ్యాకరణం లేదు, గ్రామర్ లేకపోతే చాలా దెబ్బతినేది భాష. అప్పుడు పాణిని అనేవాడు శివుడి కోసం తపస్సు చేస్తే, శివుడు ఇప్పుడు చిదంబరం అని పిలుస్తున్నామే తమిళనాడులో, అక్కడ నటరాజ రూపంలో నృత్యం చేశాడు. నృత్యం పూర్తయ్యే సమయంలో ఆయన చేతిలో ఉన్న డక్కని డుబుకు 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 డుబుకని వాయించేట. నృత్తావసానే నటరాజ రాజో ననాథ డక్కాం నవ పంచవారం, 9 + 5 అంటే 14 పర్యాయములు నృత్తం పూర్తయ్యాక, నాట్యం పూర్తయ్యాక తన చేతిలో ఉన్న ఢమరుకాన్ని ఢబా 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 వాయించాడు. ఆ డబడబ వాయిస్తూ ఉంటే అందులో నుంచి అద్భుతమైన శబ్దములు 14 పుట్టుకొచ్చాయి. అవే ఐవున్, అరులుక్, ఏ ఓం, అయ్యౌచ్, హయవరట్, లణ్, యమగణనం, జభై, ఘడధష్, జబగడదస్, ఖ ఫ చాటాత చటతౌ, కపై, శశసర్, హల్ ఇవన్నమాట 14. అందుకే ఈ 14కి ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని, ఇవి మహేశ్వర సూత్రములని పేరు. వాటితోటే మొత్తం భాష అంతా పుట్టింది. ఈ విధంగా భాషను సృష్టించిన భగవంతుడు నాడు దేవతలంతా వాచస్పతయే నమః అన్నారు. అందుకే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు నమో వాచస్పతయే అని స్తోత్రం చేశారు. ప్రజానాం పతయే నమః, ఈ ప్రజలందరికీ దుక్కు అధిపతివి అటువంటి నీకు నమస్కారం. నమో విశ్వస్య పతయే, నువ్వు ఈ విశ్వమునంతటికీ కూడా అధిపతివి అటువంటి నీకు నమస్కారం. మహతాం పతయే నమః, మహానుభావులకి మహామహిమకి సరా చరాచర జగత్తులో ఉన్న రాజాధిరాజులకి అధిపతివి అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధములుగా ప్రార్థిస్తూ ఉంటే ఆయన చిరునవ్వుతో, నాయనలారా మీరు నా శరీరం నాలో భాగాలు, కోరుకోండి ఏం కావాలో అని ఈశ్వరుడు అర్జునుడి దగ్గరికి పిలిచి ప్రేమగా నిమిరాడు. అప్పుడు జరిగిందటో తమాషా, శివుడి దగ్గరికి పిలవగానే అర్జునుడు ఆయనకి వెళ్లి నమస్కరిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలిసినా, వచ్చే ముందు ఈయన కృష్ణుడి మెడలో వేసిన దండ శివుడి మెడలో ఉంది. కృష్ణుడికి ఒళ్ళంతా పూసిన గంధం శివుడి శరీరం మీద ఉంది. కృష్ణుడికి ఆయన పసుపు పచ్చని బట్ట ఇచ్చాడు కదా, ఆ బట్ట శివుడి దగ్గర ఉంది. ఒక్క క్షణం మళ్ళీ కృష్ణుడికే తిరిగి చూశాడు. కృష్ణుడికి తానిచ్చిన దండ, వస్త్రం, గంధం కృష్ణుడి మీద ఉన్నాయి, యథాతథంగా అవి మళ్ళీ శివుడి మీద ఉన్నాయి. అప్పుడు అర్థమైంది ఏమని, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఆహా, ఏం ఆశ్చర్యం ఇది! ఇప్పుడు నాకు తెలిసింది, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, శివకేశవులకి భేదం లేదు అని తెల్లబోయి మొరహర పొరహర ఏకత్వాన్ని గ్రహించానన్నట్టు. ఇక్కడ గొప్ప శబ్దం వాడారండి వ్యాసుల వారు. ఒక ఆయన మొరహరుడు, మురాసురుణ్ణి సంహరించిన వాడు, రెండు ఆయన పురహరుడు, త్రిపురాలను దగ్ధం చేశాట. మొరహర పురహర మీ ఇద్దరు ఒకటే, ఒక మూపు తేడా తప్ప. మీ ఇద్దరు యొక్క ఐకమత్యం తెలియక కదా ఈ మానవులు అజ్ఞానంతో కొట్టుకు చచ్చిపోతున్నారు అని ఒక క్షణం తెల్లబోయాడనమాట. ఆయనకి ఎంత ఆనందం కలిగిందో తెలుసు అర్జునుడికి. ఈ లెక్కన నేను రోజు కృష్ణుణ్ణి సింహాసనం మీద పెట్టి పూజిస్తున్నాను, రాత్రి పగలు శివుణ్ణి, రాత్రి కృష్ణుణ్ణి పూజిస్తున్నాను, కృష్ణుణ్ణి పూజించినప్పుడు శివుణ్ణి పూజించలేకపోతున్నాను, శివుణ్ణి పూజించినప్పుడు కృష్ణుణ్ణి పూజించలేకపోతున్నాను బెంగ పెట్టుకున్నాను. ఇంక నాకేం బెంగ, రాత్రి కృష్ణుడికి ఇస్తే అవి శివుడికి అందుతున్నాయి, అంటే పొద్దుటపూట శివుడికి ఇస్తున్నవి, శివలింగం మీద వేస్తున్నవి, ఈయనకి అందుతున్నట్టేగా, ఇక నా జీవితం ధన్యమైన ఆనందం పొందాడు. ఇది గ్రహించి ఇక మీదట ఎప్పుడు శివకేశవులకి భేదం వాటించకూడదు. అప్పుడు ఈశ్వరుడు, నాయన నీ సందేహం తీరింది కదా, రెండు రూపములతో నటిస్తున్నాం మేమిద్దరం ఒకటే, ఇప్పుడు ఏం కావాలో కోరుకో అనగానే ఇంకా ఏం కోరుకోలేను, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆనందం కలుగుతోంది, నా కోరికలు తొలగిపోయాయి అన్నట్ట. అప్పుడు కృష్ణుడు, బలేవాడు అయ్యా బాబు, రేపు కోరికలు లేకపోతే యుద్ధరంగంలో విజయం పొందొద్దా, ఇప్పుడు ఆనందంలో మూలిగిపోవడం కాదు. ఆనందం ఎక్కువైపోయినా చేసే పని చెయ్యాలి, ఆనందం ఎక్కువైంది కదా అని మూలిగితే పక్కవాడికి ఇబ్బంది. అందువలన ఆయన నువ్వు పాశుపతం కోరుకో అన్నట్ట. టక్కన అప్పుడు గుర్తుకొచ్చింది, పాశుపతాస్త్రం మళ్ళీ ఇమ్మన్నట్ట, ఇదివరకు ఇచ్చాను కదయ్యా, అది ఆ మంత్రం నీకు గుర్తుంది, అయినా మళ్ళీ అడిగావు కాబట్టి ఇస్తున్నాను, ఈసారి నీకు విచిత్రమైన రీతిలో ఇస్తాను. అమృతమయ్యమ్మగు ఉల్ల పద్మాకరమున నాదు బాణాసనంబు బాణములు ఉన్నయవి, దృఢవ్రతులారమి రచటి కరిగి వాణి తెండెచ్చటికి అని ఆనతిచ్చే. అదిగో మీ కృష్ణార్జునులిద్దరూ అక్కడికి వెళ్ళండి అని కుడి చెయ్యి చూపించాడు. అక్కడ ఓ పద్మాకరం ఉన్నది, తామర పువ్వుల చెరువు ఒకటి, కొలను అది ఉల్ల అన్నారు తిక్కన గారు. ఇక్కడ అల్ల అంటే బాగా దూరంగా, అది ఇల్ల అంటే దగ్గరగా. అల్లకి ఇళ్ళకి మధ్యలో ఉల్ల అంటే మరీ దూరము కాదు మరీ దగ్గర కాదు, కొంచెం దగ్గర అనమాట, మీడియం అనమాట, మధ్య రకం దూరాన్ని ఉల్ల అంటారు. ఇది చదవడం అంటే, చదువుకున్నాడు కాబట్టే పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్లో అయ్యారే బూరెల్లల్ల వహ్వారే పోండిలెల్ల మరేది లేదు ఉల్ల అన్నాడు మధ్యలో, ఇది ఇక్కడ రాసింది. నేను ఆ పాట చాలా చిన్నప్పుడు విన్నాను, అల్లా ఇల్ల ఉల్ల అన్నాడు, ఈయన ఏమన్నా తమాషాగా అన్నాడు అనుకున్నాను, తీరా చూస్తే అది తిక్కన గారు ఉల్ల అంటే. అంత చదువుకున్న పండితుడు పింగళి నాగేంద్రరావు గారి వంటి పండితుడు, 8 భాషలు వచ్చిన పండితులు ఇవాళ ఎవ్వరూ లేరు తెలిసిన మీకు, అరుదుగా ఉంటారు సినిమా కవుల్లో అంత పాండిత్యం అంటే. ఆయనకి సంస్కృతం, తెలుగు, పాళీ, పాళీ అని ఒక భాష ఉంది తెలుసా, పాళీ భాష వచ్చు ఆయనకి, ఇంకా వైకృత భాష వచ్చు ఆయనకి. నాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట ఆయన చూస్తే. ప్రాకృతం అని ఒక భాష ఉంది, ఆ భాష ఉన్నట్టు మీకు ఎవరికైనా ఇప్పుడు తెలుసో లేదు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు, కానీ కొంచెం నేను చదువుకున్నాను సంస్కృతంతో పాటు ప్రాకృతం చదువుకోవాలి, సంస్కృతం చదువుకున్న వాళ్ళు ప్రాకృత భాష సంస్కృత భాష తెలిస్తే తెలుగు వస్తుంది. సంస్కృతంలో అగ్నిహి, అది ప్రాకృతంలో అగ్గీ అవుతుంది, తెలుగులో అగ్గి. అలాగే సంస్కృతంలో ఇంగాలహ అంటే అగ్ని, అది ప్రాకృతంలో ఇంగాలో, తెలుగులో ఇంగలం. ఇలా సంస్కృతం ప్రాకృతం తెలుగు వరుసగా ఒకదాని కూడా సంబంధం ఉన్నది. ఈ ప్రాకృత భాష ఎంత కష్టం అంటే అంత తేలిగ్గా దాంట్లో మాట్లాడడం. కాళిదాసు లాంటి వాళ్ళు కావ్యాలు రాశారు కొంచెం ప్రాకృతం నాటకాల్లో. దానిని ఇప్పుడు నేను చెప్పిన పింగళ నాగేంద్రరావు గారు 1947లో గుణసుందరి కథ అనే సినిమాలో ప్రాకృతంలో పాట రాశాడండి. మోము బిలీ బిలీ పుంజోలే జక్కడైతే. అసలు పుంజోలి ఏమిటి జక్కడ ఏమిటి ఏమన్నా తెలుస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఈసారి ఇంటికి వెళ్ళి ఆ పాట విని ఇది ఏ లాంగ్వేజ్ అని అడగండి. అది ప్రాకృత భాష. ప్రాకృత భాషలో పాట రాస్తే ఆవిడ పాడితే అది అర్థం చేసుకోవడానికి మానవ మాతృడి వల్ల కాదు. పుంజోలి అంటే పౌరుషం, పురుషత్వం అని అర్థం. జక్కడ అవడంట మోము బిలీబిలిట, బిలీబిలి అంటే దండం, గిడిగిడి అంటే దండం, అందులో గిడిగిడి ఇవన్నీ వాడాడు ఆయన. ఎంత పాండిత్యం కలిగిన మహానుభావులు వాళ్ళు. అందుకే ఈ తిక్కన లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంత కోవగా చెందినవాడో పింగళి నాగేంద్రరావు గారికి ఈ సభాముఖంగా మనందరం దండం పెట్టుకుందాం. నాకు ఎంత ఇష్టమో గౌరవమో అసలు ఆయన పాటలు విని నేను కొంత కవిత్వం నేర్చుకోవచ్చు అనమాట. అంత గొప్ప కవి అనమాట. మహాత్ములు ఉన్నారు భూలోకంలో. ఇంతకెందుకు చెప్తానంటే అమృతమయమగు ఉల్ల పద్మాకరమున నాదు బాణాసనంబు బాణములు నున్నవి. అది కొంచెం దగ్గరలో ఉన్న ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక పెద్ద ధనుస్సు ఉంది. ఆ ధనుస్సు పక్కన బాణముంది. ఆ రెండు మీరు ఇక్కడికి తీసుకొస్తే మీకు రేపు పొద్దున యుద్ధంలో పనికి వచ్చేటట్టుగా పాశుపతం ఇస్తానన్నట్ట. వెంటనే కృష్ణార్జునుడు చెరువు దగ్గరకు వచ్చారు. ఆ చెరువు మధ్యలో అస్సలు నీళ్లలో కూడా తేలగలిగే శక్తి ఉన్న ఒక ధనుస్సు ఉన్నది. సాధారణంగా నీళ్లలో ధనుస్సు తేలుతుందా, బాణం తేలుతుందా? నీరు నీరు కింద ఉందిట, పైన ధనుస్సు మాత్రం తేలుతోంది. పక్కన పెద్ద బాణం ఒకటి ఉన్నది. వీళ్ళిద్దరూ మహానుభావులు గనక నీళ్లలో మునిగిపోకుండా తేలుతూ వెళ్లారు నడుచుకుంటూ, నేల మీద నడిచినట్టుగా. కృష్ణుడు ఉంటే అర్జునుడు అవన్నీ చేయగలడు. తీరా అక్కడికి వెళ్ళగానే ముస్సుమని రెండు పాములు మీదకు వచ్చాయి. అది ధనుస్సు కాదు బాణము కాదు, రెండు రెండు భయంకరమైన సర్పాలు. వెంటనే అర్జునుడు కృష్ణుడికే చూశాడు తెల్లబోయి. అర్జున మర్చిపోయావా, అరణ్య అజ్ఞాతవాసంలో ఉత్తర కుమారుడు ఇలాగే ధనుస్సుని బాణాలని చూసి వణికిపోయాడు, గుర్తొచ్చిందా అన్నట్ట. ఓహో ఇది ధనుస్సు, ఇది బాణం, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అవి పావుల్లా కనపడతాయి. మనం చెప్పుకున్నాగా అజ్ఞాతవాసంలో అర్జునుడి గాండివం కొండ చెలవలా కనపడింది, పావులా కనపడింది. ఎందుకంటే ఎవడు పడితే వాడు వస్తే ఆ ధనుస్సును ముట్టుకోకూడదు కనుక. వెంటనే కృష్ణుడి ఆజ్ఞ ప్రకారంగా అర్జునుడు రెండు చేతులు జోడించి ఆ ధనుస్సుకు నమస్కరించాడు. ఓం నమశివాయ అన్నాడు. అన్నాడో లేదో తక్కన ఆ పాములు రెండు మాయమైపోయాయి. ఒక పామేమో ధనుస్సు, పినాకమనే ధనుస్సు, శివుడి యొక్క ధనుస్సు, రెండోది పాశుపతంగా మారిపోయాయి. ఈ ధనుస్సు ఆ బాణం భక్తితో కళ్ళకద్దుకుని పుచ్చుకొచ్చాట. శివనామస్మరణ చేయకపోతే పాముల్లో ఉన్నాయి, ఆదిశేషుల్లో వాసుకిల్లో ఉన్నాయట. అవి కాస్త ఇప్పుడు మళ్లీ యథాప్రకారంగా ధనుస్సుగా బాణంగా మారాయి. అవి తీసుకుని వినయంగా శివుడి దగ్గరకు వచ్చాడు. సరిగ్గా శివుడి దగ్గరకు వచ్చే సమయానికి శివుడి పక్కన నీలలోహిత వర్ణంతో ఉన్న ఒక బాలుడు బ్రహ్మచారి వచ్చాడు. వాడొచ్చి ఇవ్వండిలా అన్నాడు. వెంటనే వీళ్ళు ఆయనకి ఇచ్చారు ఆ ధనుస్సు పుచ్చుకుని. ఇదిగో చూడు, రేపు పొద్దున బాణం ఇలా పట్టుకో, ధనుస్సు ఇలా పట్టుకో అని దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ మంత్రం ఏమిటో అర్జునుడికి మాత్రమే వినబడుతుంది అన్నమాట. అర్జునుడికి పాశుపతానికి మంత్రం ఇచ్చాడుగా శివుడు. ఆ మంత్రం మళ్లీ బ్రహ్మచారి చదివాట. విని ఆ మంత్రం మళ్లీ ధారణ చేశాను, గుర్తు పెట్టుకున్నాను అన్నట్టు. ఆ మంత్రం మీకు నాకు తెలియదు, ఎందుకంటే అర్జునుడికి ఆ బ్రహ్మచారికే తెలుస్తుంది, పరమాత్ముడు కృష్ణుడికి అన్ని తెలుస్తుంది, వేరే విషయం. మనలాంటి వాళ్ళ మంత్రం చదివి రేపు పొద్దున ఎవడ మీద పాశుపతం వేస్తే ఏమైపోతాం? ఇప్పుడు కొంపమూలికి కోపం వచ్చింది అనుకోండి ఇబ్బంది. ఇప్పుడు ఆవిడ మూలిగింది కదా, నేను మూలిగే నక్క మీద తాటిపండులాగా నేను బ్రహ్మాస్త్రం వేస్తానా, పాశుపతం వేస్తానా? పాపం ఏం చేస్తాం, ఒక్కొక్కడికి ఒక మూలుగులు వస్తూ ఉంటాయి కాబట్టి తొందరపడతామని మనలాంటి వాళ్ళకి ఆ మంత్రాలు ఇవ్వరు. ఇప్పుడు అది పుచ్చుకుని ఎంతో ప్రేమతో కళ్ళకద్దుకుని నాకు పాశుపతం ఎలా పట్టుకోవాలో ఎలా వెయ్యాలో మంత్రపూర్వకంగా తెలిసిందన్నట. నాయన రేపు నీకు యుద్ధంలో అన్ని విశేషములు స్ఫురణకు వస్తాయి, మళ్ళీ ఎక్కడ పెట్టేయండి అన్నాడు ఆ బ్రహ్మచారి. వెంటనే దీన్ని పుచ్చుకుని యథాస్థానంలో పెట్టేశారు ధనుస్సుని బాణాన్ని. ఆ తర్వాత శ్రీకృష్ణార్జునుని, ఇక వెళ్ళి రండి, మీరు మహితమునులు నరనారాయణులు, మీకు తిరుగులేదన్నాడు శివుడు. వెంటనే కృష్ణుడు నరుడు చెయ్యి పుచ్చుకున్నాడు. ఇద్దరు మళ్లీ భూలోకానికి వచ్చేశారు. రాగానే అర్జునుడు ఆయన పంపేశాడు, దర్భల మీద పడుకున్నాడు. పడుకుని నిద్రపోయాడు, తెల్లవారుజామున లేచాడు.
ఆయన లేచేదాకా కృష్ణుడు దారుకుడితో పక్కనే కబుర్లు చెబుతూనే ఉన్నట్టు. శిబిరంలోంచి కదలలేదు ఆయన, ఆయన అక్కడే ఉండి కబుర్లు చెబుతూనే ఉన్నట్ట తన సారథితో. ఆయన లెక్క చకచకా లేచి స్నానం చేసి, అర్జున స్నానం చేసావా లేచావా అన్నట్ట. ఇది తెల్లవారుజామునే లేచిపోయారు వీళ్ళు, నాలుగింటిగా లేచిపోయాడు ఆయన. ఎందుకని వచ్చి పడుకున్నంతసేపు పట్టలేదు, కల చెదిరిందో తెలియదు, నిజంగా కైలాసానికి వెళ్ళాడో తెలియదు. కానీ కృష్ణ నీవు రాత్రంతా నాతోనే ఉన్నావా అన్నట్ట. కృష్ణుడు ఏమీ చెప్పకుండా నవ్వు ఊరుకున్నాడు. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ, మహారాజా వేదవ్యాస మహర్షి దివ్య దృష్టి ఇవ్వడం వల్ల కృష్ణార్జునుడు కైలాసానికి వెళ్లి శివుణ్ణి చూసిందంతా నేను చూశానయ్యా, నా అదృష్టం అన్నాడండి ఆయన. అసలు ఈ సంజయుడు ఎంత అదృష్టవంతుడండి, నిజంగా మహాయోగ జాతకుడు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అనమాట, హాయిగా ఆ రోజుల్లో కనీసం సంజయుడిగానే వీళ్ళు పుట్టపోయారా, నేను వ్యాసుడిగా పుట్టపోయానా, ఏమో ఏ జన్మలైనా పుడతామేమో అండి మనం కూడా, ఏమి యోగం అండి, లేకపోతే ఇదంతా చెప్పగలిగాడా, ఎవరికి చెబుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. ఏమన్నాడో తెలిసిన, శ్రీకృష్ణుడు మాట్లాడిన ప్రతి వాక్కు విన్నాను, శ్రీకృష్ణుడు అర్జునుడు చెయ్యి పుచ్చుకుని అర్జునుడికి కలలాగా భ్రమ కలిగేలా చేసి కైలాసానికి పట్టుకెడితే కైలాసం చూశాను నేను, ఈ లోకంలో ఉండి కైలాసం చూశాను, పాశుపతం చూశాను, రుద్రుణ్ణి చూశాను, నా శరీరం గగుర్పాటికి గురయ్యింది, నా యోగం పట్టింది, వేదవ్యాస మహర్షికి ఎప్పుడూ నేను కృతజ్ఞుడయి ఉంటాను అనగానే ధృతరాష్ట్రుడు ఉలిక్కి పడిపోయి, నువ్వేమో పులకించిపోవడం తర్వాత ఇది వింటే నా మనస్సంతా ఒకటే కలవరించిపోతోంది, నా కొడుకులకి ఏమన్నా నష్టం వచ్చేసిందా అంటాడు. వీడి బాధ వీడిది, సైంధుడు చచ్చిపోయాడంటావా, ఏం జరిగింది తర్వాత, ఏం జరిగితే జరిగిందిలే చెప్పు అన్నాడు. ఇదేమో సంజయుడికి అంత ఆనందం కలిగిస్తే వీడికి దుఃఖంగా ఉంది మరి, ఎందుకంటే ఇదంతా ప్రమాదం ఎవరికి, దుర్యోధనాదులకు కనుక. ఇక తెల్లవారుజామునే లేచి రోజు అయితే ఏ ఆరింటికో ఏడింటికో సంధ్యావందనం అయ్యాక కాసేపు సభ తీర్చి ఏ తొమ్మిదింటికి పదింటికి యుద్ధానికి పోతారు. ఇప్పుడు అలా కాదు, తెల్లవారుజామున ధర్మరాజు కొలువు తీర్చాడు, ఆయనకి నిద్ర పట్టట్లా సరిగ్గా. అందరినీ పిలిచి తన వాళ్ళందరినీ, కృష్ణ నిన్ను నమ్ముకుని నా తమ్ముడిని నీ చేతిలో పెడుతున్నాను, అర్జునుడి ప్రతిజ్ఞ అంతా నీవే తీర్చాలి, మేం మనుషులమా, కేవలం నీ అనుగ్రహంతో బతుకుతున్నామనగానే అర్జునుడు తన స్వప్రవృత్తాంతమంతా చెప్పాడు. పులకించిపోయిన ధర్మరాజు, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంకా అమాయకత్వంతో కృష్ణ నా తమ్ముడిని రక్షించుంటున్నాను, ఆయన ఎప్పుడూ రక్షిస్తాడు, పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లిన పరమేశ్వరుడు నా దగ్గర ఉంటే ఇంకా వరాలు ఇచ్చేవాడు పక్కనుంటే కరుణించమండం ఏమిటి, ఆయన ఎప్పుడూ కరుణిస్తాడు అనుకున్నట్ట. ఇక ఇది నాలుగవ నాటి యుద్ధ ప్రయాణం. అర్జునుడు ఏమన్నాడు తెలిసిన, సూర్యాస్తమయంలోపు దుర్మార్గుడి తల నరకాలి, కానీ అదే సమయంలో ద్రోణాచార్యుడు మా అన్న ధర్మరాజుని బంధించకూడదు. ఓ సాత్యకి, నువ్వు కృష్ణుడి తమ్ముడివి, కృష్ణుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి నీ దగ్గర ఉన్నది, నువ్వు గనక ధర్మరాజును రక్షిస్తే ఎవ్వరూ ధర్మరాజు దగ్గరకు రాలేరు, నిన్ను ఈ భీముణ్ణి ధర్మరాజు రక్షణకి ఇక్కడ పెడుతున్నాను, మీరిక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్ళి ఎక్కడ దాక్కున్నా ఆ దుర్మార్గుణ్ణి చంపుతాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో సాత్యకి నువ్వు మాత్రం ధర్మరాజును వదలకే అన్నట్ట. అలాగే అని అన్నాడు ఆయన. ఇక ఇప్పుడు మనలోకి ఎడుతూ ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసునండి, 24 మైళ్ళ అవతల ఒక చిన్న కొండ ప్రాంతం దగ్గర సైంధవుణ్ణి పెట్టాడు. 16 క్రోసులు అంటే 16 ఏళ్ళు 32 మైళ్ళు పొడుగు, 10 క్రోసులు అంటే 20 మైళ్ళు వెడల్పుగా సైన్యాన్ని నిలబెట్టాట. అంటే సైన్యం మొత్తం అంతా కలిపి పొడుగేమో 32 మైళ్ళు ఉంది, 32 మైళ్ళు దాటిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 24 మైళ్ళు అవతల, అంటే మొత్తం మీద ఈయన ఎంతో వెళ్ళాలన్నమాట, 56 మైళ్ళు ఎడితే గాని అర్జునుడికి వాడు అందడు. అక్కడికి ప్రయాణం చేసేలోపు ఎంతమంది వీరులు పెట్టాడు, ముందు మన దగ్గర ఓ గరుడాకారంలో ఏర్పాటు చేసినటువంటి వ్యూహంలో ముక్కు దగ్గర ద్రోణాచార్యుడు ఉన్నాడు, ముందు గురువుగారిని తన్నాలి, లోపలికి వెళ్ళాలి, కనపడే వాళ్ళందరినీ చీల్చుకుంటూ వెడితే చిట్ట చివరు ఉంటారు శల్యుడు కర్ణుడు మొదలైన వాళ్ళు, వాళ్ళు మధ్య మధ్యలో ఇటు వస్తున్నా చెదిరినా చివరికి వచ్చరికి వీళ్ళంతా ఒక్కొమ్మడిగా మీద పడతారు, ఇంతమందిని కాదని వాడిని చంపాలి. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు, రోజుకి ఎంతమందిని చంపడం అంటారో అది అర్జునుడి చేతిలో చాలా తేలిక, కానీ సూర్యాస్తమయంలోపు వాడిని చంపాలి, ఇంతమందిని దాటుకుని వెళ్ళి వాళ్ళు ఏమో దాచారు వాడిని పైగా. ఇప్పుడు అర్జునుడు మహావేగంగా పెడుతుంటే దుర్యోధనుడి యొక్క కజిన్స్ లో ఒకడున్నాడు దుర్మరషణుడు, వాడు ద్రోణాచార్యుడిని దాటి మీదకు వచ్చాట, వీడు నా మొదటి ముద్ద వేసేయి కృష్ణ, ముందు వీడికేసి తోలు రథం అన్నాడు. ముందు కృష్ణుడు తోలగానే ఓ బాణంతో వాడు తల నరికేశాడు, వీడు నాకు మొదటి ముద్ద అన్నట్ట, భోజనం చేసేటప్పుడు తొలి ముద్ద, వీడు చచ్చాడు ఇహపాని అన్నట్ట. ఇక ద్రోణుడితో ఒక అరగంట యుద్ధం జరిగింది, ద్రోణుడు లోపలికి వెళ్ళనివ్వడు, అప్పుడు కృష్ణుడు అన్నాడు, ద్రోణుడు జిడ్డు ఆడుతున్నాడు ఇవాళ,
కొంతమంది బ్యాటింగ్ చేస్తారు. ఎన్ని బంతులైనా తింటారు, చచ్చినవాడు 108 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తాడు, తద్వారా ఇండియాకు ఓటమి. అలాగే వీడు నీతో జిడ్డు కింద యుద్ధం చేస్తున్నాడు, నీ లోపలికి వెళ్ళనివాడు నీ చేతిలో దెబ్బలు తిండవు. ఇది చాలా ప్రమాదం సుమా. కాబట్టి నువ్వు పక్క నుంచి రథం తోలమంటే నేను తోలేస్తాను, లోపలికి వెళ్ళిపోదాం, ద్రోణాచార్యుడు తక్కిన వాడితో తగాదా పడతాడు, లేకపోతే వాళ్ళకి సాయంత్రమైనా మనం వెళ్ళలేం లోపలికి అన్నట్ట. నీ ఇష్టం. గురువుగారిని వంచి వెళ్ళినట్టు అవుతుందేమో అన్నట్ట. వంచడమే అయ్యా ఇప్పుడు ఉన్నది, వాళ్ళంతా చేసింది వంచనే. ఇప్పుడు గురువుగారితో ఉత్తుత్యుద్ధం చేస్తే ఉపయోగం ఏముంది అని జుర్రున్న రథాన్ని పక్కకి తిప్పేసి లోపలికి తోనిచ్చేశాడు కృష్ణుడు. దాంతో ద్రోణాచార్యుడు, నన్ను తప్పించి కడతావా అర్జునాన్ని వెనకాతలను చూస్తే, గురుడవు కాక పగతుడవే దుర్రమున్న కుపితుడగు నిన్నెదుర్కొన నాకొక్కరుణకగునే ఆ పురహరుణకగుంగాక ఎనుచు పోవుచునుండెం. ఏమయ్యో నన్ను వదిలేసి లోపలికి వెళ్ళిపోతావా, ముందు నాతో యుద్ధం చేసి కదా లోపలికి వెళ్ళాలన్నట్టు ఆయన. నువ్వు గురువువి, నాకేమన్నా పగతుడవే శత్రువా, నిజంగా నువ్వు కోపగించి యుద్ధం చేస్తే నిన్ను ఎదుర్కొని సాయంకాలం దాకా పోరాడుతూ కూర్చోవాలి తప్ప సైంధవుణ్ణి చంపలేను. నీకు కోపం వస్తే అంతటి ఈశ్వరుడితో కూడా యుద్ధం చేయగలవు, కాబట్టి నువ్వు తక్కిన వాళ్ళతో యుద్ధం చేసుకుని నేను ముందుకు పోతానన్నట్ట. పాపం ద్రోణాచార్యుడు యుద్ధం చేసేలోపు తక్కిన జనం అంతా వచ్చి ద్రోణాచార్యుడి మీద పడ్డారు భీమాదులు. దాంతో భీమాదులతో యుద్ధం చేసి అర్జునుడు వదిలేశాడు ఆయన. ఈ లోపలికి వెళ్ళిపోతుంటే కృతవర్మ అడ్డం వచ్చాడు. యాదవ సేనాధిపతి కదా, మా బంధువు కదా, కృష్ణుడికి దగ్గర మిత్రుడు కదా అని నాలుగు బాణాలు మెల్లగా కొడుతున్నట్టు అర్జునుడు. దాంతో కృష్ణుడు కొంచెం కోపం వచ్చింది. ఇదిగో అర్జున, నీకున్న బలహీనత బంధు ప్రేమ, ఈ బంధు ప్రేమతో నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావు ఎప్పటికప్పుడు. వీడెక్కడ బంధువయ్యా, అవతల శత్రువులతో చేరి మన ప్రాణం తీస్తూ ఉంటే వీడు ఎప్పుడైతే కౌరవుల వైపు చేరాడో అప్పుడే మనకి పగవాడి కింద లెక్క వేసేయి అన్నట్ట. దాంతో అర్జునుడు లాగి పెట్టాడు, కొట్టాడు. ఆ బాణం వెళ్లి వాడు డొక్కలోంచి బయటకు అవతలకి వెళ్ళిపోయిందట. ఈ డొక్క కుడివైపు నుంచి ఎడం వైపు బాణం బయటకు రాగానే ధామ్ అనే శబ్దంతో కింద పడిపోయాడు వాడు. నోట్లోంచి చొంగ కరుచుకుంటూ లాలాజలం కరుచుకుంటూ పడిపోయాట. వాడు పడిపోయాక చచ్చిపోయాడంటావా, కొంప తీసి మన వాడిని చంపేయలేదు కదా అన్నట్ట. చస్తే చచ్చాడు, ముందు ఉన్నాడు, మాట్లాడితే చచ్చాడా బతికాడా అంటావు. ఇలా మనం ప్రేమ పెట్టుకుంటే బంధువుల మీద వాడేమో నిన్ను చంపుతాడా, నువ్వేమో వాడు చచ్చిపోయాడేమో వెళ్ళి పలకరిస్తావా, వెళ్ళి మందెయ్యి అని తిట్టి కృష్ణుడు అర్జునుడు కొంచెం మందలించి రథం తోలేశాట. ఈసారి శ్రుతాయుధుడు అనేవాడు వచ్చాడు. వీడు చాలా ప్రమాదకారుడు సమండి. వరుణదేవుడు కొడుకు వీడు. వరుణదేవుడు వీళ్ళ నాన్నగారు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాట. ఈ శ్రుతాయుధుడు అనేవాడి తండ్రి వరుణుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. నీ వరంతో నాకు ఒక కొడుకు కావాలన్నట్ట, తథాస్తు నీకు ఒక కొడుకుని ఇస్తున్నానన్నాడు. ఆ కొడుకు పుట్టి కొంచెం పెద్దవాడైన వెంటనే వరుణుడు మళ్ళీ నా కొడుకు కదా, నా వరం వల్ల పుట్టాడు కదా అని ప్రేమతో వచ్చి ఆ కొడుక్కి శ్రుతాయుధుడని పేరు పెట్టి ఒక గద ఇచ్చాడు. ఒరే, ఈ గద విష్ణుమూర్తి కౌమోదకి గద నుంచి సృష్టించి ఇచ్చాడు. ఈ గదని ఈ చేతికి ఇస్తున్నాను, ఇది యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవడి మీద వేస్తే వాడిని చంపేస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చెయ్యని వాడి మీద వేసావా తిరిగి వచ్చి నిన్ను చంపుతుంది, జాగ్రత్త, ఇది యుద్ధంలో ఎంతటి గొప్పవాడినైనా చంపుతుంది సుమా అని ఇచ్చాట. ఆ గద వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఈ గదతో అర్జునుడిని చంపాలని చాలా కాలం నుంచి వాడు ఎదురు చూస్తున్నాడు కర్ణుడిలాగే. ఇప్పుడు అర్జునుడు ఎదురు రాగానే అర్జునుడితో మహాయుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చీటికే మాటికి వాడు వేసిన బాణాలు అర్జునుడికి తగలకుండా కృష్ణుడిలా తిప్పేవట. వాడు బాణం వేశాడు అనుకోండి, ఆ బాణం అర్జునుడికేసి వచ్చేలోపు కృష్ణుడు రథం ఇలా లాగేవాడు. దాంతో వాడికి తెక్కరేగిపోయింది. తెక్కరేగిపోయి అసలు ఈ కృష్ణుడి వల్లే అర్జునుడు ఇలా విజృంభిస్తున్నాడు, ఈ వాళ్ళ కృష్ణుడు చంపేస్తాను అనుకున్నట్ట. వరుణదేవుడు ఇచ్చిన వరం మర్చిపోయాడు. కాలము ప్రాప్తమైన మదిగానడ అన్నియమంబు మేదిని పాలకుడప్పుడట్లగుట పంకజనాభుని వైచే ఆతడాభీలగదం తదంశమున పెట్టిన నూతన పుష్పమాలయుంబోలి వెలింగెగాని అది భూవర నొంపదయించుకేనియున్. వాడికి కాలం పోయే కాలం దగ్గరకు వచ్చి తన తండ్రి వరుణదేవుడిచ్చిన వరం మర్చిపోయి వెనక ముందు చూడకుండా ఏ కృష్ణ చచ్చిపోయావన్న గద గిరగిరా తిప్పి కృష్ణుడి మీదకి విసిరేశాడు. యుద్ధం చెయ్యని వాడి మీదకి విసరకరా, యుద్ధం చేసిన వాడి మీదకి విసిరితే అవతలమైన చంపుతుంది లేదా నిన్ను చంపుతుంది అని వాళ్ళ నాన్న చెప్పిన విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ గద వచ్చింది. వచ్చి కృష్ణుడి మీద ఏమైందిట, భుజం మీద వచ్చి కాసేపు పువ్వుల మాల కింద అయిపోయిందిట. ఆ అంశమున పెట్టిన నూతన పుష్పమాల, కొత్తగా తయారు చేసినటువంటి పువ్వుల మాల కింద మారి భుజం మీద పడింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పుష్పమాల యథాప్రకారంగా గదగా మారి వెనక్కి తిరిగింది. ఈలోపు అర్జునుడి గొళ్ళు మండిపోయింది. ఎరా, నేను చూస్తూ ఉండగా కృష్ణుడి మీదకి గదేస్తావా అని వెంటనే రెండు బాణాలతో చేతులు మొదలంతా నరికేశాడు ఈ పొదాలు. ఇప్పుడు ఏమైంది, అశనికరణి వచ్చి ఆ శ్రుతాయుధినిపై ఆ మహోజ్వలాయుధమ్ముపడ్డ పార్థుచేతమున్ను బాహులు తెగిపడ్డ ఇతడు కొండగూలినట్లు కూలే. ఈ గద
పిడుగులా వచ్చి వెనక్కి తిరిగి ఢామ్ అనే శబ్దంతో వాడి నెత్తి మీద పడింది. వాడి నెత్తి మీద ఈ గదపడే సమయానికి వీడి చేతులు నరికేశాడు అర్జునుడు. అర్జునుడి చేత చేతులు తెగగొట్టబడ్డాయి. మళ్లీ ఆ గద వెనక్కి తిరిగి వచ్చి నెత్తి మీద పడ్డంతో పిడుగుపాటికి పగిలిపోయినటువంటి కొండ ముక్కలాగా వాడు నిమిషాల్లో చచ్చిపోయాడంతే. ముక్కలు ముక్కలైపోయింది వాడి శరీరం, తునా తునకలైపోయిందిట. అసలు వాడి శరీరంలో ఏ పీసు లేదు, వాడి కుటుంబానికి పీసు లేకుండా అయిపోయాడు. వాడి శరీరం పీస్ పీస్ అయిపోయి ఈ విధంగా వాడి శరీరం ముక్కలైపోయింది. దాంతో లోకం ఆశ్చర్యపోయింది. ఏమిటి కృష్ణ అంటే, అదొక కథలే తర్వాత చెబుతాను అని కృష్ణుడు ముందుకు పోవన్నట్ట. అంటే ఈ గద గురించి కృష్ణుడికి తెలుసు కాబట్టి ఆ గద తన మీద పడేలాగా రెచ్చగొట్టాడు వాడిని. ఈ విధంగా రెచ్చగొట్టి వీడికి గండం లేకుండా చేశాడు. ఇంకొంచెం ముందుకెళ్లారు, మన కాంబోడియా దేశాధిరాజు కాంబోజరాజు సుదక్షిణుడు వచ్చాడు. ఈ సుదక్షిణుడు వచ్చి డాంబరి మీదకు దొక్కగానే రెండు బాణాలతో వాడి తల కాళ్ళు చేతులు నరికవతలు పారేశాడు. ఆ తర్వాత శృతాయువని ఇంకోటి నాడు అంబష్ట దేశాధిపతి. వాడు అంబష్ట దేశాధిపతి ఉట్టి భ్రష్టుడు, ఇరాన్ అంటామే ఇరాను అంబష్టం అంటారు. ఆ శృతాయువు రాగానే రెండు బాణాలతో వాడి తల కాళ్ళు నరికవతలు పారేశాడు. దాంతో దుర్యోధనుడు తట్టుకోలేక హుమ్మని అర్జునుడి మీదకి వచ్చాట. అర్జునుడు వాడి కిరీటం విరగొట్టాడు. చేతుల్లోకి భుజాల లోపలికి నొచ్చుకుపోయేలాగా రెండు బాణాలు కొట్టగానే రెండు బాణములు రెండు భుజాల్లో గుచ్చుకుని వాటిని లాగలేకపోయాటండి. అంత లోపలికి వెళ్ళిపోయాయి. పీక అవతల పారేసి నెత్తురు కారుతూ ఉండగా శరీరం సలుపు పెడుతూ ఉండగా పరుగు పరుగును ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు గురువు కాదు, నా పాలిటి బరువు, నీ దౌర్భాగ్యుడివి, నిన్ను నమ్ముకుని యుద్ధానికి వచ్చాను, లేకపోతే ఆ సైంధవుని ఎక్కడన్నా దాచి వచ్చేవాణ్ణి. దౌర్భాగ్యుడా, ధర్మరాజుని బంధిస్తానన్నావు, నన్ను చూడు, వాడు చితక్కొట్టేస్తున్నాడు, నెత్తులు ఎలా వస్తుందో, భుజం లోపలికి ఎంత గుచ్చుకుపోయాయో బాణాలు అని ఏడిస్తే, అప్పుడు ద్రోణాచార్యుడు, నీవు ఎప్పుడు నన్ను తిట్టడం తప్ప ఇంకేం పని లేదు, యుద్ధరంగంలో ఎవడన్నా అసలు గురువులు తిడతారా, సేనాధిపతిని తిడతారా, ఏ ఎంత పూర్వం పారిపోతే కర్ణుడిని తిట్టావా, వాళ్ళు నీకు బంధువులా, నీ దుశ్శాసనుడు 100 సార్లు పారిపోతే వాడిని తిట్టలేదు, వాడు నీకు బంధువా, ఎట్టు ఎట్టు పెట్టుకునే వెర్రి బ్రాహ్మణి కనుక నన్ను పట్టుకు తెగ తిడతావా, దౌర్భాగ్యుడు, నీ తిండి తిని నీకు సేవ చేస్తున్నందుకు నాకు ఈ శాస్తి తప్పదు. సరే, అయ్యిందేదో అయ్యింది, నిన్ను రక్షించవలసిన బాధ్యత నాది, ఇచ్చాను గనక నీకు మాట, ఇదిగో కవచం ఒకటిస్తున్నాను, ఈ కవచం నేను మంత్రించి ఇస్తాను, ఇది ధరిస్తే అర్జునుడి బాణాలు నీకు గుచ్చుకోవు అని దగ్గరికి పిలిచి ఆ కవచం మంత్రించి ఇది తొడుక్కో పో, ఇక అర్జునుడి బాణాలు నేనేమి చేయమన్నట. మరి ఇది ముందే వచ్చగా అన్నాడు ఆయన. ఈ ముందు చేడిస్తే ఇచ్చేవాడిని పో అన్నట్టు ఆయన. దుర్యోధనుడిని అలా పంపాడు. ఇంకా దృష్టద్యుమ్న సాత్యకులు వచ్చి ద్రోణాచార్యుడి మీద పడ్డారు. ఏం యుద్ధం చేశాడండి సాత్యకి, ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. వీడు కృష్ణుడి తమ్ముడా లేక కృష్ణుడా, అర్జునుడి కంటే మించిపోయాడు అనుకున్నట్ట. అనుకుని పళ్ళు పటపట కొరికి, ఆగ్నేయాస్త్రము ద్రోణుడే చిన్న సముద్రజ్వాలికామాలికోద్యగ్నంబయ్యనభంబు వారుణ శరావిర్భావముంజేసే క్రోధాగ్రి స్ఫూర్తి విలుంగ ఆ శనివరుణ్ డబ్బాణముల్త్రాస నిర్మగ్న వ్యోమ చరంబులై తొడరి పోరం దొచ్చె ఒండొంటితోన్. ఆగ్నేయాస్త్రం వేశాడు ద్రోణాచార్యుడు, అది అగ్నిజ్వాలలతో వచ్చి కృష్ణుడి తమ్ముడు సాత్యకి మీద పడింది. ఆయన వారుణాస్త్రం వేశాడు, ఈ అస్త్రం నుంచి నీళ్లు వెళ్లాయి, ఈ నీళ్లతో ఆ అగ్నేయాస్త్రాన్ని చల్లార్చాడు. ఆ రెండు ఆకాశంలో ఢామ్ ఢామ్ అని కాసేపు కొట్టుకుని ఘోరమై శాంతమై హాహాకారంతో కింద పడిపోయాయి. అది చూసినటువంటి పౌరులంతా అన్నారట, ద్రోణాచార్యుడి యొక్క అస్త్రాలు ఉపసంహరింపజేసి యుద్ధం చేస్తున్న సాత్యకి లాంటి వాళ్ళు ధర్మరాజు గారికి రక్షణగా ఉండగా ఇంకా పాండవులకి విజయం, కౌరవులకి అపజయం రాదా? అసలు ఈ పాండవ సేనలో అందరూ ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళే అనుకున్నారట. ఇలా ఉండగా అక్కడ అర్జునుడు ఇంకా ముందుకెడుతూ ఉండగా విందాను విందులు ఒకే రథంలో వచ్చారు. విందాను విందులు అంటే కుంతీదేవి చెల్లెలు యొక్క కొడుకులు అన్నమాట. ఒక ఆవిడ ఉన్నది కుంతీదేవి చెల్లెలు, ఆవిడ పేరు మిత్రవింద అని పేరు. ఆవిడ్ని చాలా కాలం క్రితం అవంతీ దేశాధీశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు. కుంతికి సొంత చెల్లెలు ఆవిడ, అంటే వసుదేవుడికి సయాన చెల్లెలి కొడుకులు వాళ్ళు. చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే వాళ్ళకి ద్వేషం. శిశుపాలుడు కూడా అంతే కదా, శిశుపాలుడు సయాన వసుదేవుడికి మేనలుడు, కృష్ణుడికి బావుగారు, అలాగే వీడికి కూడా వీళ్ళిద్దరికీ కూడా మంట. వాళ్ళిద్దరు కవల పిల్లలు, విందుడు అనువిందుడు, ఒకే రథంలో ఉండి యుద్ధం చేస్తారు. వాళ్ళిద్దరు వచ్చి, ఏ అర్జున, ఈ కృష్ణుడు నీ పక్కనున్నాడు కదా, ఇవాళ నిన్ను కృష్ణుడిని చంపుతామని మీదపడి మహాయుద్ధం చేశారు. అప్పుడు అర్జునుడు ఒక బాణంతో విందుడిని నరికేశాడు. వెంటనే అనువిందుడు గదపుచ్చుకుని కృష్ణుడి వక్షస్థలం మీద కొట్టాట. నేను చూస్తూ ఉండగా కృష్ణుడి యొక్క గుండెల మీద కొడతావటరా, నీకు ఎన్ని గుండెలరా అని మరొక కత్తితో వాడి తల నరికి అవతల బారేశాడు. ఈ విధంగా విందాను విద్దలు చంపేశాడు. ఇంక ఇప్పుడు చూడండి, అర్జునుడి గుర్రాలు అలిసిపోయాట, కదలలేకపోతున్నాయి. శత్రువులు కొట్టిన బాణములు ఒకటా ఇద్దరు తెక్కొట్టేస్తున్నారు కదా, ఈ బాణములు గుర్రములు ఒళ్లంతో గుచ్చుకుపోయి అసలు గుర్రాల్లో లేవు, ముళ్ల పందుల్లో ఉన్నాయన్నారు. అది చూచి కౌరవులు సింహనాదం చేశారు. ఎందుకని, 24 మైళ్ళేమో అక్కడికి వెళ్ళాలి,
అది కాక 24 కోసులు పొడుగు, 10 కోసుల వెడల్పు. ఈ సైన్యం లోపల ఇంకా వీడు సగం దూరం వెళ్ళలేదు అర్జునుడు. ఆ తర్వాత ఎక్కడో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. అమ్మ బాబు, అర్జునుడికి వెళ్ళలేడు, గుర్రాలు అలిసిపోయాయి, బాణాలు గుచ్చుకున్నాయి, అవి కదలలేకపోతున్నాయి, తెలిసిపోతుంది అనమాట, గుర్రాలు కదలలేకుండా ఉన్నాయని అర్థమైపోయింది. అమ్మాయ్యా, ఈ రోజు అర్జునుడి గుర్రాలు కూలిపోతాయి, కృష్ణుడికి రథం ఉండదు, నడపలేడు, అర్జునుడు చచ్చిపోతాడు అనుకున్నారు వాళ్ళు. ఆ సమయంలో అర్జునుడు ఏమన్నాడు తెలుసా, కృష్ణ నేను కిందకి దిగుతాను, ఈ గుర్రాలు బతకాలి, నువ్వేం చేస్తావో చెయ్యన్నట్ట అని రథం దిగిపోయాడు. వెంటనే అర్జున యుద్ధం మధ్యలో కిందకి దిగిపోతే వీడు మీద పడిపోరా, రథం లేకపోతే ఎలాగా అంటే నీకేం పర్వాలేదులే అన్నట్ట. ఇప్పుడు అర్జునుడు కటిక నేల మీద ఉన్నాడు కదా అని రెచ్చిపోయి మొత్తం సైనికులంతా మీద పడిపోయారు, ఇంక్లూడింగ్ దుర్యోధనుడితో పాటు. అర్జునుడు కిందన్న ఏనుగు లాంటి వాడు, ధనుష్టంకారం చేసేట, ఎంతమంది వస్తే అంతమందికి అన్ని రూపాలతో ఏకకాలంలో, కొందరికి కాళ్ళు, కొందరికి చేతులు, కొందరికి తలకాయలు, కొందరికి చెవులు, కొందరికి కీళ్లు, కొందరికి కళ్ళు, కొందరికి పళ్ళు, ఈ విధంగా వాళ్ళ ఒళ్ళంతా నరికి అవతల బారేశాడు. నిమేష మాత్రంలో తుక్కు తుక్కు చేసేట, ఒక్కసారిగా 100,000 మంది సైనికుల్ని నరికి బారేశాడు కాల్బలాన్ని. దాంతో వాళ్ళందరూ హడిలిపోయి పాదచారి కదా అనుకున్నాం, అయినా ఇలా విజృంభిస్తున్నాడు అనగా, ఈలోపు కృష్ణుడు, అర్జున నువ్వు ఆ యుద్ధం చేస్తూ ఉండగా ఈ గుర్రాలకున్న బాణాలన్నీ పీకి ఒళ్ళు నిమిరాను, కానీ ఇప్పుడు ఈ గుర్రాలు నీళ్లు నీళ్లని నాలుకలు బయట పెడుతున్నాయి, వాటికి నోట్లోంచి చొంగ వచ్చేస్తోంది, పాపం నీళ్లు తాగితే కానీ ఇవి బతికేటట్లేవు, తిండి లేకపోయినా పర్వాలా, మంచి నీళ్లు కావాలి వీటికి, ఎలా ఇక్కడెక్కడ నీళ్లు లేవు, మనతో పాటు డ్రమ్ములు తెచ్చుకోలేదే అన్నట్టయన. అప్పుడు ఆయన నవ్వి, గుర్రాలకి నీళ్లు కావాలి అంతే కదా, కళ్ళ్యాలు తీసేసావు కదా, గుర్రాలను ఇప్పావు కదా, ఇప్పుడు ఆ గుర్రాలు తాగడానికి నీళ్లే కదా కావాలన్నట్ట. అవును, ఏవి నీళ్లు అన్నాడు ఆయన ఏమి ఎరగనట్టుగా కృష్ణుడు. వెంటనే ఆయన గాంధీయం ఎక్కుపెట్టి ఒక అస్త్రం తీసి ఢామ్మ నేల మీద కొట్టాడు. ధర దివ్యాస్త్రగతిం పగిల్చి కొలనుత్పాదించి వేదానికి శరజాలం బుల్ల ఇల్లు కట్టే మన సైన్యంబుల్ వెరంబొందే అచ్చరువందెం సుర సంఘముల్ హరినుతిల్చం పొంగియప్పార్ధు భూవర మున్నిట్టివి చోడరున్ వెనరు ఎవ్వారున్ త్రిలోకంబులన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నా శరీరం గగురుపాటు గురవుతోందని సంజయుడు చెప్పాడు అనమాట. ఏం చిత్రం, యుద్ధరంగంలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని కృష్ణుడు అంటే ఒక బాణంతో నేల మీద డామరు కొట్టాడు ఆయన. వెంటనే నేల పగిలి నిరువున నీరు పైకొచ్చింది. ఆ నీరు అటు ఇటు పోకుండా మళ్లీ బాణములతో చుట్టూతో ఇల్లు కట్టేట దానికి, అంటే ఒక గట్టు కట్టేశాడు, ఆనకట్ట కట్టాడు, బాణములతో ఆలకట్ట కట్టాడు. ఆ తర్వాత వెళ్ళు గుర్రాల చేత నీళ్లు తాగించనగానే దాన్ని ఆ ఆనకట్ట మధ్యలో ఉన్నటువంటి ఆ చెరువులోకి అర్జునుడి బాణం ద్వారా పాతాళ జలం వచ్చిందే అక్కడికి తీసుకెళ్లి గుర్రాలను బాగా కడిగేసి వాటి శరీరానికి గాయాలు లేకుండా చేసి మంచినీళ్లు తాగించి కృష్ణుడు బయటికి తీసుకొచ్చాడు. దాంతో మన సైనికులు ఉణిగిపోయారు. ఇటువంటి వాడితో యుద్ధం చేయడం, ఆ బాణంతో నేల పగలగొట్టి పాతాళ గంగ తీసుకొచ్చిన వీరుడు, దాని చుట్టూత గట్టు కట్టిన వాడు, మనందరం చూస్తూ ఉండగా గుర్రాల యొక్క అలసట తీర్చిన వాడు, వీడితో ఇంకేం యుద్ధం చేస్తాం, సైంధవుడు చచ్చినట్టే, ఆ తర్వాత మనము చచ్చినట్టే అని వాళ్ళు వణికిపోతూ ఉండగా పైనుంచి దేవతలు సాధు సాధు అర్జున అని పుష్పవర్షం కురిపించారు. హరి పొంగిపోయి అర్జున ఏం గొప్పవాడివయ్యా అని శ్రీకృష్ణుడు కూడా నిమిరాడు ఆయన్ని. మహారాజా ధృతరాష్ట్ర, ఇటువంటి వింతకు పూర్వం ఎవరూ చూడలేదు, ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడు చూచెరగరు, విని ఎరగరు. ఇప్పుడు ఇంతకీ మళ్ళీ కృష్ణుడు, మరి నీళ్లు తాగాయి, వీటికి తిండి కూడా కావాలంటున్నాయన్నట్ట. అప్పుడు ఆయన చూడ పక్కనే అన్నట్ట, మును దివ్యాస్త్ర బలంబున జనియించిన నీరితో నసంభూతం బై జనియించిన కాణము మేపిల్ తనివు తనంతొరగముళ్ళకు దర్పమెలర్పం. ఈ దివ్యాస్త్రంతో పాటు నీళ్లతో పాటుట పక్కన గడ్డి దాణ అన్ని వచ్చేట, చుట్టూ దోగర లాంటివి గుర్రాలు తినేవన్నీ వచ్చేట, గుగ్గిళ్లుతో సైతంగా. ఆ గుగ్గిళ్లు వాటన్నిటి కడుపారా గుర్రాలకు మేపాడు. ఇప్పుడు గుర్రాలు హుషారుగా హుషు హుషు నడవడం మొదలెట్టాయి. ఇప్పుడు ఆ గుర్రాలు తీసుకొచ్చి శుభ్రంగా మళ్ళీ రథానికి కట్టాడు. ఇప్పుడు ఆ గుర్రాలు కట్టిన రథం మీదకి కృష్ణుడికి నమస్కరించి ఎక్కాడు. ఏమి ఎరగనట్టుగా, తానే చేయనట్టుగా, పైగా ఇంత ఘనకార్యం చేసి ఏమి ఎరగనట్టుగా వచ్చి అందులో కూర్చున్నాడు. ఈ విధంగా విడుతున్న అర్జునుడిని చూచి కౌరవ సైనికులు అనుకున్నారట, ఒక్కడు ఇంత విజృంభణ చూపిస్తున్నాడు, నీళ్లు సృష్టిస్తాడు, గడ్డి గాదం దాణా సృష్టిస్తాడు, పైగా ఇంత ఘనకార్యం చూసి చేసి కూడా గర్వం లేకుండా ఎవడో చేసినట్టుగా నిశ్చింతగా రథం ఎక్కుతున్నాడు. ఇటువంటి వీరుని తూచాం, వీడి చేతిలో చచ్చిన అదృష్టం అనుకున్నారట కౌరవులు. ఇప్పుడు రథం క్రమంగా సైంధవుడి దగ్గరికి ఎడుతోంది. ఇంకా ఈ ఘట్టం దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా దారిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి, ఎన్ని విచిత్రాలు ఉన్నాయి, ఎన్ని దాటితే సైంధవుడి వధ అవుతుంది, అవన్నీ రేపు రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం. రేపు ఇంకొక గొప్ప విచిత్రం ఉన్నదండో, అది కూడా తెలుసుకోవాలి మనం. రేపు పగలవు రాత్రి కూడా యుద్ధం చేస్తారు. రేపు ఒక్కరోజు, ఈ నాలుగో రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన యుద్ధం ఆపరు వాళ్ళు. అందుకే ఆ యుద్ధానికి ఒక విచిత్రమైన ఘట్టంగా పేరు పెట్టాడు వేదవ్యాసుల వారు. సూర్యాస్తమయ్యాక యుద్ధం చేశారట, మళ్లీ మర్నాడు మధ్యాహ్నం దాకా యుద్ధం చేశారట, రాత్రి నిద్ర లేకుండా యుద్ధం చేశారు వాళ్ళు. అటువంటి అపూర్వ ఘట్టం రేపు వస్తుంది, మళ్లీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.